ఆత్మ బంధువులారా, ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణ ముకుంద గోవింద వాసుదేవ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ రాబోయే ప్రవచనాలు ఈ నెల 17వ తేదీ కాకినాడలో పోలీస్ క్వార్టర్స్లో పోలీస్ కళ్యాణ మండపంలో అంటారు. క్వార్టర్స్ పేరే పోలీస్ క్వార్టర్సే, కళ్యాణ మండపం కూడా పోలీస్ కళ్యాణ మండపం కాకినాడలో. అయితే మిమ్మల్ని అందరినీ రమ్మని కాదు అక్కడికి. ఓకే, ఇన్ఫర్మేషన్ చెబుతున్నాం అంతే. మీరు ఎక్కడో కష్టపడేంత దూరం రావద్దు కాకినాడ. ఓకే, ఇన్ఫర్మేషన్ కోసం చెబుతున్నాం. తర్వాత ఈ నెల 17వ తేదీ కాకినాడలో పోలీస్ క్వార్టర్స్లో పోలీస్ కన్యాల మండపంలో మధ్యాహ్నం 2 గంటలకి. తర్వాత జనవరి ఒకటో తేదీ పాలకొల్లు క్షత్రియ కళ్యాణ మండపంలో. ఈ సంవత్సరం కార్తీక మాసంలో పెట్టలేకపోయాం, ఆ తణుకులు అక్కడే పెట్టాం. ఇతర కార్యక్రమాలు వచ్చిన వల్ల మేము తర్వాత ఖత్తారు కువైట్లో ఉంటాం, అలా టైంలో ఎక్కువ కాలం పాలకొల్లు మీటింగ్ ఏర్పాటు చేయలేకపోయాం. జనవరి 1 కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం జనవరి 1 మధ్యాహ్నం 2 గంటలకి పాలకొల్లు క్షత్రియ కళ్యాణ మండపంలో. తర్వాత జనవరి 12వ తేదీ గుమ్మనూరు అనే ఒక కార్యక్రమం వచ్చింది మీకు రమణ భాస్కర్ పేపర్లో. మేము 7వ తేదీ మొదలు, బహుశా లేకపోతే 8వ తేదీ మొదలు 16వ తేదీ వరకు జిన్నూరులో ఉండం, హైదరాబాద్లో ఉంటాం. అంటే పండక్కి మేము జిన్నూరులో ఉండం. హైదరాబాద్లో మాకు వరుసగా 5-6 కార్యక్రమాలు వచ్చినాయి. ఆ కార్యక్రమాల గురించి పండగ సంక్రాంతికి మేము జిన్నూరులోనే ఉండం. 7వ తేదీ మొదలు 16వ తేదీ వరకు కూడా మేము హైదరాబాద్లోనే ఉంటాం. గుమ్మనూరులో జనవరి 11 మొదలు 14 వరకు నవగ్రహాల పూజలు జరుగుతున్నాయి. నవగ్రహాల పూజ అంటే వీళ్ళు ఉన్నారు కదా నవగ్రహాలు, మనకు రాహువు కేతువు వీళ్ళందరూ ఉన్నారు కదా, నవగ్రహాలు ఉన్నారు. ఈ నవగ్రహాలే సృష్టిని నడిపిస్తున్నాయని గ్రహస్థితి అని చెప్తారు కదా, మన హిందువుల నమ్మకం అది. ఒక్కో గ్రహం మనిషిని పైకి తీసుకెళ్తుందని, మళ్ళీ ఇంకో గ్రహం వచ్చి వాడిని అడిచేస్తూ ఉంటుందని ఏదో చెప్తారు. అది గ్రహస్థితికి సంబంధించిన విషయం. అదే గ్రహస్థితిని బట్టి ఏదైనా గ్రహస్థితిని బట్టి వాడు మంత్రి అయిపోతాడు, ఆ గ్రహస్థితి లేకపోతే మంత్రి అవ్వలేడు. అదే ఆ టైం గ్రహస్థితిని బట్టి ఆ మనిషి శరీరం చనిపోయే వరకు గ్రహస్థితిని బట్టి వాడు జీవితం నడుస్తుందని మన హిందువుల నమ్మకం. ఆది సోమ మంగళ బుధ లక్ష్మి శుక్ర శని, అదే రవి చంద్ర గ్రహాలు మొత్తం 7 వారాలు 7 గ్రహాలు. వీళ్ళు కాకుండా రాహుకేతువులు, 7 వారాలు కాకుండా రాహుకేతువులు ఉన్నారు కదా, వాడు బుధుడు అని గురుడు అని వీళ్ళందరూ ఉన్నారు. బుధుడు అంటే బుధవారం, గురుడు అంటే గురువారం, వీళ్ళందరూ ఉన్నారు. శుక్రుడు అంటే శుక్రవారం, రవి అంటే ఆదివారం, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కాకుండా రాహుకేతువులు ఒకడు ఉన్నారు. రాజకేతులు వాళ్ళ ఇద్దరికి ఇల్లు లేవు, వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇల్లు కొంపలు ఉన్నాయి, మిగతా వాళ్ళందరికీ కొంపలు ఉన్నాయి. ఆ రాజకేతులకి ఇల్లు లేవాళ్ళు, ఇల్లు వీళ్ళ ఈ 7 గ్రేళ్లలో ఎవడొక ఇంటికాడ వచ్చి కూర్చుంటూ ఉంటారు. మరి వాళ్ళకి కొంపలు లేవు. వాళ్ళిద్దరికీ కొంపలు లేవు. ఇంకా మిగతా వాళ్ళకి 7 గురికి ఇల్లు ఉన్నాయి కదా, ఎవడి ఇల్లు ఖాళీ అంటే ఆడి ఇంటికి వెళ్ళి కూర్చుంటారు. ఎక్కువసేపు కూర్చోరు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూర్చుంటారు. చేస్తే మంచిగా చేసేస్తారు, లేదా శుభ్రంగా చెడ్డ చేసి వెళ్ళిపోతారు. మన ఇంటికైనా సరే మీరు మీ ఇంటికాలను చుట్టాలు వచ్చారనుకోండి, ఒక మంది చేస్తే మంచి చేసి వెళ్తారు, మీ కొంప అంశాలు అది ఆగి చేసి వెళ్ళిపోతారు. అలా కొంపల్ని ఏం చేస్తారు, ఎవరు ఏడుగురు ఇంటికాడో ఎవరు ఒకరు ఇంటికాడు పై ఒక గంట రెండు గంటలను కూర్చొని వెళ్ళిపోరు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలా ఉంటారు. రావు కేతులు మనం వెళ్ళిపోమన్నా వెళ్ళరాలి, టైం అయితే వెళ్ళిపోతారు. మనం వాళ్ళు మనకు చెడ్డ చేస్తున్నారు, మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళరు. వాళ్ళు టైం అయ్యాక ఉండమంటే ఉండరు. అది వాళ్ళు లెక్క ప్రకారం ఏదో ఉంది, లెక్క ప్రకారం ఉంటారు రావుకేతులు. అంటే ఈ రావుకేతులు చాలా కాళహస్తి వెళ్ళిన వాళ్ళు ఈ రావుకేతులు పూజ చేసుకుంటారు. తర్వాత ఏమో శనివారం కొంతమంది రావుకేతులు, మనం జిన్నూరులో నవగ్రహాలు గుడి కట్టించాం మనం, ఈ రావుకేతులు పూజలు చేయించుకునే వాళ్ళందరూ శనివారం చేయించుకుంటారు రావుకేతు. వీళ్ళు 7 కొంపల్లో ఎవరెవడు కొంపలో ఉంటాడు, ఉండి చేస్తే మంచినా చేస్తారు, లేదా చెడ్డనా చేస్తారు, ఏదో చేసి వెళ్ళిపోతూ ఉంటారు బయటికి. ఏంటంటే వాడు సొంత కొంపలు కాదు. సరే ఈ నవగ్రహాల పూజలు ఇప్పుడు ఎందుకు చెప్తానండి, నవగ్రహాల పూజలు ఈ జనవరి 11 మొదలు 14వ తేదీ వరకు నవగ్రహాల పూజలు చేస్తున్నారు గుమ్మూరులో. నన్ను రోజున రమ్మన్నారు, నేను 12వ తేదీన వస్తానని చెప్పాను. కానీ 12వ తేదీన వెళ్ళడానికి వీలు లేదు, నాకు తర్వాత రానని తెలియపరిచాను. నేను అరుణాచల్ నుంచి వచ్చాక నాకు అరుణాచల్లో ఖాయమైంది హైదరాబాద్ కార్యక్రమం. అంటే తర్వాత మీరు వెళ్ళొచ్చు అంతకి నేను చెప్తాను. 12వ తేదీ నేను గుమ్మూరు రావటం లేదు, ఆ రోజు నేను హైదరాబాద్లో ఉంటాను. ఆ నవగ్రహాలు పూజలు చేయించుకోవాలి, మీకు ఎవరికైనా ఉంటే పూజలు ఎలా చేస్తారో చూడాలనుంటే మీరు గుమ్మూరు వెళ్ళి చూసి రావచ్చు. అంటే మీకు సమాచారం ఇస్తున్నాం. అది జనవరి 11 మొదలు 14వ తేదీ మీరు అందరు గుమ్మూరు కాగితాలు కూడా ఇచ్చారు, పంచిపెట్టమని ఇచ్చారు. తర్వాత మీకు ఆ కాగితాలు జనవరి 1 ఎప్పుడో పంచి పెడతాం పాలకుల్లో, ఇప్పుడు నుంచి అయితే మర్చిపోతారు. అది జనవరి 11 మొదలు 14వ తేదీ వరకు అది సమాచారం. తర్వాత జనవరి 4ని రమణ జయంతి, జనవరి 4 రమణ జయంతి. జనవరి 1 అక్కడ మీటింగ్, ఎక్కడ పాలకుల క్షత్రియ కళ. జనవరి 4 రమణ జయంతి రమణ కేంద్రంలోనే జరుగుతుంది. రమణ జయంతి జనవరి 4వ తేదీ రమణ జయంతి, భక్తులందరూ ఆహ్వానితులు. తర్వాత 3వ తేదీని ఇక ఈ కేంద్రానికి 11 మంది సభ్యులు ఉన్నారు, కమిటీ, వర్కింగ్ కమిటీ. ఈ రమణ కేంద్రానికి వర్కింగ్ కమిటీ 11 మంది సభ్యులు ఉన్నారు. ఈ 11 మంది సభ్యులకి ఆహ్వానం ఏంటంటే ఇప్పుడే చెప్పేస్తున్నాం, మామూలుగా భక్తులందరూ జనవరి 4వ తేదీని వస్తే సరిపోతుంది, మీరు కమిటీ మీటింగ్కి రావక్కర్లేదు. జనవరి 3 మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడ కమిటీ మీటింగ్ ఉంది. కమిటీ మీటింగ్ అంటే మీరు అందరు రావక్కర్లేదు, కమిటీ సభ్యులే. అది 11 మంది ఉన్నారు, సభ్యులు ఎవరో తెలుసు వాళ్ళకి. ఆ 11 మంది జనవరి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వస్తే ఇక్కడ అక్కడ అకౌంట్లు చదివినకిస్తారు. 3వ తేదీ ఆ కమిటీ సభ్యులకి అకౌంట్లు చదివిస్తారు. అకౌంట్ అంటే రమణ కేంద్రం అకౌంటు, రమణ భాస్కర్ అకౌంటు, తర్వాత క్యాసెట్ల అకౌంటు. మనకి ఇంకేటి వచ్చినా మనకు అనుబంధం ఏంటంటే అరుణాచలంలో ఆంధ్రాశ్రమం ఉంది, అరుణాచలంలో ఆంధ్రాశ్రమం ఉంది, ఆంధ్రాశ్రమం అకౌంటు. ఇక్కడ చదివినిపిస్తారు జనవరి 3 కమిటీ సభ్యుల్లో చదివినిపిస్తారు. ఈ కమిటీకి ట్రెజరర్ ఎవరంటే మార్టిన్ రెడ్డి గారు. ఆయన దగ్గరే డబ్బు ఉంటుంది, ఆయనే అకౌంట్లు చూస్తున్నారు. డబ్బు అది బ్యాంకులు వేస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు అవసరాన్ని బట్టి. తర్వాత ఈ మధ్యన దీనికి 410,000 పెట్టి రమణ కేంద్రం ఒకటి బాగుచేయించాం, 110,000 పెట్టి అన్ని బాగుచేయించాం. ఆ అకౌంట్లన్నీ ఆయనే చదివినిపిస్తారు, డబ్బు ఆయన దగ్గర ఉంది. తర్వాత ఏమో అకౌంట్ పుస్తకాలు ఆయన దగ్గర ఉన్నాయి, ట్రెజరర్ రూల్ ప్రకారం ట్రెజరర్ దగ్గరే ఉంటుంది, ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన చదివినిపిస్తారు సభ్యులందరికీ. తర్వాత పిఎస్ఎన్ రాజుగారు మొన్న 4 రోజుల కింద విశాఖపట్నంలో నాకు ఫోన్ చేశారు. నేను ఇప్పుడు దాకా ప్రెసిడెంట్గా ఉన్నాను కదా, సరిపోతుంది, ఇంకా ప్రెసిడెంట్గా తప్పుకుంటానని ఆయన చెప్పారు. ఎవరు? పిఎస్ఎన్ రాజుగారు. తర్వాత ఆయన ఫోన్ చేసి 4 రోజులైంది. నేనేం ఆలోచిస్తున్నానంటే ఈ 4 రోజుల నుంచి జిన్నూరు గ్రామంలో ప్రెసిడెంట్ కింద ఎవరిని పెడదామని ఆలోచిస్తాను. చివరికి నాకు సమాధానం ఏమొచ్చిందంటే నువ్వే ఉండరాదని వచ్చింది నాకు. నాకు ఎవరిని పెడదాం అని వెతుక్కోవడం కంటే వెతుక్కునే బదులు నువ్వే ఉండొచ్చు కదని సమాధానం వచ్చింది. అయితే ఈరోజు మొదలు, ఇవాళ డిసెంబర్ నెల 12వ తేదీ, ఈరోజు మొదలు పెర్మనెంట్గా ఎవరు ఉండకూడదు. కమిటీ అంటే ప్రతి ప్రెసిడెంట్, ప్రతి సెక్రటరీ, ప్రతి మెంబర్ మాజీ అవ్వాల్సిందే. ఇప్పుడు వాజ్పేయి ఎవడో మాజీ ప్రధానమంత్రి, అలా ప్రతి సెక్రటరీ, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి ఏదో రోజున మాజీ అవ్వాల్సిందే. అయితే నేనైతే 3 సంవత్సరాలు ఉంటాను. అంటే ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఒక మెంబర్ కానీ 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. మనం ఇంక ఎక్కువ పెట్టుకుంటున్నాం 3 సంవత్సరాలు. నేనైతే 3 సంవత్సరాలు ఉంటాను, అదొక క్రమం. ఈరోజు మొదలు నేను 12వ తేదీ, ఈరోజు మొదలు నేను 3 సంవత్సరాలు ఉంటాను. తర్వాత మళ్ళీ ఇంకెవరినో కొత్త వాళ్ళని ఎవరినో భక్తులు ఎవరినో అక్కడిని, మీ లేడీస్ ఎవరైనా ఉండొచ్చు, మీలో కూడా భక్తులున్నారు ఎవరైనా ఉండొచ్చు, ఈ 3 సంవత్సరాల మట్టుకు నేను ఉంటాను. తర్వాత మాజీని అయిపోతాను. తర్వాత ఈ కమిటీ సభ్యులు కూడా, కమిటీ ఎవరైనా 3 సంవత్సరాలు. హైదరాబాద్లో రమణ కేంద్రం ఉంది, అది ఫౌండర్ ఎవరంటే కె సుబ్రహ్మణ్యం గారు. ఆయన ఆంగ్ల భాష చెప్పి కూడా తెలుగు భాష చెప్తాడు. ఆయన ఈ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్స్కి, వాళ్ళకి ఇంగ్లీష్ భాష ఎలా చెప్పాలో కాలేజీలో చెప్తాడు ఆయన. కేఎస్ గారు ఆయన తమిళి అని అవ్వటానికి, కె సుబ్రహ్మణ్యం గారు రమణ భక్తుడు. ఆయన ఏం చేశారని, గవర్నమెంట్లో ఆయనకు పలుకుబడి ఉంది. గవర్నమెంట్లో చాలా కాస్ట్లీ స్థలం, 1 రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంట్లో పుచ్చుకుని భక్తులు సహకారం. అప్పుడు నాకు తోచింది ఏదో ఇచ్చాను అంకి చెప్పటం ఎందుకు, భక్తుల సహకారంతో బిల్డింగ్ కట్టారు. స్థలం మట్టి గవర్నమెంట్ ఇది చాలా కాస్ట్లీ స్థలం ఫ్రీగా సంపాదించారు. ఆయనకు ముఖ్యమంత్రి దగ్గర, ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి దగ్గర, వాళ్ళ దగ్గర ఉన్న పలుకు పని బట్టి. కానీ సందాల మట్టికి, బిల్డింగ్ మట్టికి భక్తుల సహకారంతో కట్టారు. ఆయన మాట, ఆయన మాట నాకు చెప్పేవారు, రాజుగారు మీరు చాలా అమాయకుల్లా కనిపిస్తున్నారు నాకు. ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు కలుసుకున్నాడు, సంవత్సరానికి కమిటీని మార్చేయండి అని చెప్పేవారు. ఆయన అలా మార్చేసేవారు. ఇప్పుడు కదా సంవత్సరానికి అలా మొన్న డిఎస్పీ గారు ఒక ఆయన వచ్చారు, రిటైర్ ఐపీఎస్ ఆయన. ఆయన కొంతకాలం ఇప్పుడు ప్రెసిడెంట్ ఆయన. మీరు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మీరే ఉంటారంటే అలా ఒక నియమం పెట్టుకున్నాడు, సంవత్సరానికి మారిపోతాం. అంటే ఈ సంవత్సరం ఉన్నాడు, వచ్చే సంవత్సరం ఉండకూడదు. తర్వాత 2 ఏళ్ళు అనంతరం రావచ్చు. ఇంకా అసలు పెర్మనెంట్గా ఉండకూడదని కదా, 2 ఏళ్ళ తర్వాత, 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తే రావచ్చు. వాళ్ళు అప్పుడు నాకేమనిపిస్తుంది, 10 సంవత్సరం మార్చేయడం అంటే కనీసం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. 3 ఏళ్ళు టైం అంటే ఎక్కువే. 3 ఏళ్ళు అంటే నాకు ఏమనిపించింది అంటే ఎక్కువ కాదు తక్కువ కదా అనిపించింది. 25 సంవత్సరం మార్చేయటం అంటే సంవత్సరం ఎంతసేపు వస్తుంది. ఆయన సుబ్రహ్మణ్యం గారు చచ్చిపోయింది, ఆయన చనిపోయారు. సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు లేరు, కేఎస్ గారు. ఆయన ప్రతి మంగళవారం హిందువులు ఆయన వేషాలు వచ్చి ఆంగ్ల వ్యాకరణం ఎలా నేర్చుకోవాలి, ఆంగ్ల భాష వ్యాకరణంలో ఆయన పండితుడు. ఆయన అమెరికా వాళ్ళకు కూడా ఇంగ్లీష్ చెప్పాడు. ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి ఇంగ్లీష్ భాష ఎలా మాట్లాడాలో, వ్యాకరణం తప్పు లేక వ్యాకరణ దోషాలు లేకుండా ఆంగ్ల భాష ఎలా రాయాలో అమెరికా వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పాడు. ఇక్కడ ఇంగ్లీష్ చెప్పడం గొప్ప కదా, హైదరాబాద్లోనే మెడ్రాస్. ఆయన పేరు కె సుబ్రహ్మణ్యం గారు. ఆయన ఇప్పుడు ఒక నియమం పెట్టి చచ్చిపోయారు. ఆయన సంవత్సరానికి ఒక కమిటీ మారిపోవాలి. అయితే ఇప్పుడు వచ్చిన వాళ్ళు 2 ఏళ్ళ తర్వాత, 4 ఏళ్ళ తర్వాత రాకూడదని కాదు. ఇప్పుడు 10 మంది కమిటీ ఉందనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ 10 మందిలో ఒక్కళ్ళు కూడా ఉండకూడదు. అంచేది మనకు అలాగైతే కష్టం అవుతుంది, 10 సంవత్సరం మార్చేయడానికి కష్టం అవుతుంది. ఆయన ఏదో నాకు సలహా చెప్పారని పెద్ద ఆయన, ఆయన చెప్పాను సరే నేను చూద్దామని చెప్పాను. అంచేత మనది 3 సంవత్సరాలు పెట్టుకోవచ్చు, 3 సంవత్సరాల తర్వాత తప్పుకోవటం, తర్వాత ఎప్పుడైనా కొత్త వాళ్ళు వస్తే నేర్చుకోవచ్చు. అంచేది మీరు ఈ విషయాల గురించి 1 వే ట్రాఫిక్ కింద ఉండకూడదు. ఇప్పుడు ఏదైనా మాకు ఎలా చూస్తే అలా చూసేయటం, అలా చేయటం కాదు, 1 వే ట్రాఫిక్. ఒక్కో ముఖంలో ఒక సరస్వతం ఉంటుంది. అంటే ఈ రమణ కేంద్రం ఎలా నడపాలి, క్యాసెట్లు ఎలా నడపాలి, రమణ భాస్కర్ ఎలా నడపాలి, అరుణాచల్లో ఉన్న ఆంధ్రాశ్రమం ఎలా నడపాలి, మీరు ఎవరైనా భక్తులు కూడా సలహాలు చెప్పచ్చు. కమిటీలో మాట్లాడే విషయాలు కమిటీలో మాట్లాడతారు. మేము ఇక్కడ ప్రతి మీటింగ్ అయిపోయినతో గంటసేపు ఇక్కడ రూమ్లోనే కూర్చుంటున్నాం. మీరు ఏదైనా సలహాలు చెప్తే చెప్పచ్చు. ఇంచదండి ఏ ముఖంలో ఏ సరస్వతం ఉందో చెప్పండి. అంటే ఈరోజు మొదలు 3 సంవత్సరాల వరకు నేనే ప్రెసిడెంట్ కింద ఉంటాను. అది కొత్త విషయం మీకు. డిసెంబర్ 12 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఉండను. ఎవరో కొత్త ప్రెసిడెంట్ వస్తారు, కొత్త అడ్మినిస్ట్రేషన్. అది వివేకానంద రామకృష్ణ మఠ స్థాపించినప్పుడు, రామకృష్ణ మఠం ఆయన బేలూరి మఠ స్థలం కొన్నాడు, ఇవన్నీ కొన్నాక రామకృష్ణ మఠ స్థాపించినప్పుడు ఒక కమిటీ వేయాలి కదా, ఆస్తులు రాయాలి కదా కమిటీకి. ఆస్తులు రాసినప్పుడు కమిటీ వేయనప్పుడు చెప్పారు ఆయన, మీరు కమిటీ ప్రెసిడెంట్ కింద ఎవరు ఉండాలి, సెక్రటరీ కింద ఎవరు ఉండాలని వివేకానందని అడిగారు. అడిగితే అన్నాడు, మీలో మీరు ప్రెసిడెంట్కి ఎవరు ఉంటే బాగుంటుందో, సెక్రటరీకి ఎలా బాగుంటుందో మీరే ఆలోచించుకుని చేసుకోండి, నా నోటి చేత చెప్పించడం కంటే మీరు ఆలోచించి చేసుకోవటం మంచిది. ఇప్పుడు మీరు ఎవరు ప్రెసిడెంట్గా ఉండాలి, ఎవరు సెక్రటరీగా ఉండాలో నిర్ణయించుకునే శక్తి కూడా మీకు లేదనుకోని భవిష్యత్తులో మీరు దేశానికి సేవ చేయలేరని చెప్పాడు. స్వామీజీ చెప్పిన మాటలు ఎప్పుడు 1900 సంవత్సరంలో మాట చెప్తున్నారు. అది 1902లోనూ 1904లోనూ పోయారు స్వామీజీ. 1900 మాట ఎప్పుడు రామకృష్ణ మఠ స్థాపించాడు అప్పుడు మాట చెప్తున్నాం. తర్వాత ఇంకోటి, ఇంతకాలం వరకు మేము ఇతర ప్రాంతాల్లో లక్షల కొద్దీ చందాలు ఇస్తున్నాం. మొత్తం ఎన్ని లక్షలు ఇచ్చామని చెప్పి అంకి మట్టుకు చెప్ప, అంకి చెప్తే కొన్ని పేచీలు వస్తాయి. పేచీలు అంటే అనవసరం అడ్వర్టైజ్మెంట్. లక్షల మీద ఇచ్చాం చందాలు, ఎన్ని లక్షలు కూడి చెప్పగలం కానీ చెప్పకూడదు. అంటే అది మొన్న నాకు మన మెడ్రాస్ వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు మనం చూసి నేర్చుకోవాలి, కొన్ని విషయాలు చూసి నేర్చుకోవాలి. కే రామచంద్రన్ అని ఒక ఆయన ఉన్నారు, రామచంద్రన్, ఆయన పేరు రామచంద్రన్. పెళ్లి చేసుకోలేదు ఆయన, ఒక 50 ఏళ్ళు ఉంటాయి. ఆయన రీడర్స్ డైజెస్ట్కి 10 ఏళ్ళు మేనేజ్మెంట్ చేసి, రీడర్స్ డైజెస్ట్ అని సంవత్సరానికి 10 లక్షల కాపీలు అమ్ముతున్నాం ప్రపంచంలో. సంవత్సరానికి 10 సంవత్సరానికి నెలకి రీడర్స్ డైజెస్ట్ 10 లక్షల కాపీలు అమ్ముతారు దాన్ని. దానికి అది మన మేనేజ్మెంట్ కాదు, ఇంగ్లీష్ వాళ్ళ మేనేజ్మెంట్. బాంబేలో దానికి బ్రాండ్, దానికి మేనేజర్గా 10 సంవత్సరాలు చేశారు ఆయన. చాలా పెద్ద సంస్థ. 10 సంవత్సరాలు చేశాక ఆయన పెళ్లి పేరంటం లేదనే భక్తుడు, శంకరాచార్యుల వారి భక్తుడు, ఆది శంకరాచార్యుల వారి భక్తుడు. అంటే వాళ్ళ తల్లి తండ్రి ఆ తాతగారు సాంప్రదాయం ఏంటంటే ఆర్థడాక్స్ ఫ్యామిలీ, వాళ్ళు ఆది శంకరాచార్యుల వారికి భక్తులు, శివుణ్ణి పూజిస్తారు, అది వాళ్ళ ఆచారం. వాళ్ళు తమిళేసే కానీ డీప్ సౌత్ తిరునల్వేలి, కన్యాకుమారి దగ్గర ఉంది తిరునల్వేలి ఆ ప్రాంతం వాళ్ళు. ఈయన బాగా చదువుకున్నాను, ఈ రామచంద్రన్ అన్న ఆయన బాగా చదువుకున్నాను, కానీ పెళ్లి పేరంటం లేదు, ఈ భక్తి మార్గంలో ఉంటారు, చేసి ప్రజలకు ఎదురు చేస్తూ ఉంటారు. ఆయన అది ఏం పేటది గుర్తిరావట, మెయిన్ రోడ్డు మెడ్రాస్ మెయిన్ రోడ్డు మీద స్థలం కొని తేనాంపేట మైలుపూరికి దగ్గరలోనే ఉంది తేనాంపేట. మైలుపూరి పక్కనే ఇంకో ఊరు ఉంది, ఆ పేట ఉంది, ఆ పక్కన తేనాంపేటలో మెయిన్ రోడ్లో స్థలం కొని 5 కోట్లు పెట్టి సెంట్రల్ ఏసీ తోట బిల్డింగ్ కట్టింది. 5 కోట్లు ఆయన సంపాదించింది. ఊరికి ఆయన చెప్పారు, శృంగేరి మఠం వాళ్ళు గౌరవం కోసం 1 లక్ష ఇచ్చారంతే, 1 లక్ష ఇస్తాడు అదేనే గౌరవం కోసం ఇచ్చారు. ఈ స్థలం కొనటం, 5 కోట్లు పెట్టుకుంటాం, సెంట్రల్ ఏసీ చేయటం అంతా ఒక చేతితో చేసుకొచ్చాడు. దాన్ని తీసుకెళ్ళి ప్రత్యేకంగా అదంతా నా కూడా నలుగురు మన భక్తులు కూడా 5-6 ఇచ్చారు. అది చూశాక నాకు ఏమనిపించిందంటే, మనం డబ్బులు అక్కడెక్కడ చందాలు ఇచ్చేస్తున్నాం, అక్కడెక్కడ ఇచ్చేస్తున్నాం, ఇలా మన రమణ కేంద్రం కూడా ఎందుకు అభివృద్ధి చేసుకోకూడదు అనిపించింది. ఇలా తేనాంపేటలో చూశారు, ఇది తేనాంపేటలో రామచంద్రన్ గారి అంతే మొత్తం అనురూముడు వేసి సెంట్రల్ వేసి వాళ్ళ తత్వలోకాన పేపర్ ఇంగ్లీష్లో నడుపుతున్నారు. తత్వలోక ఇంగ్లీష్లో నడుపుతున్నారు. తత్వలోక ఆ పేపర్ పేరు తత్వలోక. అది ఆ పేపర్ అంచెల పేపర్ ఆ తత్వలోక పేరు మీద బిల్డింగ్ పేరు ఆ పేరు పెట్టేశారు. ఆ బిల్డింగ్ పేరు కూడా తత్వలోక, బిల్డింగ్ పేరు కూడా తత్వలోక. అది చూశాక నాకు అనిపించింది, వీళ్ళు ఇంత అభివృద్ధి చేశారు, ఇక్కడ 5 కోట్లు పెట్టి తెచ్చి ఇక్కడ రామచంద్ర 5 కోట్లు ఆయన చేతితోట సంపాదించారు. స్థలం కొనటం కాకుండా మెయిన్ రోడ్డు మెడ్రాస్ లాంటి సిటీలో తేనాంపేట లాంటి మెయిన్ రోడ్డు పక్కనే స్థలం కొనటం అంటే సామాన్యం కాదు. ఆ స్థలం కొని 5 కోట్లు పెట్టి ఆయన ఒక్కడ చేస్తే ఆయనకున్న పలుగుబండి బట్టి మెడ్రాసులో బాంబేలో ధనవంతుల దగ్గర ఆయనకున్న పలుగుబండి బట్టి తెచ్చి కట్టించారు. తర్వాత నాకు అనిపించింది, మనం అక్కడక్కడ చందాలు ఇచ్చేస్తున్నాం, ఇదంతా మన రమణ కేంద్రాన్ని కొంత అభివృద్ధి చేసుకోవడం మంచిది, ఈ బోడిగోళ్ళు ఇలా పెట్టుకుని ఇలా కూర్చోవడం కంటేనే ఇది అనిపించింది నాకు. ఇక ఆయన చూశాక అదంతా చూశాక అది ఒక 2-3 గంటలు అదంతా తిప్పి చూపించారు, ఆఫీసులు చూపించారు, 8 రైలు ఆఫీసు, ఆఫీస్ స్టాఫ్ ఎక్కడ ఉంటారు, క్లరికల్ స్టాఫ్ ఎక్కడ ఉంటారు, 8 ఎడిటోరియల్లు అని ప్రత్యేకంగా ఈ డబ్బు మేనేజ్మెంట్ చేసి ఆయన ఊరికి అన్ని పర్యవేక్షణ చేస్తారు. ప్రత్యేకంగా ఒక బ్రాంచే చూడరు, అన్ని బ్రాంచ్లు చూసుకుంటారు ఆయన, మెనీ సైడెడ్గా ఉంటారు. అది అది చూశాక నాకు అనిపించింది, మన ఈ డబ్బు చిల్లర 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 ఏదో పంచిపెడుతున్నాం ఇలాగా, ఏదో మన రమణ కేంద్రాన్ని కొంత ఇలా అభివృద్ధి చేసుకుంటే మంచిదేమో ఉడికే నాకు మనస్సులో తలంపు వచ్చింది. అది ఉడికే ఉడికి జనరల్గా మీకు ఈ విషయాలు వచ్చినాయని చెప్తున్నాను. తర్వాత ఈ మధ్యనే మన దేవులపాల మీటింగ్లో అయిపోయింది పెదసూరమ్మ గారిని చూసి వచ్చి 108 ఏళ్ళు ఉన్నాయి పెదసూరమ్మ గారికి. 108 సంవత్సరాలు ఉన్నా ఇంకా బతికిలా ఉన్నారు. మన ఇండియాలో అందరికంటే ఎక్కువ వయసు ఉన్నాడు, 120 సంవత్సరాలు వరిస్తారు ఇంకా బతుకున్నారు. 120 సంవత్సరాలు ఆయన ముఖం ఆయన కనుక్కుంటున్నాడు, కాఫీ తాగేస్తున్నారు, అటు ఇటు నడుస్తున్నారు బాగా. 120 సంవత్సరాలు ఓల్డెస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా నౌ, ఒరిస్సాలో ఉన్నాడు ఆయన. మన సూరమ్మ గారికి 108 సంవత్సరాలు. ఆవిడ రమణ మహర్షి గారిని చూశారు 1945లో చూశారు, 46 45 ఆ టైంలో వెళ్ళారంట భగవాన్ దగ్గరికి వెళ్ళారంట. నేను అడిగాను ఏం చెప్పి మీరు మరి రాత్రి వెళ్ళి ఎప్పటికీ 8 అయింది, ఆవిడ మెలకువగానే ఉన్నారు, సరే మీరు ఏం చూసి ఏం మాట్లాడారు భగవంతుతో ఏం మాట్లాడారంటే అడిగాను ఆయన మెలకుగా నాకు నిద్రపోలేదు. వాడు ఒక రాత్రి ఏదో మంచం మీద కింద పడిపోకుండా చుట్టూరు కూడా ఏదో కట్టారు మంచానికి, అంటే నిద్రలో కింద పడితే మళ్ళీ ఆ వయసులో కాళ్ళు ఇరిగిపోతే సేవ చేయటం కష్టం. అంటే ఈవిడ అడిగారంట భగవాన్ ఆ టైంలో నాకు జ్ఞానం కావాలన్నారంట. భగవాన్ ఏమన్నారు? జ్ఞానం కావాలి. రిలేటివ్ నాలెడ్జ్, అబ్సల్యూట్ నాలెడ్జ్ అని నాలెడ్జ్లో రెండు రకాలు ఉన్నాయి. ఇది భగవాన్ చెప్పింది కదా, సారం చెప్తున్నాను. రిలేటివ్ నాలెడ్జ్, అబ్సల్యూట్ నాలెడ్జ్ రెండు రకాలు ఉన్నాయి. రిలేటివ్ నాలెడ్జ్ అంటే సాపేక్షక జ్ఞానం, లెక్కలు, ఇంగ్లీషు, తెలుగు, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెడిసిన్ను, సర్జరీ, అంటే మన ఇంద్రియాలతోటి మనస్సుని ఉపయోగించి సంపాదించే జ్ఞానం, దాన్ని రిలేటివ్ నాలెడ్జ్ అంటారు. ఏమంటారు? రిలేటివ్ నాలెడ్జ్. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం కలగాలంటే భక్తి ఉండాలి. భక్తి వల్ల వైరాగ్యం వస్తుంది, వైరాగ్యం వల్ల ఆత్మజ్ఞానం వస్తుంది. అసలు ఇంకోటి, మనకు ఎంత పాండిత్యం ఉన్నా భక్తి లేదనుకోండి మన గుండెలో ఉన్న దోషాలు బయటికి వెళ్ళవచ్చు. మరి నీటిని మన శరీరాన్ని నీరే విధంగా అయితే తోమేస్తుందో, నీరే విధంగా శుభ్రం చేస్తుందో, మీ డబ్బు కానీ మీ పాండిత్యం కానీ మిమ్మల్ని శుభ్రం చేయదు. భక్తి మాత్రమే మనిషిని శుభ్రం చేస్తుంది. భక్తి లేకుండా అసలు వైరాగ్యం రాదు. భక్తి లేని వాడికి వైరాగ్యం రాదు, వైరాగ్యం లేని వాడికి ఆత్మజ్ఞానం రాదు. వైరాగ్యం లేని వాడికి భగవద్ అనుగ్రహం రాదు, భగవద్ అనుగ్రహం రాని వాడికి ఆత్మజ్ఞానం రాదు. నాలెడ్జ్ రెండు రకాలు, రిలేటివ్ నాలెడ్జ్, అబ్సల్యూట్ నాలెడ్జ్ అని. అంటే మన ఇంద్రియాలతోటి ఇప్పుడు మనం ఆత్మజ్ఞానాన్ని ఎలా సంపాదించలేము? ఏది ఇంద్రియాలతోటి మనసుతోటి మనం లెక్కలు నేర్చుకున్నట్టు, ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకున్నట్టు, అది సివిల్ ఇంజనీరింగ్ చదివినట్టు ఎలా నేర్చుకోలేము? ఎలా నేర్చుకోలేము? దీన్ని ఎలా నేర్చుకునేది? మన ఇంద్రియాలని మనస్సుని ఉపయోగించి కాలేజీకి వెళ్ళి హై స్కూల్కి వెళ్ళి చదివిదాన్ని దీన్ని ఏమంటారంటే రిలేటివ్ నాలెడ్జ్ అంటారు, సాపేక్షక జ్ఞానం. మీకు అర్థమవుతుంది? అబ్సల్యూట్ నాలెడ్జ్ అంటే పూర్ణ జ్ఞానం, ఆత్మజ్ఞానం, భగవద్ అనుభవం. అది ఏంటది? భగవద్ అనుభవం. అది లేకుండా మోక్షం రాదు. రిలేటివ్ నాలెడ్జ్ వల్ల మీకు పొట్ట బాగా వెళ్ళిపోతుంది, పొట్ట బాగా వెళ్ళిపోతుంది. నెలకు 100,000 రూపాయలు జీతం తెచ్చుకోవచ్చు, పొట్ట బాగా వెళ్ళిపోతుంది, బిల్డింగ్ కట్టుకోవచ్చు, ఒక 2 చిన్న కార్లు కొనుక్కోవచ్చు, హాయిగా రోడ్ల మీద తిరుగుతూ ఉండొచ్చు. మిమ్మల్ని అందరూ గౌరవిస్తూ ఉంటారు, మీరు పాండిత్యం కూడా సంపాదిస్తే సన్మానాలు చేస్తారు, శాలువలు కప్పుతారు, ఇంకా పెద్ద పనులు జరిగితే ఊరేగిస్తారు. అక్కడ చోట ఆఖరు, అక్కడ చోట ఇంక శ్మశానం, అక్కడ చోట ఆఖరు రిలేటివ్ నాలెడ్జ్. చివరికి ముగింపు రిలేటివ్ నాలెడ్జ్ వల్ల ముగింపు ఏంటంటే సన్మానం, ఇది సాగు, ఇది శ్మశానం. ఈ లోపల సన్మానాలు జరుగుతాయి, బాగా జరుగు. మీరు 4 కార్లు చిన్న కారులో తిరుగుతూ ఉండొచ్చు, మీరు కొత్తగా కారు కొనుక్కుంటే మీ చుట్టాల ఇంటికి వెళ్ళొచ్చు, మీరు కారు కొనుక్కున్నారు నా చుట్టాలకు తెలియటానికి. అహంకారం కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. కానీ లోకం ఎంత నిజము, దేహం ఎంత నిజము, నీ మనస్సు ఎంత నిజము, ఈ సాపేక్ష జ్ఞానం కూడా అంతే నిజం. దాని ఇంగ్లీష్లో ఏమంటారు, రిలేటివ్ నాలెడ్జ్. ఈ ఆత్మజ్ఞానం ఇంద్రియాల వల్ల మనస్సు వల్ల వచ్చేది కాదు, ఇంద్రియాల వల్ల మనస్సు వల్ల వచ్చేది కాదు, అది భగవద్ అనుగ్రహం వల్ల రావాలి, భక్తి వల్ల రావాలి. అది నువ్వు ఇంద్రియాలతోటి ఇంద్రియాలని మనస్సును ఉపయోగించి సంపాదించేది కాదు. అది ఇంద్రియాలని మనస్సును ఉపయోగించి ఏం చేద్దంటే, నీ తెలివితేటలకు కానీ నీ ఇంద్రియాలకు కానీ నీ మనస్సుకు కానీ అది ఆబ్జెక్ట్ కాదు. ఆబ్జెక్ట్ అయితే వస్తుంది, నీ ఇంద్రియాలకు అది ఆబ్జెక్ట్ అనుకో భగవంతుడు అది వస్తుంది, మనస్సుకి ఆబ్జెక్ట్ అనుకో వస్తుంది. ఇది ఆబ్జెక్ట్, అది ఆబ్జెక్ట్లెస్ అవేర్నెస్, అది ట్రూత్ అనేది. అంచేది నువ్వు ఇంద్రియాలతో మనస్సుతో ఎక్వైరీ చేయలేవు. అది ఈ అబ్సల్యూట్ నాలెడ్జ్, ఆత్మజ్ఞానం. ఇది అది లోపల కాలక్రమేణ ఆ భక్తి వల్ల, ఆ వివేకం వల్ల, ప్రవర్తన వల్ల, జ్ఞానం వల్ల, భగవద్ అనుభవం వల్ల, నిష్కామ కర్మ వల్ల, నిష్కామ భక్తి వల్ల, స్వార్థ రాహిత్యం వల్ల, అలాగే నీ ప్రవర్తన వల్ల, ఇంటెలిజెంట్ బిహేవియర్, ఇంపర్సనల్ బిహేవియర్, నీ ప్రవర్తన వల్ల ఎప్పుడో భగవంతుడు అని అప్పుడైనా వస్తున్నాయని గ్యారంటీ లేదు. ఒకవేళ నీ ప్రవర్తన చాలా మంచిది అనుకో, నువ్వు నిప్పుతోడు సమానం అనుకో, అప్పుడైనా నీకు జ్ఞానం వస్తుంది, అబ్సల్యూట్ నాలెడ్జ్ వస్తుంది, అప్పుడు కూడా భగవద్ అనుగ్రహం లేకుండా కాదు. ఎందుకు ఈ ఫోర్ వర్డ్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, పెద్ద సూరమ్మ గారు ఏమని అడిగారు, అక్కడ జ్ఞానం కావాలని అడిగారు. అంటే భగవాన్ అన్నారంట, ఇప్పుడు నేను చెప్పింది ఫోర్ వర్డ్, ఇవన్నీ భగవాన్ చెప్పారని చెప్పటం లేదు. ఇప్పుడు పెద్ద సూరమ్మ గారు అడిగింది ఏంటంటే జ్ఞానం కావాలని అడిగారు. అప్పుడు సూరమ్మ గారితో ఆయన అన్నారంటే, నీ గుండెలో ఏముందో నీకు తెలుస్తుంది కదా అన్నారు. ఇప్పుడు మీ లోపల ఏముందో నాకు తెలియదు కానీ మీకు తెలుస్తుంది. ఇప్పుడు సుజాత ఉంది, సుజాత మనసులో ఏముందో నాకు తెలియదు, సుజాతకు తెలుస్తుంది కదా. గబుక్కున ఒకరు గంటనే తెలియటం లేదనుకో, తడిని చూసుకుంటే తెలుస్తుంది. మీకు అర్థమవుతుంది, మీరు మీ లోపల ఏముందో మీకు వెంటనే తెలియటం లేదనుకో, తడిని చూసుకుంటే తెలుస్తుంది. మీ గుండెలో ఏముందో మీకు ఇతరులకు తెలియకపోయినా మీకు తెలుస్తూ ఉంటుంది. అంచేత నువ్వు ఏమంటున్నావు, నీకు జ్ఞానం కావాలంటున్నావు. ఏమంటున్నావు నువ్వు, ఆ జ్ఞానం సహజంగా హృదయంలోనే ఉంది, అది సంపాదించేది కాదు. జ్ఞానం అనేది సహజంగా హృదయంలో ఉంది, జ్ఞానం అనేది నీ హృదయంలోనే ఉంది, అది సంపాదించేది కాదు. సంపాదించేది అయితే కాలప్రవాహంలో పోతుంది, సంపాదించే మన శరీరం ఒక కాలంలో పుట్టింది, ఇంకో కాలంలో చచ్చిపోతుంది. అలాగే మనం సంపాదించింది కూడా ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో పోతుంది. మనకి 1000 కోట్లు ఆస్తి ఉందనుకోండి, ఈ 1000 కోట్లు 100 తరాలు తెరవచ్చు, 1000 కోట్లు ఎలా పోతుంది అనుకోండి. పోవటం ప్రారంభమైతే పోవటం 10 ఏళ్ళలో పోతుంది, సంవత్సరంలో కూడా పోవచ్చు. మనకు 1000 కోట్లు ఆస్తి ఉందనుకోండి, 1000 కోట్లు 100 తరాలు తిన్నా పర్వాలేదని అనిపిస్తుంది, కానీ పోవటం ప్రారంభిస్తే వెంటనే పోతుంది, 1 సంవత్సరంలో కూడా పోవచ్చు. అది వాల్మీకి చెప్పాడు, నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. కాలప్రవాహానికి నీ శరీరం కానీ, ఆస్తులు కానీ, నీ గౌరవాలు కానీ, నీ పదవులు కానీ కాలప్రవాహం ముందు ఏది ఆడదు అన్నాడు వాల్మీకి. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. షేక్స్పియర్ కూడా డ్రామాలో చెప్పాడు, దేర్ ఇస్ ఎ డెస్టినీ, ద షేప్స్ ఆఫ్ రైమ్స్. ఇది వాల్మీకి చెప్పాడు, షేక్స్పియర్ ఒక డ్రామాలో చెప్తాడు, దేర్ ఇస్ ఎ వేవ్, దేర్ ఇస్ ఎ డెస్టినీ, ద షేప్స్ ఆఫ్ రైమ్స్. ఇంతకీ భగవాన్ చెప్పేది ఏంటి, నీ గుండెలో ఏముందో నువ్వు తడుముకో, నీ గుండెలో ఏముందో నువ్వు తడుముకో. నీకు తెలుస్తుంది కదా నీ గుండెలో ఏముందో, ఇతర నీ పక్కన కూర్చున్న వాళ్ళకి తెలియకపోయినా నీ గుండెలో ఏముందో నీకు తెలుస్తుంది కదా. దాన్ని బయటికి తోలే, దాన్ని ఫారెన్ మ్యాటర్ అంటే బయట. ఏ కారణాలు రావటం లేదు, ఆ కారణాలను బయటికి తోలేవి, అప్పుడు ఉన్నది ఏదో నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది, అదే జ్ఞానం. అదే కానీ బయట నువ్వు ఏదో డబ్బు ఖర్చు పెట్టి సంపాదించేది కాదు, అది అదేం బజార్కి వెళ్ళి మనం కొనుక్కునేది కాదు. అది ఈ జ్ఞానం నీలో, నువ్వు నీ జ్ఞానం నీ లోపల ఉంది, ఉన్న వస్తువు ఏదో నీ లోపల ఉంది, బయట ఏం లేదు, ఊరికి నీకు అనిపిస్తాం ఉన్నదంతా లోపల ఉంది. కానీ ఆ ఉన్నది నీకు ఏదైతే ఎప్పుడు ఉందో అది నీకు అనుభవంలో మటుకు లేదు, అనుభూతి అది ఎందుకు అనుభూతిలోకి రావటం లేదు, ఏ కారణంలో నీకు అనుభూతిలోకి రావటం లేదు చూసుకో, తడిని చూసుకో, వాటిని బయటికి తోలే, నీకు వ్యక్తం అవుతుంది, నీకు నీకు లోపల సద్దు వస్తూ వ్యక్తం వచ్చిన నీకు. అదే సచ్చిదానందం, అదే సత్తు, అదే చిత్తు, అదే ఆనందం, అదే ఉండటం, అదే బ్రహ్మం, అదే ఏకం. ఆ వస్తువుని అనిపోయినప్పుడు నో మోర్ డెత్, నో మోర్ సారం, నో మోర్ టెన్షన్, నో మోర్ రీబర్త్. అది నీకు ఎరుకులోకి వచ్చినప్పుడు నో మోర్ రీబర్త్. సూర్యుడికి చీకటి ఎలా కనపడదో, సూర్యుడికి ఎప్పుడైనా చీకటి చూద్దామన్నా చూడలేడు. అలాగే నీకు ఆ వస్తువు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు దుఃఖ స్పర్శ కూడా ఉండదు. మీకు ఏదైనా ఏ కారణంలోనైనా మీకు దుఃఖం వస్తుంది అనుకోండి, అనుకోండి మీకు ఏ కారణంలోనైనా దుఃఖం వస్తుంది అనుకోండి, మీకు పునర్జన్మ వచ్చి తోరుతుంది. ఏం చేద్దాం, పునర్జన్మ రాకపోతే ఎవడు ఏడుస్తాడు? మనం ఏడవటానికి ఏదో జన్మ రావాలి కదా, ఏడవటానికి జన్మలు వస్తాయి. అంటే మీలో ఏ కారణం వల్ల మీకు ఎవరికి దుఃఖం ఉన్నా, ఏ కారణం వల్ల దుఃఖం ఉన్నా పునర్జన్మ వచ్చి తీరుతుంది. ఎవడైతే శరీరం ఉండగానే సారోల్ ఎస్టేట్ని ఎవడైతే పొందాడో వాడికి రీబర్త్, నో మోర్ రీబర్త్, అట్టివాడికి మాత్రమే. భగవాన్ చెప్తున్నాడు, ఎవరో ప్రశ్న అడుగుతారు, రమణ స్వామిని ఎవరో ప్రశ్న అడుగుతారు, కొంతమంది మేము లోకాన్ని ఉద్ధరిస్తున్నాం, లోకం కోసం దేశం కోసం చాలామంది పనిచేస్తున్నాం, ఈ మరి గ్రామాలను ఉద్ధరించడానికి పనిచేస్తున్నాం, మరి దేశాన్ని ఉద్ధరించడానికి పనిచేస్తున్నాం అని చాలామంది చెబుతున్నారండి. మరి దేశంలో ఉన్న బాధలు అలాగా ఉన్నాయి, దేశంలో ఉన్న దుఃఖం అలాగ ఉంది, మేము ఉద్ధరిస్తున్నాం, దేశాన్ని ఉద్ధరించాం, గ్రామాన్ని ఉద్ధరించామని చెబుతున్నారు, వెళ్ళిపోతున్నారు, ఉన్న బాధలు అలాగా ఉన్నాయి. దేశాన్ని ఉద్ధరిస్తున్నాం, గ్రామాలను ఉద్ధరిస్తున్నాం అని చెప్పిన వాళ్ళు చాలా ఉన్నారు, ఏం ఉద్ధరించినట్టు ఏం కనపడదు, ఉన్న సమస్యలు ఏంటి అలాగే ఉన్నాయేంటి, ఉన్న బాధలు అలాగే ఉన్నాయేంటి అని అడిగారు. అడిగారు అంటే అప్పుడు ఈ భగవాన్ ఏమంటున్నారంటే, ఓరి పిచ్చవాడ, అహంకారంతోడు చేసి ఈ పని ఎందుకు పనికిరాదని చెప్తున్నాడు. నువ్వు ఆ లోపల అహంకారం పెట్టుకుని ఈ గ్రామాన్ని ఏదో బాగు చేశాను, ఈ దేశాన్ని బాగు చేశానంటే అది నీ అహంకారాన్ని పెంచుకోవడానికి కానీ అది ఊరికి ఉపయోగపడదు, దేశానికి ఉపయోగపడదు. నువ్వు సత్వగుణంతో చెయ్యి, సత్వగుణంతో పని చేయి. నువ్వు అహంకారంతో నువ్వు ఎవరికైనా ఉపకారం చేసి ఆడ సుఖపడ్డాడు, నువ్వు అహంకారంతో ఎవరికైనా ఉపకారం చేస్తావు ఆడేమి సుఖపడ్డాడు. సత్వగుణంతో చెయ్యి, సత్వగుణంతో నువ్వు పని చేస్తావుంటే చేస్తావుంటే అది నీకు సుఖమే, ఇతరులకి సుఖమే, చివరికి ఆ సత్వగుణం నిన్ను వదిలేస్తుంది. నువ్వు నది దాటిన తర్వాత ఏం చేస్తావు, నువ్వు పడవ వదిలేస్తావు, నీకు అర్థమవుతుంది. అదే నీకు ఆత్మజ్ఞానం కలగజేసి సత్వగుణం మిమ్మల్ని వదిలేస్తుంది, అప్పుడు ఎటు చూసిన జ్ఞానమే, ఎటు చూసిన శాంతి, అప్పుడు మీరు గుణరహిత స్థితికి వస్తారు. మనం నది దాటాక నా మీద నది దాడతాం, కానీ నామని నెత్తినేసి తిరగం. అలా సత్వగుణం కూడా గుణమే, కానీ మీరు సత్వగుణంతో పని చేస్తాండి, ఆ సత్వగుణం ఏం చేస్తాండి, మీ లోపల జ్ఞానాన్ని మీ చేతికి అందించి అది పక్క తప్పుకుంటుంది. అంచేది మీరు అహంకారం లోపల పెట్టుకుని ఊరిని ఉద్ధరించాం, దేశాన్ని ఉద్ధరిస్తున్నాం, ప్రపంచాన్ని ఉద్ధరించి అక్కడ ఆ పని చేసాం, ఇక్కడ ఈ పని చేసామని చెప్పినా మీరు ఎవరికైనా నిజంగా బాహ్యంగా ఉపకారాలు చేసినా మీరు సుఖపడరు, వాడు సుఖపడరు. కొంతమంది అంత మరి నా ఓఎన్జీసీ ఆఫీసులోకి ఆయన వచ్చారు, ఓఎన్జీసీకి రాజమండ్రిలో ఆయన హెడ్ నాన్నగారు మిమ్మల్ని చూడాలని మేము బాంబేలో ఉంటున్నాం, ఈ మధ్యనే 10 ఏళ్ళ నుంచి బాంబేలో ఉంటున్నాం, మేము ఇప్పుడు రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాం, మాకు జిన్నూరు ఎక్కడ ఉందో తెలియదు అసలు, నేను రాజమండ్రిలో ఎంక్వైరీ చేసుకున్నాను జిన్నూరు ఎక్కడ ఉంది, జిన్నూరు ఎక్కడ ఉందంటే ఎవడో చెప్పాడు పాలకొల్లి దగ్గర ఉంది జిన్నూరు అని. జిన్నూరు అంటే చిన్న గ్రామం కదా, ఎవరు తెలుస్తుంది జిన్నూరు, రాజు పాలకొల్లి దగ్గర ఉందంటే మేము ఎంక్వైరీ చేసుకుని వచ్చి అప్పుడే 6 నెలలు అయిందని మేము రాజమండ్రి వచ్చి ఆయన హస్బెండ్ వైఫ్ వచ్చారు, ఆ రాజమండ్రి ఆఫీస్కి ఆయన హెడ్ ఓఎన్జీసీ ఆఫీసులు వచ్చి మాట్లాడిన తర్వాత ఆయనకి చెప్పారు. చెప్తే నేను మీ పేరు మేము ఆంధ్ర అసోసియేషన్ ద్వారా మేము బాంబేలో విన్నామండి, అప్పటి నుంచి మిమ్మల్ని చూడాలని పిలుస్తాం కానీ బాంబేలో ఉంటున్నాం, రాజమండ్రి ట్రాన్స్ఫర్ ఇచ్చాం అని చెప్పి ఏదో చెప్తూ మాట్లాడుతూ నాకు మొట్టమొదట రమణ భక్తి రమణ మహర్షి గారు అంటే నాకు తెలియదండి. నేను మెడ్రాసులో ఐఐటీ చదివాను. మెడ్రాసులో ఐఐటీ స్టూడెంట్గా ఉన్నప్పుడు రామకృష్ణ మఠకి వెళ్ళేవాడిని. ఈ రామకృష్ణ పరమహంస గారి ద్వారా నాకు భక్తి కలిగిందంటే అంతకుముందు భక్తి లేదు. డైరెక్ట్గా నాకు రమణ మహర్షి గారి వాళ్ళు భక్తి కలగలేదు, రామకృష్ణ పరమహంస గారి వాళ్ళు భక్తి కలిగింది. ఆ మైడపూర్ వెళ్ళాను, ఆ స్వాముని స్నేహం, ఆ స్వామి మాంగ్స్ ఉంటారు కదా వాళ్ళతో స్నేహం వల్ల నాకు కొంచెం భక్తి కలిగింది అన్నాను. మీరు బీటెక్ చదివాక ఏం చేశారు అన్నాను. ఐఐటీ అంటే చాలా స్టాండర్డ్ కదా, స్టాండర్డ్ ఎడ్యుకేషను. బీటెక్ చదివారు, అక్కడే ఎంటెక్ చదివానన్నారు. అక్కడే ఎంటెక్ చదివానన్నారు. మరి ఎంటెక్ చదివాక ఏం చేశారు అన్నాను. ఈ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఇంకేం ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అలా సీ మీద సముద్రానికి సంబంధించిన ఒక ఇంజనీరింగ్ కోర్స్ ఉంటుంది సముద్రానికి సంబంధించిన, అందులో పిహెచ్డి చేశానండి మెడ్రాసులో అని చెప్పాడు. అన్నారు పిహెచ్డి చేశానండి. పిహెచ్డి చేసిన తర్వాత నాకు టీచింగ్ ప్రొఫెషన్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అని చదువు ఓఎన్జీసీలోకి వచ్చేసానండి అని చెప్పాడు. అంటే నేను అన్నానండి మీకు జీతం ఎంత, అలా అడగకూడదు అన్న ఈ పిచ్చి పిచ్చి మాటలు. ఆయన జీతం ఎంత అయితే మనకెందుకండి, ఇవన్నీ పిచ్చి మాటలండి. అమెరికాలో అలాగా పక్కోడి నీ జీతం ఎంత అడిగితే అడిగినోడు ఉద్యోగం తీసేస్తారు. ఆయనకి ఎంత జీతం మనకెందుకండి, నీకు జీతం ఎంత అన్నా. మన ఇండియాలో ఇది చెడ్డ అలవాటు. అమెరికాలో ఒక గదిలో ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోని మాట్లాడుచుకుంది, ఒకటి జీతం ఒకళ్ళకి తెలియదు. నేరం కూడా మీ జీతం పక్కనే నీ జీతం అంత అడిగితే అది నేరంతో సమానం అమెరికాలో. ఇంకా మన ఇండియాలో మనకి పని పాటు లేదు, నీకు జీతం అంత కనిపించిన ఉండాలా, నీకు జీతం ఎంత అన్నారు. ఏదో నీకు జీతం ఎంత అన్నారు. ఆయన అంటారు నాకు 40,000 జీతం అన్నారు. ఆయన 40,000 జీతం అంటే కానీ మీరు చదివేంటి, ఎక్కడ ఐఏపి, ఎక్కడ బీటెక్, ఎక్కడ ఎంటెక్, ఎంటెక్ అయితే పిహెచ్డి చేశారు సీకి సంబంధించిన ఇంజనీరింగ్లో, ఈ జీతం ఏంటి 40,000 జీతం ఏంటండి. ఈ బ్యాంకులో పనిచేసిన వాళ్ళు 30,000 చేసుకుంటున్నారు. బియ్యలు బీకమ్మలు చదివి మీ చదివేంటి, మీ జీతం ఏంటన్నా. ఈ మాట్లాడిన అనవసరం మాట. అవి వెంటనే వాళ్ళు భార్య ఈయనేం మాట్లాడలేదు. ఇంజనీర్ గారు ఆ పక్కన వెంటనే భార్య అందండి. ఏమన్నాను గారు మీరు చెప్పిన పత్రం నాకు నచ్చడం లేదు. మనకంటే ఎక్కువ వాళ్ళ చోటు మనం పోల్చుకోకూడదు, తక్కువ వాళ్ళ చోటు పోల్చుకుంటే మన ప్రాణం సుఖంగా ఉంటుందని చెప్పిందా. నాన్నగారు మీరు మాట్లాడే మాటలు నాకు నచ్చలేదు. ఇది బ్యాంకులు వాళ్ళు ఇలా తెచ్చుకున్నారు, వీళ్ళు తెచ్చుకున్నారు, కంప్యూటర్ వాళ్ళు 1,00,000 తెచ్చుకున్నారు, 2,00,000. మీ మాటలను అలా పోల్చుకోకూడదండి. మనం మనకంటే పెద్దవాళ్ళతో పోల్చుకునేందుకు 5,000 రూపాయలు జీతాలు తెచ్చుకునే ఉన్నారు. అందుకంటే మనకంటే పెద్దవాళ్ళతో పోల్చుకుంటే మనం సుఖపడమండి, మనకంటే తక్కువ జీతాలతో వచ్చి పోల్చుకుంటే వాళ్ళ మీద మనం సుఖంగానే ఉన్నాం కదా అనిపిస్తుంది. అలా పోల్చుకోవాలి కానీ ఎవడో 2,00,000 తెచ్చుకున్నా అటువంటి పోల్చులు చెప్పకుండా మాకు మేము సుఖంగా ఉన్నాం ఇలా ఉండనివ్వండి. పాప ఇంజనీర్ గారు మాట్లాడదు, భార్య పట్టుకుందండి. ఇంజనీర్ గారు పాపం సత్వగుణం, నేనేమన్నా ఆయన ఏం మాట్లాడతాను. ఈ భార్య పట్టుకుందండి. అదేంటంటే 40,000 జీతం మీకు తక్కువ ఉన్నారు, మరి రాజమండ్రిలో 5,000 10,000 తెచ్చుకుని బతికోళ్ళు ఎంత సుఖంగా బతికోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ బతకటాలి కదా, వాళ్ళందరూ హ్యాపీగా లేరు, వాళ్ళందరూ చచ్చిపోతున్నారా అంది ఆవిడ. వాళ్ళందరూ హ్యాపీగా లేరు అని చేత మీరు అలా మాట్లాడకూడదు. మనకంటే ఎవడో 2,00,000 తెచ్చుకుంటున్నారో అలా పోల్చుకోకూడదు. మనకు ఇప్పుడు మా హస్బెండ్కి 40,000 అనుకోండి, మరి 10,000 5,000 3,000 నెలకు 2,000 రూపాయలు తెచ్చుకుని బతికోళ్ళు కూడా సుఖంగా బతుకుతున్నారు కదా. అలా పోల్చుకోవాలి కానీ ఎవడికో 2,00,000 తెచ్చుకుంటున్నాడని అలా పోల్చుకోకూడదు. మనకంటే తక్కువ జీతాలతో తెచ్చుకునే వాళ్ళతో పోల్చుకుంటేనే మన ప్రాణం సుఖంగా ఉంటుందని చెప్పింది. అది మనం నేర్చుకునే పాఠాలు. ఎందులోంచి నేర్చుకునే పాఠాలు? జీవితం నుంచి నేర్చుకున్నాము. అంటే ఇవన్నీ మనం ఎందులోంచి నేర్చుకునే పాఠాలు? జీవితంలోంచి నేర్చుకునే పాఠాలు ఇవన్నీ. ఇక్కడ మనకి ఇక్కడ ఈ భగవాన్ ఏమంటున్నారంటే, అంటే నువ్వు చేసేది సత్వగుణంగా చెయ్యాలి కానీ అహంకారంగా చేస్తే నీకు సుఖం లేదు, నువ్వు ఎవరికైతే ఏదో సహాయం చేశాననుకుంటున్నావో ఆడికి సుఖం లేదు. సహాయం చేయడానికి నీకంటే నీకంటే వేరుగా ఒకడు ఉన్నాడు. అసలు ఈ దేహము నేను అనుకోవటం వల్ల నువ్వు నాకంటే వేరుగా ఇంకోడు ఉన్నాడు, నాకంటే వేరుగా ప్రపంచం ఉందని అనుకుంటున్నావు. నీ దేహానికి నీకు జబ్బు చేసిందనుకో, నువ్వు వైద్యం చేయించుకుంటే ఎవరికైనా సహాయం చేసావని అనుకుంటున్నావు అనుకో, ఇంకో దేహానికి జబ్బు చేస్తే సహాయం చేశాననుకున్నా, అదే పాడి బుద్ధి, అదే వేరు బుద్ధి. నీ లోపల ఉన్న జ్ఞానాన్ని అందకుండా చేసేది ఆ బుద్ధి, అది తొలగించుకోవాలి. ఇప్పుడు మీ శరీరానికి క్యాన్సర్ వచ్చిందనుకోండి, 4 లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటారు. నేను త్యాగం చేశానని మీరు అనుకుంటారా? మీరు అనుకోరు. అదే ఇంకో శరీరానికి వచ్చిన క్యాన్సర్కి మీరు వైద్యం చేయించారనుకోండి, అంత త్యాగం చేశాను ఇంత త్యాగం చేశాను అనుకుంటారు, గొప్పలు చెప్పుకుంటారు. అడ్వర్టైజ్మెంటు టామ్ టాము అక్కడి నుంచి రజోగుణం పెంచుకోవడం, మీరు పాడైపోవడం, ఈ పేపర్లో కూడా మేము ఇంత సహాయం చేస్తున్నాను పేపర్లో ఎంచుకోవడం, మరి ఈ పాడికి ఆ పాడోటి సహాయం. ఈ న్యూస్ పేపర్సే నాన్సెన్స్ అసలు. దాని సబ్జెక్ట్ మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు సబ్జెక్ట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. భగవంతుడు అంటే భగవంతుడు ఉన్నాడని సజీవమైన విశ్వాసం ఉండాలి. భగవంతుడు అంటే సజీవమైన విశ్వాసం ఉంటుంది. మీరు ఏదో మేము జపం చేసేస్తున్నాం, ధ్యానం చేసేస్తున్నాం, కాశీ ఎల్లు వచ్చేసాం, అరుణాచలం ఎల్లు వచ్చేసాం, రామేశ్వరం ఎల్లు వచ్చేసాం అంటే మీకు మోక్షం వస్తున్నాం అనుకోకండి. మంచిది, మీరు మంచి పని చేస్తే చేయండి రామేశ్వరం, అలా వచ్చేది. లేకపోతే ప్రాణాయామం చేస్తున్నాం, పొద్దున్న గంట సేపు పూజ చేస్తున్నాం, చెయ్యండి, అన్నీ మంచి పనులే కాదంటలేదు. భగవంతుడు ఉన్నాడు, వాడికి ఒక సంకల్పం ఉంది. భగవంతుడు ఉన్నాడు, వాడికి ఒక ఇష్టం ఉంది. భగవంతుడి సంకల్పాన్ని 100కి 100 పాళ్ళు మన సంకల్పం చేసుకోవాలి. భగవంతుడి యొక్క నమ్మకం, భగవంతుడి యొక్క శక్తిని, భగవంతుడి యొక్క ఆ సంకల్పం, భగవంతుడి యొక్క ఇష్టాన్ని మన ఇష్టం చేసుకోవాలి. భగవంతుడి సంకల్పాన్ని మన సంకల్పం చేసుకోకుండా, భగవంతుడి ఇష్టాన్ని మన ఇష్టం చేసుకోకుండా, మీరు ప్రాణాయామం చేసినా, కాశీ గంగానదిని మురిగినా, లేదా అరుణాచలం కొండ చుట్టూ వందసార్లు తిరిగినా మోక్షం రాదు. ఇంకే మోక్షం ఇచ్చేవాడెవడు? భగవంతుడు. నీకు అర్థమవుతుందా? మోక్షం ఇచ్చేవాడెవడు? ఈశ్వరుడు. ఇచ్చేవాడు ఆయనే, ఇచ్చేవాడు ఆయనే. అంచేత ఆయన సంకల్పానికి విరుద్ధంగా, ఆయన ఆయన యొక్క ఇష్టానికి విరుద్ధంగా, మీరు ఇష్టాలు పెంచుకుని ఆయన సంకల్పానికి విరుద్ధంగా సంకల్పాలు పెంచుకుని మీ ఏదో ప్రాణాయామం చేసామంటే దానివల్ల ఏదో మీకు చివరికి ఆయాసం మిగులుతుంది. మోక్షం వచ్చినా రాకపోయినా ఆయాసం మిగులుతుంది. ఊరి చుట్టూరు 10 సార్లు తిరిగితే మోక్షం రాకపోయినా చెమట మిగులుతుంది. కొండ చుట్టూరు మేము తిరుగు ఎలా తిరుగుతున్నామంటే మాకు ఇప్పుడు వెంటనే మోక్షం వస్తున్నాను ఎవరో భగవాన్ అడిగారు. మోక్షం వచ్చినప్పుడు మీకు, మోక్షం ఇప్పుడు వెంటనే మీకు వచ్చిన రాపోయినా మీరు కొండ చుట్టూరు తిరగటం ఆకలి పెరుగుతుంది, 10 ముద్దలు ఎక్కువ తినొచ్చు అని చెప్పాడు. అది ఇప్పుడు మనం ఈ పని కష్టపడి మనం వాకింగ్ ఎక్కువ చేసేవాళ్ళు కొంచెం ఆకలి ఉంటుంది, 10 ముద్దలు ఎక్కువ తినొచ్చు. మీకు మోక్షం వచ్చిన రాపోయినా కొంచెం సాపాటు ఎక్కువ తినవచ్చు అన్నాడు. అంటే మీరు అలా భగవంతుడు అంటే ఏంటి? వాడికి తెలియకుండా సృష్టి ఏదైనా జరుగుతుందా? వాడి సంకల్పానికి భిన్నంగా ఏదైనా జరుగుతుందా? ఒక ఏమీ లేదు వాడికి, వాడి సంకల్పానికి భిన్నంగా సృష్టి జరగటానికి ఇవి లేదు. వాడి కంట్రోల్ అంతా కంట్రోల్ రాయినే. అది మనం అర్థం చేసుకోకుండా మనం ఏదో సాధన, అది ఆ సబ్జెక్ట్ అర్థం లేకుండా, అర్థం చేసుకోకుండా సాధన చేసినప్పుడు ప్రయోజనం లేదు. దానివల్ల మనకు భగవంతుడి మీద నమ్మకం లేదనుకోండి, భగవంతుడి మీద విశ్వాసం లేదు అనుకోండి, మాట వచ్చి నేను ఏదో ప్రాణాయామం చేసేస్తున్నాను, నాకు మోక్షం వచ్చేస్తున్నాడు, చివరికి మోక్షం రాదు సొన్న వస్తుంది. ఆ ఇచ్చేవాడు, మోక్షం ఇచ్చేవాడి మీద ఇక నారాయణుడు, వాడి మీద ఇక నమ్మకం ఉండాలి కదా. ఎవడైతే మనకి జ్ఞానాన్ని ఇస్తాడో, ఎవడైతే మనకు మోక్షాన్ని ఇస్తాడో, ఎవడైతే జ్ఞానదాతో, ఎవడైతే మోక్షదాతో, వాడి మీద గౌరవం లేకుండా, వాడి మీద రెస్పెక్ట్ లేకుండా, వాడి మీద పూజ్యభావం లేకుండా నేను ఏదో ప్రాణాయామం చేస్తుందో వచ్చేస్తానంటే సున్నది రాదు. అది మనకు అర్థం అవటలేదు. అసలు ఆ సబ్జెక్టే అర్థం అవటం లేదు మనకి. ఆ శరణాగతి భావనే రావటం లేదు. గచల్లా శరణాగచే, గచల్లా శరణాగచే. అదే భగవాన్ చెప్పాడు, నీకు ఈశ్వరుడి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే శరణాగతి మార్గం, భక్తి మార్గం సరిపోతుంది. అయితే రోజు ఈశ్వరుడు ఉన్నాడా లేదా, ఉన్నాడా లేదా అనుమానం వస్తేనే నేనేమననే విచారణ. నీకు పూర్తి నమ్మకం భగవంతుడి మీద ఉంటే నువ్వు శరణాగతి మార్గం సరిపోతుంది, భక్తి మార్గం సరిపోతుంది, విచారణ మార్గంలోకి రావక్కర్లేదు. ఈ డౌటింగ్ తామస్లే విచారణ మార్గంలోకి వచ్చారు. ఏ రోజుకి ఆ రోజు అనుమానం పెట్టుకునే వాళ్ళే విచారణ మార్గం. నీకు భక్తి మార్గంలో నీకు భక్తి ఈశ్వరుడు ఉన్నాడనే సజీవమైన విశ్వాసం ఉంటే నీకు శరణాగతి మార్గం సరిపోతుంది. భగవాన్ అన్నవారు జ్ఞానమాత, భక్తి అంటే ఎవరు? జ్ఞానమాత. భక్తి లేకుండా జ్ఞానం రాదు. అసలు ఇంకోటి భక్తి లేదనుకోండి మనకు, ఏదో మనం తెలివితేటలను బట్టి ఏదో సాధన చేస్తున్నాం అనుకోండి, మన గుండెల్లో ఉన్న దోషాలు కూడా బయటకు పోవు. మన గుండెలు ఏదైనా బరువైన రాళ్ళు ఉంటే ఒక్క రాయి కూడా బయటికి పోదు. ఇది ఆపరేషన్ చేసి చేయించుకునేది కాదు. మనకు భగవంతుడి మీద విశ్వాసం లేదనుకోండి, భక్తి లేదనుకోండి, శరణాగతి లేదనుకోండి, ఏదో మనం స్వతంత్రంగా ఏదో చేసేస్తున్నాం, ఏదో చేస్తే మన తెలివితేటలు ఏదో సాధించే ఇలా చేస్తున్నాం, మన గుండెలో మనకు పునర్జన్మలు తీసుకొచ్చే రాళ్ళు లోపల ఉంటాయి, ఒక్క రాయి బయటికి రాదు, ఒక్క రాయి బయట, ఒక్క స్టోన్ కూడా బయటికి రాదు. ఈ మూత్రపిండాల్లో ఉన్న రాళ్ళు అవి బయటకు తీసుకునే కాదయ్యి. ఇప్పుడు ఇంతకీ ఏం చెప్తున్నారంటే, సత్వగుణం ఉన్న వాళ్ళు మహర్షులు మహాత్ములు వాళ్ళు చేసే పని కళ్ళకు కనపడదు. ఈ రజోగుణం ఉన్నవాళ్ళు చేసే పని, తమోగుణం ఉన్నవాళ్ళు చేసే పని నీ కళ్ళకు కనిపిస్తుంది. కానీ సగుణం ఉన్నవాళ్ళు, సద్బుద్ధి ఉన్నవాళ్ళు చేసే పని నీ కళ్ళకు కనపడదు. అంటే వాళ్ళు పని చేయాలని కాదు, నీ కళ్ళు నీ కళ్ళకు అందనంత స్పీడ్లో చేస్తారు. వాళ్ళు పని చేయాలని కాదు, అంటే నీకు ఆ స్పీడ్ని నీ కళ్ళు పట్టుకోలేవు. ఆ స్పీడ్ని వాళ్ళకి వేరు భావం లేదు, సెపరేట్నెస్ లేదు, సత్వగుణం సెపరేట్నెస్ లేదు, వేరు భావం లేదు, వేరు బుద్ధి లేదు. ఎంత స్పీడ్గా అంటే అహంకార రహిత స్థితిలో ఉన్న వాళ్ళ, అహంభావ రహిత స్థితిలో ఉన్న వాళ్ళ ద్వారా వర్కి ఎంత స్పీడ్గా జరుగుతుందంటే నీ కళ్ళు పట్టుకోలేనంత. బొంగరం చూడండి, బొంగరం చాలా వేగంగా తిరిగేటప్పుడు తిరగటం లేదా అనిపిస్తుంది మనకు. అలాగే ఫ్యాన్ చాలా స్పీడ్గా తిరుగుతున్నప్పుడు దాని ఆకులు కనపడం మనకి, తిరగటం లేదా అనిపించవచ్చు. అలాగే అహంభావ రహితులు చేసే పని నీ కళ్ళకు కనపడదు, నీ కళ్ళకి కనపడదు. వారికి చేయటం లేదని నీకు ఎక్కడ తెలుసు? వాళ్ళు బయటకు వచ్చి ఉపన్యాసాలు చెప్పబోవచ్చు, మేము మిమ్మల్ని ఉద్ధరిస్తాం మిమ్మల్ని ఉద్ధరిస్తామని బయటకు వచ్చి ఉపన్యాసాలు చెప్పబోవచ్చు. నీకు అర్థమవుతుందా? వాళ్ళు బయటకు వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పక్కర్లేదు. వాళ్ళ సహృదయం, వాళ్ళ మౌనం, వాళ్ళ జ్ఞానం ద్వారానే శక్తి తరంగాలు వచ్చి, జ్ఞాన తరంగాలు వచ్చి మీ మనసులో మార్పును తీసుకొస్తాయి. అయితే అది మీ కళ్ళకు కనపడదు. ఇప్పుడు రేపు డిసెంబర్ 15 సర్దార్ పటేల్ చచ్చిపోయిన రోజు. ఇప్పుడు డిసెంబర్ 12వ తేదీ, ఈ నెల 15వ తేదీన సర్దార్ పటేల్ చచ్చిపోయిన రోజు. నెహ్రూ గారి లాగా ఆయనకి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు పటేల్కి. ఆయనకి అస్తమాన జవహర్లాల్ నెహ్రూకి జై అని అలాగే పటేల్కి అట్టి ఉండి అక్కర్లేదు. ఇది నా డాక్టర్ మనీ, ఈ నా డాక్టర్ ఫేమ్ ఆల్సో. ఇది నా డాక్టర్, ఈ నా డాక్టర్, ఈనాటి మ్యాడ్ డాక్టర్ మడి, ఈనాటి మ్యాడ్ డాక్టర్ ఫేమ్ ఆల్సో. ఆయనకి కీర్తి అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు. ఎవరికి? వెరీ స్ట్రాంగ్ మ్యాన్. అలా హైదరాబాద్ మన ఆయన లేకపోతే హైదరాబాద్ మనలో కలవదు అసలు. ఆ నిజాం అన్నాడు, నేను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటా అన్నాడు. ఆయన చేయవలసిన పని సైలెంట్గా చేసేసాడు. కొన్ని వందలాది సంవత్సరాలకి ఇండియాలో కలిపాడు, సైలెంట్గా కలిపేశాడు. ఎక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ లేదు? సర్దార్ వల్లభాయ్ పటేల్ జయ్యని మనం అనక్కర్లేదు. అతన్ని చేసేది ఎప్పుడు కూడా కామ్ మైండ్ ఉన్నవాడికి డీప్ థాట్ ఉంటుంది. ఎవడ మనస్సు అయితే ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, ఎవడ మనస్సు అయితే శాంతిగా ఉంటుందో, వాడికే లోతైన ఆలోచన ఉంటుంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు మీకు లోతైన ఆలోచన మీకు రాదు, ఆత్మ పరిశీలన కూడా మీకు రాదు. ఎవడ మనస్సు అయితే ఎప్పుడు శాంతిగా ఉంటుందో, కెరటాలు లేని చెరువు, కెరటాలు లేని చెరువుల్లాగా ప్రశాంతి. మీరు కువైట్లో, ఖత్తర్లో, అరేబియా సముద్రాన్ని చూస్తుంటే చెరువును చూసినట్టు ఉంటుంది. అది సముద్రం చెరువు అని వస్తుంది, అది వేవులేస్ అది కెరటాలు కనపడదు. మన బంగాళాఖాతం రోజు అల్లరని గాలి వాళ్ళదు. అరేబియా సముద్రం మీరు చూస్తుంటే అలా ఒక్క గాలివాన రాదు. మీరు సముద్రం దగ్గర కూర్చుంటే అది చెరువ, దా సముద్రం అనిపిస్తుంది. అంత క్వైట్గా ఉంటుంది అరేబియా సముద్రం. మన చెరువులో చేసినట్టే స్నానం చేయొచ్చు అరేబియా సముద్రం. ప్రశాంతంగా ఉంటుంది. అయితే సముద్ర లక్షణాలు అన్నీ ఉంటాయి, లోతు అయ్యాయి. కానీ పైకి మటుకు మీకు అది ప్రశాంతి అయితే గాలివానలు రావు. అరేబియా సముద్రంలో మీకేం గాలివానలు రావు. ఎల్లరంతా మన బంగాళాఖాతానికి, ఈ రామేశ్వరం వరకు, రామేశ్వరం మొదలు కలకత్తా వరకు ఎల్లరంతా ప్రశాంతమైన శాంత చిత్తం ఉందనుకోండి మీకు. ఆ శాంత చిత్తం ఉన్నప్పుడే లోతుకు ఒక విషయాన్ని ఆలోచించగలరు, మీ మనసును మీరు విశ్లేషణ చేసుకోగలరు, ఆత్మ పరిశీలన చేసుకోగలరు, ఆత్మను శోధించుకోగలరు, పవిత్రం చేసుకోగలరు, పరిశుద్ధం చేసుకోగలరు. ఆత్మజ్ఞానాన్ని మీరు ఇలా ఎప్పుడైతే మనసు పవిత్రమైందో, పరిశుద్ధమైందో, ఏకాగ్రమైందో, అప్పుడు ఈశ్వరుడు తనంతట తానే మీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. అంటే సత్వగుణం ఉన్నవాడు, మీరు ఏదైనా కర్మ చేస్తున్నారనుకోండి, అది సాత్వికంగా చేస్తున్నారనుకోండి, ప్రశాంతంగా మీకు భేదభావం లేకుండా, వేరుభావం లేకుండా చేస్తున్నారనుకోండి, నాకు జ్ఞానం రావాలని మీరు అడగక్కర్లేదు. కాలక్రమంలో మీరు ఆ డ్యూటీ సెల్ఫ్లెస్గా అలా చేసుకుంటూ వెళుతుంటే, కీర్తికాంక్ష కూడా లేకుండా మీరు అలా క్వైట్గా కూలిగా చేసుకుంటూ వెళుతుంటే, మీకు తెలియకుండానే కాల ప్రవాహంలో ఈశ్వరుడు మీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. అదే మీ కడసారి జన్మ. మీరు ప్రత్యేకంగా అడగక్కర్లేదు. భగవంతుడి చేత భగవంతుడి జ్ఞానం మనకు అర్హత వచ్చేసింది అనుకోండి, యోగ్యత వచ్చేసింది అనుకోండి, మాట వచ్చి భగవంతుడికి ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయడం మనకు జ్ఞానం, ఆత్మజ్ఞానం ఉండటానికి. మన అర్హత లేదనుకోండి, యోగ్యత లేదనుకోండి, అడిగినా ఇవ్వడం. మనకు అర్హత లేదనుకోండి, యోగ్యత లేదనుకోండి, నోరు నొప్పి కానీ అడిగినా ఇవ్వడం. యోగ్యత వచ్చేసింది అనుకోండి, అర్హత ఒక క్షణం కూడా మన కోసం వెయిట్ చేయడం. వాడు ఈశ్వరుడు. నాకు పనిచేసి, కష్టపడి పనిచేసి నెరవేర్చుకోవాల్సిన కోరికంటూ ఏమీ ఒక్కటి లేదు ఈ సృష్టిలో. ఆయన అర్జునుడు, ఆయన పని చేస్తున్నాను అన్నాడు. అలా మనం పనిచేయాలి. అర్జునుడు, నేను పని చేస్తున్నాను, కానీ నేను పనిచేసి కోరిన పనిచేసి సంపాదించవలసింది కానీ, పనిచేసి సాధించవలసింది కానీ, పనిచేసి నెరవేర్చుకోవాల్సిన కోరికలు కానీ నాకేమి లేవు. ఆయన నేను పని చేస్తున్నాను. అలా పని చేస్తే ఆయన స్వరూపం మనకు వ్యక్తం అవుతుంది. వ్యాసుడు గొప్ప పండితుడు అనుకుంటున్నాం, వేదవ్యాసుడు గొప్ప పండితుడు, గొప్ప రచయితుడు. అలా కృష్ణుని భగవంతుడు అనుకుంటున్నాం. కానీ విష్ణు సహస్రనామాలు వచ్చేటప్పటికి భీష్ముడి చే చెప్పించాడు ధర్మరాజు. ఆయన చెప్పచ్చు, ఎవరు కృష్ణుడు చెప్పచ్చు, ఇంకెవరు చెప్పచ్చు, లేకపోతే వ్యాసుడి చే చెప్పించవచ్చు, ఎవరికి, ధర్మరాజుకి. కానీ ఎవరి చే చెప్పించాడు, భీష్ముడు చెప్పి ఎందుకు చెప్పించాయి. ఆ భీష్ముడు బాహ్యంగా గొప్ప వీరుడి కింద మనకు కనిపించినప్పటికీ, బాహ్యంగా గొప్ప వీరుడి కింద కనిపించినప్పటికీ, ఆ భీష్ముడి దగ్గర ఆయన ధర్మశాస్త్రం అంతా తెలుసు, భగవంతు యొక్క వైభవం తెలుసు. భీష్ముడికి ధర్మశాస్త్రం అంతా తెలుసు, భగవంతు యొక్క వైభవం తెలుసు. భగవంతు యొక్క వైభవానికి తెలుసని, ఆయనకి ధర్మశాస్త్రం తెలుసని లోకానికి తెలియదు, లోకానికి తెలియదు. ఆయన చేత కృష్ణుడు పన్నాగం పెట్టాడంటే నేను చెప్తానని చెప్పలేదు, లేకపోతే వ్యాసుడి దగ్గరికి వెళ్ళి నీకు ధర్మశాస్త్రం చెప్తాను, మీ తాతగారి దగ్గరికి వెళ్ళి ఆయనే చెప్తాడు అన్నాడు. ఇంకా తాతగారి యొక్క ఔన్నత్యం మనకు చూపించడానికి చేసిన మా ఇది ఆ తాతగారి పాపం మనస్సేమో పాండవుల దగ్గర ఉన్నది, శరీరం దుర్యోధను దగ్గర ఉన్నది. పాప ఏదో ఆయన ఆయన పూర్వజన్ జన్మాంతరంలో ఏదో ఇవన్నీ కర్మ ఫలితాలు ఇవన్నీ కానీ ఆయన మహాత్ముడు. రమణ మహర్షి గారు కూడా ఒప్పుకున్నారు భీష్ముడి జ్ఞానాన్ని. ఏదో ప్రారంధాన్ని బట్టి, అలా దేహ ప్రారంధాన్ని బట్టి ఏం చేస్తాం, దేహ ప్రారంధాన్ని బట్టి అది అలా జరిగింది. ఏడో తేదీ ఆయన 10 రోజులు యుద్ధం చేశాడు. 10 రోజులు యుద్ధం చేస్తే 8వ తేదీని రాత్రి ఓ రాత్రి అందరం పడుకున్నాక వెళ్ళి దుర్యోధనుడిని పట్టుకు తిట్టాడు తాతగారు. అందరూ నిద్రపోతున్నారు, తాతగారి దగ్గరికి వెళ్ళాడు దుర్యోధనుడు. వెళ్ళి ఇదేంటి తాతగారు, నువ్వు ఎంత గొప్ప వీరుడు, ఇంకా పాండవులు బతుకున్నారు, సైన్యం కొంతమంది చచ్చిపోయారు అనుకో, పాండవుల సైన్యం, ఈ పాండవులు ఇంకా బతుకున్నారు, రేపు చంపే అన్నాడు. నీ ముందు నీ శక్తి ముందు పాండవులంతా ఎన్నాళ్ళు యుద్ధం చేస్తా, ఎన్నాళ్ళు యుద్ధం అక్కర్లేదు, నువ్వు యుద్ధం చేస్తే, నువ్వు హృదయపూర్వకంగా యుద్ధం చేస్తే నాడు యుద్ధం అక్కర్లేదు, రేపు చంపేస్తావు. 8వ రోజు రాత్రి వెళ్ళాడు 12 ఇంటికండి వాడు దుర్యోధనుడు. వాడు ఒక్కడే వెళ్ళాడు అని 10 కూడా ఎవరైనా తీసుకెళ్ళలేదు. మళ్ళీ ఈ కర్ణుడు ఇంకా దుర్యోధనుడు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎవరైనా తీసుకెళ్ళలేదు, వాడు ఒక్కడే వెళ్ళాడు. ఏంటి తాత ఈ యుద్ధం ఏంటి, ఈ గొడవ ఏంటి, నువ్వు ఎంత ఎన్నాళ్ళు యుద్ధం అక్కర్లేదు, ఒక రోజును చంపేయగలరు, పాండవ సైన్యాన్ని చాలామందిని చంపేవారు కానీ నువ్వు పాండవులను చంపటం లేదు, అసలు చంపాలి కదా వాళ్ళని కూడాను అంటే. ఇప్పుడు ఏమన్నాడంటే భీష్ముడు ఏమన్నాడంటే, నేను యుద్ధం బాగానే చేస్తున్నాను, ఇంకా నాకు 2 చేతులు ఉన్నాయి, ఈ 2 చేతులకి ఎంత బలం ఉందో రేపు చూపిస్తాను, వెళ్ళిపో అన్నాడు. నాకు ఉన్నాయి 2 చేతులు, నేను సరిగ్గా యుద్ధం చేయటం లేదు అనుకుంటున్నా, చేస్తున్నాను ఇది ఈ చేతులు తడగారు చూపిస్తాను. వచ్చాడు తడగా చూపించాడు, విపరీతంగా చంపుతున్నాడు పాండవ సైన్యాన్ని. వాడు ఏమన్నాడు, రేపు పాండవులను చంపన్నాడు ఎవడు దుర్యోధనుడు. అర్జునుడికి ఊపిరి ఆడటం లేదు, భీష్ముడు యుద్ధం చేస్తాడంటే 9వ రోజు అర్జునుడికి ఊపిరి, అర్జునుడు అందరం మహావీరుడికి ఊపిరాడతాడు, ఊపిరాడకుండా చేస్తున్నాడు. అప్పుడే స్వామి చక్రం బండి చక్రం పుచ్చుకొని భీష్ముడిని చంపటానికి వెళ్తాడు. పాండవులను సాయంత్రం సంపేషిగా చేస్తున్నాడు దేవుడు, చెప్పాడు ముందే చెప్పాడు రేపు ఈ 2 చేతులకి ఎంత బలం ఉందో చూస్తాడు. అప్పుడు వీడు కృష్ణుడు రథం నుంచి దిగి చంపుతాడు, చంపడానికి వెళ్తాడు, ఎవరిని భీష్ముడిని చంపడానికి వెళ్తాడు. అది దానికి కింద పడేస్తాడు. కృష్ణుడు మనకు సంబంధించిన వాడు కాదు, నారాయణుడు అని ఆయనకు తెలుసు. ఎవరికి ఎవరికి భీష్ముడికి తెలుసు, అంచెది ఆయుధాలు పడేస్తాడు. నేను చంపడానికి ఆయుధాలతో రావక్కర్లేదు అంటాడు, అంటే అక్కడ ఉండి నాయన ప్రాణం తీసేయగలం. అది చంపడానికి నీకు చక్రం ఎందుకు, నీ రథం మీద కూర్చుండి నా ప్రాణం తీసి తోడేయగలవన్నాడు. సరే సాయంత్రం అయిపోయింది, ఎందో రాత్రి 8వ తేదీ రాత్రి దుర్యోధనుడు వచ్చి వెళ్ళిపోయాడు. ఇంకా 9వ తేదీ రాత్రి కృష్ణుడు ఏమని చెప్పాడంటే పాండవులకి, మీరు ఇవాళ ఎలా యుద్ధం 9వ రోజు యుద్ధం చేశాడు, నేనేదో ఆడిన మాట తప్పి బండి చక్రం పుచ్చుకు నేను వెళ్ళాను, రేపు కూడా ఇలా చేస్తే అందరిని చంపేస్తాడని చెప్పాడు. 10వ రోజు తోటి భారత యుద్ధం అయిపోతుంది, పాండవులు అందరూ చచ్చిపోతారు. అంచే తాత తాత చచ్చిపోతున్నాడు కదా మందా, నువ్వు చచ్చిపోవాలే, నువ్వు చచ్చిపోతే మేము జయించలేం. ఇప్పుడు తొమ్మిది వచ్చేది రాత్రి మళ్ళీ 12 ఏడు శబ్దం రెండు నిద్ర చెడగొట్టాను. ఎవరు? పాండవులు వెళ్ళారు. పాండవులు వెళ్ళేం అడిగారు, తాతయ్య తాతయ్య నువ్వు రేపు చచ్చిపో, నువ్వు చచ్చిపోతే మాకు రాజ్యం ఎలా వస్తుంది? ఆయన ఏమన్నాడు, ఇదేంటరా రాజ్యం నీకు ఎలా వస్తుంది? యుద్ధంలో మీరు నన్ను చంపేయండి, యుద్ధంలో మీరు నన్ను చంపేస్తే మీకు రాజ్యం వస్తుంది, నన్ను చంపకుండా మీకు రాజ్యం ఎలా వస్తుందని భీష్ముడు అన్నాడు. అది న్యాయమే కదా, మీరు నన్ను చంపేయండి, చంపేస్తే మీకు రాజ్యం వస్తుంది. మరి నువ్వు చచ్చిపోవాలనుకో, నువ్వు చచ్చిపోవాలనుకుంటే నువ్వు ఎలా చచ్చిపోతావో చెప్పు, నువ్వు ఎలా చచ్చిపోతావో చెప్తే అలా యుద్ధం చేస్తాం మేము, మామూలుగా నేను చంపలేము. అంచేత నీకు నిజంగా పాండవుల మీద ప్రేమ ఉన్నమాట నిజం, ఎలా చచ్చిపోతావో చెప్పు, అలా యుద్ధం చేస్తే నువ్వు చచ్చిపోదు కానీ రేపటి తోటి మేము తర్వాత ఎవడో వస్తాడు ద్రోణుడు, ఇంకో కర్ణుడు ఎవడో వస్తాడో ఆ గొడవ మేము చూసుకుంటాం అంటే అప్పుడు ఏమంటే అర్జునుడిని శిఖండ్ ఎదురుకుండా పెట్టుకుని యుద్ధం, ఆడ ఎదురుకుండా శిఖండ్ ఎదురుకుండా పెట్టుకుని యుద్ధం చేయమండి, ఆ రకంగా నేను చచ్చిపోతానని చెప్పాడు. ఆయన ఎలా చచ్చిపోతాడో ఆయనే చెప్పి పంపాడు. అలాగే 10 రోజుల తోటి ఆయన చచ్చిపోయాడు. ఉత్తరాయణం వచ్చే వరకు బతుకున్నాడు, అది వేరే విషయం. అంటే నీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ దేహ ప్రారంభం అట్టి ఉండదు. శరీరం ఏమో కౌరవుల తరపున, శరీరం మనస్సు ఏమో పాండవుల తరపు. ఏంటి భీష్ముడు లాంటి, రమణ మహర్షి గారు చెప్పారు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, ఇద్దరు జ్ఞానుల మధ్యన యుద్ధం మీరు చూడాలంటే భీష్ముడికి కృష్ణుడికి మధ్యన యుద్ధం మీరు చూడండి అన్నాడు. ఆయన ఒప్పుకున్నాడు భీష్ముడు మహారాజు. అయితే అది ప్రారంభం అది, ఏది కౌరవుల తరపున ఏమో దేహం ఉంది, పాండవుల తరపున మనస్సు ఉంది, ఏంటి కదా భీష్ముడు లాంటి మహాజ్ఞానికి వచ్చిన గతి ఏంటంటే అది ఆ జ్ఞానానికి భంగం కాదు, జ్ఞానానికి వైభవం కాదు, దేహ ప్రారంభం అది. ఆ జ్ఞానం యొక్క అంతస్తుకేం తేడా లేదు, ఆ వైభవానికి తేడా లేదు, దేహం ప్రారంభం, దేహ ప్రారంభం బట్టి అలా ఉండాలి. సరే 10 రోజులు నేను ఎలా చెప్పాడు, శిఖండ్ ఎదురుగుండా పెట్టుకుని అర్జున్ యుద్ధం చేశాడు, ఆ రోజు చూడని యుద్ధం చారిని చేశాడు. ఎనిమిదో రోజున రాత్రి వెళ్ళి ఈ నిద్ర చెడగొచ్చాడు తాతగారిని. ఎవడో 9వ తేదీ రాత్రి వీళ్ళు సిద్ధమయ్యారు ఆయన దగ్గర. సరే 15 రోజుల తోటి ఆయన వెళ్ళిపోతానని చెప్పాడు, 10 రకంగా యుద్ధం చేయండి అని ఓడిపోతానని చెప్పాడు. ఆయన అంతా ఓడిపోయాడు. ఆయనంతా ఆయన ఓడిపోతే ఆయన జయించుడు ఎవడు లేడు, వీళ్ళకి రాజ్యం రాదు. అది భీష్ముడు అన్నాడు, నన్ను చంపేసి మీరు రాజ్యం సంపాదించుకోండి అన్నాడు. నిన్నెవడు చంపుతాడు రా, నేను చంపలేమని చెప్పాడు. వాటిని అంగీకరించారు ఒక రకంగా, నిన్ను మేము చంపలేము, నువ్వు చచ్చిపోతే మాకు రాజ్యం రాదు అని చెప్తే పోను, ఈ రకంగా యుద్ధం చేయని చచ్చిపోతానని చెప్పాడు. ఆయన ఎలా చచ్చిపోతాడో ఆయనే చెప్పాడు. ఇంతకీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏ గుడ్ మ్యాన్ ఇన్ ఏ బ్యాడ్ పార్టీ, ఏ గుడ్ మ్యాన్ ఇన్ ఏ బ్యాడ్ పార్టీ. అదేంటే దేహ ప్రారంభం అది, మనం ఏం చేయలేము, అది ఈశ్వర సంకల్పం. ఏ గుడ్ మ్యాన్ ఇన్ ఏ బ్యాడ్ పార్టీ. ఈయన భగవాన్ చెప్తున్నారు, మహాత్ములు మహర్షులు బాహ్యంగా నీకు అది చేసే పని కనపడదు, అది చేసే పని నీకు బాహ్యంగా కనపడకపోవచ్చు. ఏం చేసే వాడికి భేద బుద్ధి లేదు, సెపరేట్నెస్ లేదు, వేరు బుద్ధి లేదు. చెప్పేవాడు ఆయన, వినేవాడు ఆయన, వాడే జ్ఞాని. నేనేదో చెప్పేస్తున్నాను, మీరేదో వింటున్నారని అనుకుంటాను అనుకోండి, నూటికి నూరు పాడిన అజ్ఞానం. చెప్పేవాడిని నేనే, వినేవాళ్ళు మీరే, చెప్పేవాడిని నేనే, వినేవాడిని నేనే. న్యాయ జ్ఞానికి సపరేట్నెస్ లేదు. నేను చెప్తున్నాను, వీళ్ళందరూ వింటున్నారు, వీళ్ళందరూ నేను ఉద్ధరించేస్తున్నాను, నేను చెప్పడం వీళ్ళు బాగుపడుతున్నారు అనుకుంటే మీరు ఎక్కడికి 100% నూటికి నూరు పాలు నేను అజ్ఞానం. న్యాయం చెప్పేవాడు జ్ఞాని, జ్ఞాని ఎలా ఉంటాడు, వినేవాడు కూడా ఈయన చెప్తే ఎవడండి, వాడు జ్ఞాని. ఏంటంటే అక్కడ సెపరేట్నెస్ ఉండటానికి అవకాశం లేదు. ఇద్దరు ఒకటి అయినప్పుడు ఉద్ధరిస్తున్నామనే సమస్య లేదు. ఈ ఉద్ధరించడం ద్వారా వస్తుంది ఆడు పాడైపోవటానికన్నా అక్కడ పడితే పునాది రాయి, అక్కడ పడుతుంది ఆడు పాడైపోవటం. నేను ఎవరినో ఉద్ధరిస్తున్నానని అనుకుంటాడు అనుకోండి, అది పతనానికి అది కారణం. నువ్వెవడో ఉద్ధరించడానికి ఎవడో నీకున్నది ఏంటి, నీ ఎవరిని ఉద్ధరిస్తావు నువ్వు? ఒక మనిషి బాగుపడటానికి మనం అవకాశాలు ఇవ్వగలం కానీ ఆయన ఉద్ధరించలేము. గుర్రాన్ని మన నది దగ్గరికి తీసుకెళ్ళి నీళ్ళు గుర్రాన్ని నది దగ్గరికి తీసుకెళ్తే నీళ్ళ తాగమని అక్కడ అంతవరకు మనం చేసి, కానీ గుర్రం చేత మనం నీళ్లు తాగించలేము. అలాగే మనిషి బాగుపడటానికి అవకాశాలు ఇస్తాం, వాడు బాగుపడాలి, కానీ వాడు బాగుపడేలా మనం చేయలేము. ఊరికే అవకాశాలు ఎంత ఇవ్వగల అంతవరకు వాళ్ళకి చేసేది మనం. జ్ఞానిలో వేరు ఆ సెపరేట్నెస్ ఉండదే ఉండదు. అసలు వేరుబుద్ధే సెపరేట్నెస్ ఉందంటే అక్కడ అజ్ఞానమే. నీకు ఎప్పుడైతే అమృతానుభవం కలిగిందో, ఎప్పుడైతే అద్వైతానుభవం కలిగిందో, అప్పుడు సెపరేట్నెస్ ఉండటానికి రెండు అనేది ఉంటాం, అక్కడ వీలు లేదు. ద్వైతంలోంచి భయం వస్తుంది, ద్వైతంలోంచి దుఃఖం వస్తుంది, ద్వైతంలోంచి కోరిక వస్తుంది. సర్వ అనర్థాలు సర్వ అరిష్టాలు కూడా ద్వైతంలోంచి వస్తాయి. నువ్వు వేరు నేను వేరనే భేద బుద్ధిలోంచే వస్తుంది. అద్వైతానుభవం ఇంకా నేను ఏదో కోరుకోవాలి, నేను ఏదో కోరుకోవాలి అనుకోడు. నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయమైన స్థితి కరణింపు అని నా చర. నేను ఎలాగ అణిగిపోతాను, నువ్వు కూడా అణిగిపో. నేను ఎలాగ అణిగిపోతాను, నువ్వు కూడా అణిగిపో. ఇద్దరం అణిగిపోయినప్పుడే అద్వైతానందం, అద్వైతానుభవం, అద్వైత స్థితి, అదే అమృత స్థితి అప్పుడు కలుగుతుంది. ఎప్పుడు? నువ్వు అణిగిపో, నేను అణిగిపోతాను. ఆ రెండేది లేదు, అక్కడ ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. నీవు నేను అనగా నేను అణిగిపోతాను, నువ్వు కూడా అణిగిపో. ఇద్దరం అణిగిపోయినప్పుడు అంటే డ్యూయాలిటీ, ఆ ద్వైత బుద్ధి వేరుతో సహా నశించినప్పుడే అప్పుడే ఆనందం, అప్పుడే శాంతి, అప్పుడే జన్మరహిత్యం, అదే నిర్వాణ స్థితి, అదే స్వర్గరాజ్యం, అదే మోక్షం. అయితే శరీరం చచ్చిపోయే వరకు మనం ఆగక్కర్లేదు, శరీరం చనిపోయే వరకు మనకు ఆగక్కర్లేదు. ఆ సబ్జెక్ట్ అర్థమవుతుంటే అద్వైతానుభవం ఇప్పుడే వచ్చేస్తుంది. ఈ రెండు నావు ఇప్పుడు రమణ మహర్షి గారి శరీరం విడిచిపెట్టేప్పుడు ఐఎమ్ నాట్ గోయింగ్ అవే, ఐఎమ్ హియర్, వేరుకెనేగో, వేరుకుంటేగో, వేరుకెనేగో, ఐఎమ్ నాట్ గోయింగ్ అవే. ఆయన హీర్ అంటే అక్కడ అరుణాచలంలో ఉన్న, ఆయన హీర్ అంటే లోకమంతరం ఉన్నాడు, అక్కడ అరుణాచలంలో ఉన్నాడు, ఇంకెక్కడ లేడని కాదు. ఆ హీయర్ హెచ్ఈఆర్ఈ, హెచ్ఈఆర్ఈ, ఆ హీర్ అంటే అక్కడ అరుణాచలంలో ఉన్నాడు. అక్కడ హీర్ అంటే ఇక్కడ అంతటా వ్యాపించున్నానని అర్థం, కానీ అరుణాచలంలోనే ఉన్నానని అర్థం కాదు. ఆయన హీర్ అంటే అంతటా ఉన్నానని చెప్పటం, అంతేకాని అరుణాచలంలో ఉన్నాను, ఇక్కడ జిన్నూరులో లేని, పాలకుల్లో లేనని కాదు. మన చదువులు ఎంత, మన సాధనలు ఎంత, మనకున్న తెలివి కొద్దిపాటి, వాట్ ఈజ్ మ్యాన్స్ లైఫ్ కంపేర్ టు ఎటర్నిటీ, వాట్ ఈజ్ మ్యాన్స్ నాలెడ్జ్ కంపేర్ టు గాడ్స్ నాలెడ్జ్. గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వర అనుగ్రహం లేకుండా అసలు జ్ఞానం వచ్చే సమస్యలు. డివైన్ ఇంటర్ఫరెన్స్ లేకుండా కేవలం మన తెలివితేటలు, ఆత్మజ్ఞానం, అమృత జ్ఞానం, అమృతానుభవం వచ్చే సమస్య లేదు. అసలు మీరు చేసుకునేది మీరు చేసుకోండి, కానీ డివైన్ ఇంటర్ఫరెన్స్ లేకుండా మనకు అమృతానుభవం కలిగే సమస్య లేదు. అంటే మహాత్ములు ఏది పని చేయటం లేదు, వారి ఊరికే మాట్లాడటం లేదు కాబట్టి. ఇందుకీ పటేల ఉదాహరణ ఏం చెప్పానంటే, మీకు పటేల ఉదాహరణ మీకు ఎందుకు చెప్పానంటే, వచ్చి డిసెంబర్ 15 అందరూ సర్దార్ పటేల్ని ఒకసారి స్మరించుకోండి. చాలా తక్కువ మాట్లాడారు, ఎక్కువ పని చేసేవాడు, అది నేర్చుకోవాలి. సర్దార్ పటేల్ గురించి మీకు ఎందుకు చెప్తానంటే, డిసెంబర్ 15 మేము జ్ఞాపకం పెట్టుకుని ఆ రోజు ఆయనకి బాంబే హాస్పిటల్లో ప్రాణం పోయింది. చాలా తక్కువ మాట్లాడేవాడు, చాలా ఎక్కువ పని చేసేవాడు, చాలా హార్డ్ వర్క్ చేసేవాడు. మాటలు ఏ మీటింగ్ అయినా 10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడేవాడు కాదు. అవసరమైన మాటలు మాట్లాడేవాడు కానీ అవసరమైన మాటలు మాట్లాడేవాడు కాదు. ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు గ్రౌండ్ రియాలిటీస్. అంచేత నువ్వు ఎన్ని బుడబొక్కల మాటలు చెప్పినా అక్కడ అది ఉద్ధరించాను, ఇక్కడ 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 ఎదురు ఉద్ధరించాను. నువ్వు ఈ బుడబొక్కల మాట ఎన్ని చెప్పినా అహంభావం, నువ్వు ఏదో అహంకారంతో ఎన్ని మాటలు చెప్పినా ఎవడైతే అహంభావ రహిత స్థితిలో ఉన్నాడో వాడి ద్వారానే లోకానికి ఎక్కువ మంచి జరుగుతుంది. నువ్వు చెప్పొచ్చు ఏ బుడబొక్కల మాటలు చెప్పొచ్చు, ఇంచేదంటే నోడితోడు బుడబొక్కల మాటలు నువ్వు చెప్పు. అసలు నువ్వు లోపల సెల్ఫ్ సెంటర్డ్ అవునా కాదా నువ్వు? అసలు జనరల్గా అది మెయిన్, అది నువ్వు లోపల సెల్ఫ్ సెంటర్డ్. నువ్వు లోపల నేను దేశానుద్రష్టనా, దేశానుద్ర దేశం నీకు సెంటరా, దేశం నీకు ముఖ్యమా, నీ స్వార్థం ముఖ్యమా? నువ్వు దేశాన్ని ఉద్ధరిస్తాను అంటున్నావు, ఆ దేశాన్ని ఉద్ధరిస్తానని చెప్పేటప్పుడు కూడా నీకు దేశం ముఖ్యమా, నీ స్వార్థం ముఖ్యమా? నీ స్వార్థమే ముఖ్యం అక్కడ, నీకు ఉద్ధరించింది నువ్వు దేశాన్ని. యూఆర్ సెల్ఫ్ సెంటర్. నోటితో చెప్పొచ్చు బుడబొక్కల మాటలయ్యో నేను దేశాన్ని ఉద్ధరిస్తాను. నువ్వు దేశాన్ని వస్తున్నప్పుడు కూడా నువ్వు 100% సెల్ఫిష్ దాన్ని. నువ్వు నిజంగా దేశాన్ని ఉద్ధరించేవాడు నేను దేశాన్ని ఉద్ధరిస్తానని చెప్పడవాడు. చెప్పవలసిన పని కూడా వాడికి అవసరం లేదు. నువ్వు పని చేసేటప్పుడు నోటితో చెప్పటం ఎందుకు? మనం పని చేయనప్పుడే బుడబొక్కలు మాట్లాడి చెప్పాలి. పని చేసేటప్పుడు చెప్పవలసిన పని ఏంటి? నీకు పని ఏమీ లేదు. అంటే కామ్ మైండ్ లేనివాడు, క్వైట్ మైండ్ లేనివాడు, కూల్ మైండ్ లేనివాడికి డీప్ థాట్ కూడా రాదు. ఇంకొకడు అంటున్నాడు ఈ ప్రపంచంలో దుఃఖం ఉందండి, ప్రపంచంలో వాడికి దుఃఖం కనిపిస్తుంది అంటున్నాడు. ఒకడు వీడు అంటున్నాడు, ప్రశ్నించేవాడు అడుగుతున్నాడు, ఈ దుఃఖం నుంచి ఈ ప్రపంచాన్ని, ఈ దుఃఖం నుంచి అంటే ఈ ప్రపంచానికి దుఃఖం రాకుండా ఎలా చేయాలని? ప్రపంచంలో దుఃఖం కనిపిస్తుంది, ప్రపంచంలో ఎవరి ముఖాన్ని చూసినా బాడీ లాంగ్వేజ్, ఎవరు చూసినా దుఃఖం కనిపిస్తుంది, జనరల్గా ఎవరి ముఖాలు చూసినా దుఃఖం ఎక్కువ కనిపిస్తుంది, అశాంతి ఎక్కువ కనిపిస్తుంది, దీన్ని ఏమంటారు? బాడీ లాంగ్వేజ్. మీరు బాగున్నారు అంటా ఉన్నా కాబోరు, బాగున్నాడు బాగోరు. మీరు ఎవరినైనా అడుగుతా అనుకోండి మీరు బాగున్నారని, మామూలుగా బాగున్నా ఉంటారు, వాళ్ళు బాగోరు. అప్పుడు ఏం చెబుతుంది? వాళ్ళ శరీరం చెబుతుంది బాగోలేని. వాడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడు అనుకోండి, ఎలా ఉందంటే వాడు ఆ కడుపు నొప్పితో ఉన్నాడు, సరిగ్గా కూర్చోలేడు, సుఖంగా సరిగ్గా చూడలేడు. బాగున్నాం బాగున్నప్పుడు ఏం చెబుతుంది? వాడు మనస్సు అబద్ధం చెబుతూ ఉంటుంది, కానీ శరీరం నిజం చెప్తాం. మనస్సు అబద్ధం చెప్తూ ఉంటుంది, శరీరం దాన్ని బాడీ లాంగ్వేజ్ అంటారు. ఏమంటారు దాన్ని? బాడీ లాంగ్వేజ్. ఒకడు జబ్బుతో బాధపడుతున్నాడు అనుకోండి, ఎలా ఉంటామని అడిగితే బాగున్నాడు. వాడు ఏదో మర్యాద కోసం అలా అంటాడు, వాడు బాగుండడు, బాగోలేదు, ఆడు బాగోలేదని ఆడు బాగోలేదన్న సంగతి ఆడు కళ్ళు చెబుతుంది, ఆడు ముక్కు చెబుతుంది, ఆడు ముఖం చెబుతుంది, ఆడు ఆముదం పుచ్చుకుని ముఖంలా సిద్ధమవుతాడు. ఆడు దాని ఏం లాంగ్వేజ్ అంటారు? బాడీ లాంగ్వేజ్ అంటారు. ఇప్పుడు ఇక్కడ వీడు ఏమని అడుగుతున్నాడంటే, ప్రపంచంలో దుఃఖం ఉంది, ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని తగ్గించాలంటే ఎలాగను? ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్పేది అదే కదా. రాజకీయ నాయకులు చెప్పేది మిమ్మల్ని అందరం ఉద్ధరిస్తాం, మీకు దుఃఖం లేకుండా చేస్తాం, అశాంతి లేకుండా చేస్తాం. ఇప్పుడు చెప్పేది అదే కదా వాళ్ళు చెప్పేది రోజు, మిమ్మల్ని అందరినీ బాగుపరిచేస్తాం. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ బాగుపరుస్తామంటే ఆ మాటకి అర్థమేమి చెప్పమంటారు? మేము బాగుపడతాం. ఇప్పుడు మిమ్మల్ని రాజకీయ నాయకులు ఏం చెప్తారంటే, మిమ్మల్ని అందరినీ బాగు చేసి బాధ్యత మాదని దాని అర్థమేమి చెప్పమంటారండి? మిమ్మల్ని బాగు చేసే ప్రక్రియలో మేము బాగుపడతామని చెప్పటం. మనల్ని బాగు చేయడానికి వాళ్ళు ఏమైనా అమాయకులండి? మనల్ని బాగు చేసేటంత పెద్దల వాళ్ళు వాళ్ళు ఏమైనా అమాయకులు? మనలాగా అమాయకులు వాళ్ళు? బహుముఖ మేధావుల వాళ్ళు అంటే మిమ్మల్ని మేము బాగు చేస్తామని చెప్తారు వాళ్ళు. అంటే మిమ్మల్ని మేము బాగు చేస్తామంటే దాని అర్థం ఏంటంటే, మిమ్మల్ని బాగు చేస్తామని చెబితే మేము బాగుపడతాం. ఇప్పుడు ఇది అడిగేది ప్రశ్న ఏంటి? ప్రపంచంలో దుఃఖం కనిపిస్తుంది అంటుంది అడిగి, ఈ దుఃఖం ఎలాగ తగ్గించాలని ప్రశ్న అడిగేవాడు. అది బడ్వాన్ అంటున్నారు, బడ్వాన్ ఒకసారి కొన్ని కొన్ని మాటలు సరిగ్గా చేతుడు కొట్టినట్టు ఉండదు, మొట్టికాయ కొట్టినట్టు ఉండదు కొన్ని మాటలు. ఒకసారి చేతితోడు లంబకాయ కొట్టినట్టు ఉండదు కొన్ని మాటలని, నెత్తి మీద మొట్టికాయలు ముట్టినట్టు ఉంటాయి. పూర్వం మేస్టలు అలా మొట్టికాయలు ముట్టేవారు, ఇప్పుడు మొట్టికాయలు ముడితే మేస్టలను జైల్లో పెట్టేలా ఉన్నారు. పూర్వం మేస్టల్లో పాపం నెత్తి మీద మొట్టికాయలు ముట్టేవారు ఎక్కువ. ఇప్పుడు మొట్టికాయలు ముట్టకూడదు, ముడితే జైల్లో పెడతారు మాస్టర్. ఇక భగవాన్ అంటున్నారు, నువ్వు లోకంలో ఉన్న దుఃఖం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు రైటే, ఇప్పుడు ఎందుకు నువ్వు దుఃఖం లేకుండా ఉన్నావు? ఇది అక్కడ ప్రశ్న. నువ్వు లోకంలో దుఃఖం అంతా తీసేస్తానంటున్నాడు వీడు. ఎవరండి వీడు? అయితే లోకం విషయం ఆలోచిందాం. నీవు నువ్వు దుఃఖం లేకుండా అశాంతి లేకుండా నువ్వు ఉన్నావా? నువ్వు ఉన్నావు చెప్పు. నువ్వు దుఃఖం లేకుండా ఉన్నావా? అశాంతి లేకుండా ఉన్నావా? నీ దుఃఖాన్ని నువ్వు తీసుకోలేకపోతున్నావు, నీ అశాంతి నువ్వు తీసుకోలేకపోతున్నావు, నీ శవబుద్ధి నువ్వు పోగొట్టుకోలేకపోతున్నావు. ఇంకెవరిని ఉద్ధరిస్తావు నువ్వు? నీకు తినటానికి అన్నం లేదు, నీకు తినటానికి అన్నం లేదు, అన్నసత్తులు పెడతానంటావేంటి? నీకే తినటానికి సాపాటు లేదు, నీకే తినటానికి అన్నం లేనప్పుడు అన్నసత్రం పెడతానంటావేంటి? నీకు ఇప్పుడు నీకు దుఃఖం లేదనుకో, పోని లోకంలో ఉన్న దుఃఖానికి నువ్వు తీసేయగలవు. నువ్వు అశాంతితో బాధపడుతున్నావు, నువ్వు దుఃఖంతో చెప్పుకొని నువ్వు దుఃఖం లేకుండా ఉన్నావా? అశాంతి లేకుండా ఉన్నావా? టెన్షన్ ఫ్రీగా ఉన్నావు, నువ్వు టెన్షన్ లేకుండా ఉన్నావా? చెప్పుకొని టెన్షన్ లేకుండా ఉన్నావా? ఇప్పుడు సుజాతకి 100 కోట్ల ఆస్తి ఉందనుకోండి, ఉన్నా లేకపోయినా అనుకుందాం, లెక్కల్లో ఎక్స్ అనుకోండి, వై అనుకోండి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు సుజాతకి 100 కోట్లు ఉన్నాయని ఊరికి అనుకో, ఉందో లేదో ఊరికి అనుకుందాం ఉందనుకోండి, అలాగని టెన్షన్ లేకుండా ఉందా? నాకు టెన్షన్ లేదని సుజాత చెబుతుంది అనుకోని బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంది. అదే ఇక్కడ భగవాన్ చెప్పి నువ్వు దుఃఖం లేకుండా ఉన్నావా, లోకంలో దుఃఖం అంతా తీసేస్తానంటున్నావు. సరే నువ్వు అసలు నీ మాట ఏంటి చెప్పు, ఎవరిలో గొడవలు కూడా ఎవరిలో కూడా నీకు లోకం కూడా, నువ్వుంటే లోకం ఉంది కానీ నువ్వు లేకుండా లోకం లేదు. నువ్వుంటే లోకం ఉంది, నువ్వుంటే దేవుడు ఉన్నాడు, నువ్వుంటే దుఃఖం ఉంది, ఇవన్నీ నువ్వు వచ్చాక ఇవన్నీ వస్తున్నాయి. నువ్వు లేకుండా దుఃఖం లేదు, నువ్వు లేకుండా లోకం లేదు, నువ్వు లేకుండా దేవుడు లేడు, నువ్వు వచ్చాక ఇవన్నీ వస్తున్నాయి. అంచేది నువ్వు దుఃఖం, నువ్వు దుఃఖంలోంచి బయటికి రా. ముందు నీ బాధలోంచి నువ్వు బయటికి రా, నీ టెన్షన్లోంచి నువ్వు బయటికి రా. అది ప్రపంచం. నువ్వు వస్తే నీ టెన్షన్లోంచి నువ్వు బయటకు వస్తే, నీ దుఃఖంలోంచి నువ్వు బయటకు వస్తే, నీ అశాంతిలోంచి నువ్వు బయటకు వస్తే, అది ప్రపంచం నీకు వేరుగా ఉన్న బుద్ధి కూడా, ప్రపంచం నాకంటే వేరుగా ఉందనే బుద్ధి కూడా పోతున్నారు. అది అంత దూరం వెళ్ళిపోతావు నువ్వు దుఃఖం లేని స్థితికి నువ్వు వెళ్ళేటప్పటికీ ప్రపంచం నాకంటే వేరుగా ఉందనే బుద్ధి కూడా నీకు నశిస్తున్నారు. అది జ్ఞానం యొక్క వైపు. నువ్వు ఎప్పుడైతే సారోల స్టేట్కి వెళ్ళావో, టెన్షన్ల స్టేట్కి వెళ్ళావో, నీకు అర్థమవుతుందండి, ఎప్పుడైతే నువ్వు అశాంతి లేని స్టేట్కి వెళ్ళావో, అప్పుడు నీకు అసలు దుఃఖంని ప్రపంచం నీకంటే భిన్నంగా ఉంది, దేవుడు ఎక్కడో ఉన్నాడు, ప్రపంచం నాకంటే భిన్నంగా ఉందని ఆ బుద్ధి పోతుంది నీకు అన్నాడు. ఆ పాడు బుద్ధి పోతుంది నీకు. నేను శరీరం లోపల ఉన్నాను, నా బయట ప్రపంచం ఉంది, ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఇదంతా పోతుంది. ఇదంతా నువ్వు కల్పించుకుందంతా పోతుంది. నీకు ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో, అప్పుడు నువ్వు కల్పించుకున్నదంతా పోతుంది. వీళ్ళకి ఏం చేస్తారంటే, చాలామంది ప్రపంచంలో బాధ రాకపోయినా నిజంగా రాకపోయినా వీళ్ళ బాధ ప్రపంచానికి, వీళ్ళ బాధ ప్రపంచంలో ఉందని చెప్తూ ఉంటారు వాళ్ళు. అది గమ్మత్తు ఏంటంటే, వీళ్ళు అశాంతే ప్రపంచం యొక్క అశాంతిగా కనిపిస్తూ ఉంటుంది, వీళ్ళ దుఃఖమే ప్రపంచం యొక్క దుఃఖంగా కనిపిస్తుంది. వీళ్ళు అశాంతే. ఇప్పుడు మన అందరికీ అశాంతి ఉంది కదా, మన అశాంతే ప్రపంచంలో కనిపిస్తుంది. మన అశాంతే ప్రపంచంలోని అశాంతి, మనలో ఉన్న దుఃఖమే ప్రపంచంలోని దుఃఖం. మనం మన అశాంతి లేకుండా చేసుకుంటాం అనుకోండి, మనం మనకు దుఃఖం లేకుండా చేసుకుంటాం అనుకోండి, అలా ప్రపంచం అంటూ ఒకటి ఉందని మనకి అదృష్టం. ప్రపంచం అంటూ ఒకటి కనిపించదు మనకంటే వేరుగా. నీ అశాంతే ప్రపంచం యొక్క అశాంతి, నీ దుఃఖమే ప్రపంచం యొక్క దుఃఖం, నీకు నువ్వు దుఃఖం లేని స్థితికి వచ్చినప్పుడు, నువ్వు అశాంతి లేని స్థితికి వచ్చినప్పుడు ఆ ప్రపంచం నీకంటే వేరుగా ఉందని బుద్ధి కూడా నీకు పోతుంది. నీ లోపల ఉన్నదే బయట కనిపిస్తుంది. నీ లోపల ఉన్న దుఃఖమే లోకంలో కనిపిస్తుంది. నీ లోపల ఉన్న దుఃఖమే లోకంలో కనిపిస్తుంది. నీ లోపల ఉన్న అశాంతే లోకంలో కనిపిస్తుంది. అందుకే మన వాళ్ళు చెప్తారు, ధర్మరాజుకి సృష్టిలో ఒకడు చెడ్డవాడు కనపడలేదు, దుర్యోధనుడికి ఒక మంచివాడు కనపడలేదు. ఈ సృష్టిలో ఒక చెడ్డవాడు కనపడలేదు ఎవరికండి? ధర్మరాజుకి. దుర్యోధనుడికి ఒక మంచివాడు కూడా కనపడలేదు. అంటే నీ లోపల ఉన్నది బయట కనిపిస్తుంది, నీ లోపల లేనిది బయట ఏం కనపడదు. నీ లోపల ఉన్న దోషమే బయట కనిపిస్తుంది. నీ లోపల దోషం లేనప్పుడు నీకు బయట దోషం ఏం కనపడదు అసలు. నీ లోపల ఉన్నదే బయట కనిపిస్తుంది, నీ లోపల లేనిది బయట ఏం కనపడదు. బాహ్యంగా ఎంత యుద్ధం చేసుకున్నా కొంతమంది అసూయరహిత స్థితిలో ఉంటారు. కర్ణుడికిని అర్జునుడికి యుద్ధం జరిగేటప్పుడు కర్ణుడు ఒక మాట చెప్తాడు. మామూలు బాహ్యానికి శత్రువులు ఇవ్వాళ్ళు, సవ్యసాచి చేతిలో నేను మరణిస్తే నాకు అంతకంటే గౌరవం ఉంటారు. ఎంత ఒక్క వాక్యం చాలు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు చెప్పటానికి. సవ్యసాచి చేతిలో నేను మరణిస్తే అంతకంటే నాకు గౌరవం కావాలి. అంటే బాహ్యానికి క్షత్రియుడే, కానీ అర్జునుడికి ఔన్నత్యం తెలియదు అంత అమాయకుడేం కాదు. అందుకే నేను చెప్తా అంట, బాహ్యంగా శత్రువుడే వాళ్ళు, బాహ్యంగా శత్రువులే. కానీ అర్జునుడంతా అర్జునుడి యొక్క వైభవం కానీ అర్జునుడి యొక్క వీరత్వం కానీ అర్జునుడి యొక్క వైభవం కానీ తెలియనంత అమాయకుడేం కాదు. అంచేది ఏమన్నాడు, సవ్యసాచి చేతిలో నేను మరణించినప్పుడు అది కూడా నాకు గౌరవమే కదా అన్నాడు. అంటే చిన్న ఒక్క వాక్యం చాలు కర్ణుడి యొక్క వైభవం మనకి, కర్ణుడి యొక్క వైభవం పట్టుకోవడం. బాహ్యంగా చూస్తే మనం భారతం చదివి ఏమనుకుంటాం, చాలా శత్రువులు అనుకుంటాం కదా. కానీ ఒక్క వైభవం చాలు వాడు ఒకసారి గుండెలో ఉన్న ఔన్నత్యం తెలియపరచడానికి వన్ సెంటెన్స్ ఈజ్ ఎనఫ్. బాహ్యంగా శత్రువుల కిందే కనిపిస్తున్నారు, కానీ లోపల ఉన్న ఔన్నత్యాన్ని అంగీకరించడంలో ఎంత ఫ్రీడమ్, ఎంత ఔన్నత్యం ఉంటే అది అంగీకరించగలరు లోపల. ఎంత విశాలమైన హృదయం ఉంటే అది యాక్సెప్ట్ చేయగలరు, లేదా యాక్సెప్ట్ చేయలేరు. సరే, ఎంజీఆర్ మొట్టమొదట కాంగ్రెస్ పరిపాలన అయిపోయిన తర్వాత డిఎంకే పరిపాలన వచ్చింది. ఎవరు ఎక్కడ మన తమిళనాడులో అప్పుడు మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ అతని పేరు ఏదో ఉంది. రెండేళ్ళ తర్వాత రెండేళ్ళు పరిపాలన చేశాక క్యాన్సర్ వచ్చింది, అతను చనిపోయాడు. అతని పేరు ఏదో నాకు గుర్తు రావటం లేదు. తర్వాత ఏమో తర్వాత కరుణాని చీఫ్ మినిస్టర్ అయ్యాడు. తర్వాత ఎంజీఆర్ అయ్యాడు. ఎంజీఆర్ అయితే అతని పేరు ఏదో ఉంది, అతను మొట్టమొదటి చీఫ్ మినిస్టర్, డిఎంకే చీఫ్ మినిస్టర్. చాలా బాగా పరిపాలన కామరాజ్తో సమానంగా పరిపాలన చేశాడు ఆయన. అన్నాదురై అడి పేరు అన్నాదురై అండి, అన్నాదురై చాలా పేరు. ఒకసారి ఎంజీఆర్ని అడిగారు, మీరు కూడా అన్నాదురైలాగే అన్నాదురై లాంటి వచ్చాను. అప్పుడు అన్న ఎంజీఆర్ ఏమన్నారంటే, ఆయన చూడండి పోల్చకండి, సహజమైన ప్రజల మీద సహజమైన ప్రేమ వల్ల, సహజమైన ప్రతిభ వల్ల, సహజమైన సొంత వ్యక్తిత్వం వల్ల ఆ స్టేజ్కి వచ్చాడు. నేను సినిమా గ్లామర్ వల్ల పైకి వచ్చినాడు అని చెప్పాడు. నేను మన ఎన్టీ రామారావు సినిమా గ్లామర్ వల్ల ఎలా వచ్చాడో అలాగే ఆయన వచ్చాడు. ఎవరు? ఎంజీఆర్. ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు కొంతమందికి ఎన్టీ రామారావు సినిమా పాపులారిటీని బట్టి కూడా చీఫ్ మినిస్టర్ అయ్యాడు. నేను అలాగే అయ్యాను. ఎలాగ? ఎంజీఆర్ ఎంజీఆర్ నేను సినిమా కేవలం సినిమా గ్లామర్ వల్లే నేను చీఫ్ మినిస్టర్ అయినా. అన్నదురా ఎక్కడ, నేను ఎక్కడ? వాడు సహజమైన ప్రతిభ వల్ల, ప్రజల మీద ఉన్న సహజమైన ప్రేమ వల్ల, ఈజ్ పేట్రియాట్. అంటే ఆ పోస్ట్ నేనే చేస్తున్నాను. ఎవరు ఏ పోస్ట్ చేస్తున్నాను? ఏ పోస్ట్? ఇప్పుడు అన్నాదురాయ్ చేసి పోస్ట్ నేనే చేస్తున్నాను. ఆయన చీఫ్ మినిస్టర్ చేశాడు, నేను ఇప్పుడు చీఫ్ మినిస్టర్ చేస్తున్నాను. కానీ పోస్ట్ సమానమైన పోస్ట్ చేస్తున్నాను, నన్ను ఆయనతో పోల్చకండి. దేంతో? ఎవరితోటిని? అన్నాదేవి వచ్చాడు పోల్చుకోండి. అన్నాదురాయ్ వాజ్ సంథింగ్ మోర్ దాన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. అన్నాదురాయ్ చీఫ్ మినిస్టర్ చేయడానికి ఆయనే చేశాడు, నేనే చేయడానికి చేయటానికి అన్నాదురాయ్ వాజ్ సంథింగ్ మోర్ దాన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. ఎందుకంటే సినిమా జనం నేను, కేవలం సినిమా జనం, సినిమాలు అన్న పాపులారిటీని బట్టి నేను చీఫ్ మినిస్టర్ అయినా. అలా సినిమాల వల్ల నేను చీఫ్ మినిస్టర్ అవ్వలేదు. సహజమైన దేశభక్తి, సహజమైన ప్రేమ ఆ ప్రజల యొక్క హృదయాల్లోంచి వచ్చిన వాడు ఆయన. నేను మన సినిమాల వల్ల వచ్చిన నేను అంటే ఆ పోస్ట్ నేను చేస్తున్నాను, ఆయనతో నన్ను పోల్చుకోండి. అన్నదురై వాజ్ అన్నదురై యూ సంథింగ్ మోర్ దాన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. ఇవన్నీ మీకు రాజకీయాల కోసం చెప్పటం లేదు, రాజకీయాలు చెప్పటం. ఆ హృదయాన్ని మనం పట్టుకోవాలి. అక్కడ రాజకీయాలు కాదు, మీరు ఇక్కడ మీరు పట్టుకోవాల్సింది అక్కడ ఉన్న హృదయాన్ని మీరు పట్టుకోవాలి. అక్కడ రాజకీయాలు కాదు నేను చెప్పేది, అక్కడ ఉన్న హార్ట్, అక్కడ హృదయాన్ని అది పట్టు, అది గ్రహిస్తే మన యొక్క మనకున్న లోపల ఎనర్జీ పెరుగుతుంది. మీరు ఆ వాక్యాన్ని మనం జీర్ణం చేసుకుంటున్నాం అనుకోండి, లోపల ఎనర్జీ పెరుగుతుంది మనకు. అందుకు చెప్తాను ఒక వాక్యము చాలు. వాక్యము దేవుడై ఉన్నది, గంటల తరపడి పూజలు, గంటల తరపడి ధ్యానాలు చేయటం కంటే కూడా ఒక వాక్యాన్ని అర్థం చేసుకుంటే స్పిరిచువల్గా అప్లిఫ్ట్ అవుతాం మనం. వన్ సెంటెన్స్ ఈజ్ ఎనఫ్. ఎలివేట్ చేసి పడేస్తుంది ఒక్క సెంటెన్స్ మనకు అర్థమైతే, అద్భుతమైన చైతన్య స్థాయిని కలగజేస్తుంది. వన్ సెంటెన్స్ ఈజ్ ఎనఫ్, వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్. అక్షమణ మాటలు చెప్తాడు కదా, వన్ లుక్ ఈజ్ ఎనఫ్, వన్ టచ్ ఈజ్ ఎనఫ్, వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్, వన్ లుక్ ఈజ్ ఎనఫ్. చూచి చింతించి మేనుం దాకి పక్వము చేసి అందులో ఏం చెప్తాడు, వన్ టచ్ ఈజ్ ఎనఫ్, వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్, వన్ లుక్ ఈజ్ ఎనఫ్. అంచేత నీ బాధ ప్రపంచం బాధ కింద మారుస్తున్నావు. నీ బాధనే, నీ లోపల అశాంతినే ప్రపంచం యొక్క అశాంతిగా మారుస్తున్నావు. నీకు అర్థం అవుతుందా, నీ అశాంతిగా మారుస్తున్నావు. నీకున్న మమకారాన్నే లోకం, నీకున్న మమకారాన్నే లోకం యొక్క మమకారంగా మారుస్తున్నావు. ముందు నీ లోపలకు లుక్ వితిన్, నీ లోపలకు చూసుకోవడం నేర్చుకో. నీకు అసలు అశాంతి ఎందుకు వస్తుంది, టెన్షన్ ఎందుకు వస్తుంది, దుఃఖం ఎందుకు వస్తుంది, దీనికి లోపల నీకు కారణాలు ఉన్నాయి కదా. ఆ కారణాలను బయటికి లాగి కాల్చి బూడిచ్చే సాధన యొక్క ప్రయోజనం అది. ఈ లోకం మంచిది కాదు, చెడ్డది కాదు. ఈ లోకం మంచిది కాదు, ఈ చెడ్డది కాదు. ఇదేంటి, మన ఫోటోలు తీస్తారు, మన శరీరానికి ఏదైనా రోగం వస్తే ఫోటోలు తీస్తారు, ఏంటది ఎక్స్రే అంటారు. ఈ లోకం ఎక్స్రే లాంటిది. ఈ ఎక్స్రే నీ రోగాన్ని తగ్గించదు. రోగం ఉంటే ఉన్నట్టు చూపిస్తుంది, లేకపోతే లేనట్టు చూపిస్తుంది. అలాగే ఈ ప్రపంచం మంచిది కాదు, చెడ్డది కాదు, ఎక్స్రే లాంటిది. ఈ ప్రపంచం ఎక్స్రే లాంటిది. నీలోనే ప్లస్ పాయింట్స్ చూపిస్తుంది, నీలోనే మైనస్ పాయింట్స్ చూపిస్తుంది. అంచేత నీలోనే ప్లస్ మైనస్ పాయింట్స్ కనిపిస్తున్నాయి అనుకో, అట్లాంటి విడుదల పొంది నువ్వు లోకంలోకి వచ్చిన పని అది. నీ మైనస్ పాయింట్స్ నుంచి నువ్వు బయటికి రాకుండా ఎవరిని ఉద్ధరిస్తానంటావేంటి, ఆయన ఉద్ధరిస్తావా లేదా ఆయన ఉద్ధరిస్తానని చెప్పి నువ్వు ఉద్ధరించబడతావా. వెనక పూర్వం ఒక కథ చెప్తారు, ఓ పులి తరింకి వస్తుంది అట్ని, ఒక 10 మంది పరిగెడుతున్నారు, 10 మంది గుంపు కింద ఉన్నారు, 10 మంది పరిగెట్టేస్తున్నారు, పులి తరుముకు వస్తూ ఉంటుంది. ఈ 10 మందిలో ఒకడు తెలివైనడు ఉన్నాడు, ఈ 10 మందిలో ఒకడు తెలివైనడు. ఆడన్నాడంటే మీరేం కంగారు పడకండి, నేను ముందు కింద పడుకుంటాను, మీరందరూ నా పైన పడుకోండి, మీకేం భయం లేదన్నాడు. నేను కిందే పడుకుంటాను, మీరందరూ మటుకు నా పై ఏంటి, పులి పై వాళ్ళు తినేసి వెళ్ళిపోతుంది, అడుగుని సేపుగా ఉండవచ్చు సార్. మీరు అనుకోండి, అంటే వీళ్ళు బాగా చెబుతున్నాడని వీళ్ళు అనుకున్నారు. ఆడుద్దేశం ఏంటంటే పులి ఏం చేస్తుందంటే దాని ఆకలి కింద పులి దగ్గర లక్షణం ఏంటంటే పులి సింహం ఏం చేస్తాడంటే ఆకలి సింహం ఉందనుకోండి ఎంత మాంసం అయినా సరే తినవలసిన మాంసం తినేసి వదిలేసి వెళ్ళిపోతుంది దాచుకోదు సింహం. మనం మామూలుగా బియ్యం అయ్యి అక్కడ బియ్యం డబ్బాల్లో దాచుకుంటాం, వడ్లేమో గాజులో దాచుకుంటాం మనం. సింహం అలా కాదు, దానికి ఏదో మనిషి దొరికాడు అనుకోండి ఏదో ఎంత తింటే అంత తినేస్తుంది మాంసం, మిగతా శరీరాన్ని పట్టుకెళ్ళి ఎక్కడ గుహలో దాచుకోదు సింహం. ఈ గుణం ఒక సింహానికే ఉంది. అప్పుడు వీడు ఏం చేశాడు, ప్లాన్ చేశాడండి వీడు. మీరేం భయపడకండి, నేనే కింద పడుకుంటాను, మీరేం భయ మీరందరూ నా పైన పడుకోండి, మీరందరూ నా పైన పడుకుంటే మీకు మీకేం ఇబ్బంది లేదు. అంటే మీ అందరి బరువు నేను మోస్తానట్టు వీడు చెబుతున్నాడు. చివరికి ఏంటి వీడు ఉద్దేశం ఏంటి, పైవాడిని తినేసిపోతుంది మనం సేఫ్గా ఉంటాం. మనం చేసే ప్రజాసేవలు ఇలా ఉన్నాయి. ఆ పులి అడుగున ఉన్నాడు తిందక సింహం, ఆ పైన ఒకళ్ళు తిన్న తింటుంది. కానీ సింహం దగ్గర ఇంకో గుణం ఉంది, మన శరీరంలో సగం మాంసం ఉందనుకోండి తినేస్తుంది, మిగతా సగం మాంసం పట్టికెళ్ళదు వదిలేసి వెళ్ళిపోతుంది. అందుకే మృగాలకు రాదంటారు ఆ వైపు ఒక సింహానికే ఉంది, మిగతా జంతువులన్నీ దాచుకుంటాయి, మనమే దాచుకుంటున్నాం కదా బియ్యం వడ్లు అన్నీ. సింహం దాచుకోదు, దానికి ఎంత ఆకలిగా ఉంటే అంతే తింటుంది, ఎంత మాంసం ఉన్నా సరే వదిలేసి వెళ్ళిపోతుంది. అందుకే అది మృగరాజు అయింది. ఒకసారి నువ్వు అక్షరమణ మరి చేయమ్మా పద్మజ. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచం ట్రైనింగ్ గ్రౌండ్. ఈ ప్రపంచం ఒకే ట్రైనింగ్ గ్రౌండ్. మనం ట్రైనింగ్ అవ్వటానికి ఈ లోకంలోకి వచ్చాం, అది గుర్తుపెట్టుకోండి. మీరు మీ చదువులో ఆల్ ఇండియా టాపర్స్ అయినా మీకు జ్ఞానం రాదు. మీ సబ్జెక్టులో మీరు ఆల్ ఇండియా టాపర్స్ అనుకోండి అన్నమాట, జ్ఞానం మటుకు రాదు. జ్ఞానం ఎలా వస్తుందంటే మనం రాగద్వేషాలు తగ్గించుకోవాలి. అలా మనం రాగద్వేష జబ్బు వచ్చిన తర్వాత తగ్గించుకోవటం అంటే, జబ్బు వచ్చిన తర్వాత తగ్గించుకోవటం కంటే జబ్బు రాకుండా చూసుకోవటం మంచిది. మనకి జబ్బు వచ్చాక తగ్గించుకోవటం కంటే జబ్బు అసలు రాకుండా చూసుకోవటం మంచిది. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోండి ప్రశాంతంగా, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీ మనస్సు ఎందుకు చలిస్తుందో చూసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిపోండి, మనసుకి చాపల్యం ఉంటుంది కదా, మనసుకి చాపల్యం ఉంటుంది. మనసును నిగ్రహించడం అభ్యాసం లేకుండా వైరాగ్యం లేకుండా నిగ్రహించడం కష్టమని భగవంతుడు గీతలో చెప్తాడు. అభ్యాసం ఉండాలి, వైరాగ్యం ఉండాలి మనో నిగ్రహానికి. అభ్యాసం లేకుండా వైరాగ్యం లేకుండా నువ్వు మనసును నిగ్రహించడం కష్టం అర్జున దానం చేయాలని చెప్తాడు. సరే అది సరే సరే. ఇప్పుడు ఇక్కడ చిన్న విషయం మీరు అర్థం చేసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిపోండి ప్రశాంతంగా, ఇంటికాడ కూర్చోండి. కూర్చున్నాక మీ మనసులో ఏదో చాపల్యం వస్తూ ఉంటుంది, చాపల్యం వస్తూ ఉంటుంది, అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఇప్పుడు గాలి వేసినప్పుడు ఆకులు ఎలా కదులుతాయి, చెట్లు యొక్క ఆకులు అటు ఇటు కదులుతాయి కదా గాలి వేసినప్పుడు, అలాగే మన మనసు అస్తమానం అలా కదులుతూ ఉంటుంది. ఒక నిద్రలో తప్పించు, ఒక గాఢ నిద్రలో మటుకి అది కదలదు. గాఢ నిద్రలో మటుకి, గాఢ నిద్రలో బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్. గాఢ నిద్రలో మనకు అక్కడ శరీర ధ్యాస లేదు, మన మనసుకు సంబంధించిన ధ్యాస లేదు, దేవుడు ఉన్నాడా లేదా దేవుడికి సంబంధించిన ధ్యాస లేదు, లోకం సంబంధించిన దేవుడు ధ్యాస లేదు, లోక ధ్యాస లేదు, దేహ ధ్యాస లేదు, సెక్స్ ధ్యాస లేదు, ఏమీ లేదు. బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్. ఎక్కడ డీప్ స్లీప్ లో. కానీ యథార్థం చెప్పాలంటే మనం సత్యానికి అక్కడే దగ్గరగా ఉన్నాం. మన హృదయంలో ఒక సత్యం ఉంది కదా,
ఆ సత్యానికి మనం డీప్ స్లీప్లోనే దగ్గరగా ఉంటాం. వస్తువుల గురించి, ఏ వస్తువుల గురించి కానీ, పదార్థాల గురించి కానీ ఆలోచించదు, ఏం ఆలోచించదు. అసలు మనసు ఏదో ఆలోచించదు. కానీ మనం ఉన్నా లేదంటే మనం ఉన్నాం. ఎలా ఉన్నాం? దేహం లేకుండా ఉన్నాం, లోకం లేకుండా ఉన్నాం, దేవుడు లేకుండా ఉన్నాం. తర్వాత నీ మనసు కల్పించిన విషయాలతోటి సంబంధం లేకుండా ఉన్నావు. ఎప్పుడు గాఢం దగ్గరలో అక్కడ నీకు మనసు లేదు. మనసు లేదు, దేహం లేదు, లోకం లేదు, దేవుడు లేడు. నీకు మనసు వచ్చాక దేవుడు వస్తున్నాడు, మనసు వచ్చాక లోకం వస్తుంది, మనసు వచ్చాక శరీరం వస్తుంది, మనసు వచ్చాక ద్వైతం వస్తుంది. గాఢ నిద్రలోకి అది పూర్తిగా అణిగిపోతుంది, దాని ఇంటికి అది వెళ్ళిపోతుంది. మనసు గాఢ నిద్రలో ఏం చేస్తుంది? మనస్సు దాని ఇంటికి అది వెళ్ళిపోతుంది. దాని ఇంటికే దాని వెళ్ళే ఎప్పుడైతే అణిగిపోయిందో అక్కడ నీకేమి లేదు. అది కల్పించిన విషయాల్లోంచి నువ్వు విడుదల పొందుతావు. మనసు కల్పించిన విషయాల్లోంచి నువ్వు విడుదల పొందుతావు. మీకు ఎప్పుడన్నా పొంగు వచ్చింది అనుకోండి, అది మనసు కల్పించింది. అది ఎప్పుడైనా కుంగిపోతున్నారనుకోండి, అది మనసు కల్పించింది. మీకు ఎమోషన్ వచ్చినా, డిప్రెషన్ వచ్చినా, ఈ రెండు కూడా మైండ్ క్రియేషన్. ఈరోజు ఈ రెండు కూడా మనసు క్రియేషన్. మీరు ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తుంది? మీరు ఇంటికి వెళ్ళిపోండి ప్రశాంతంగా. ఎప్పుడో కాదు, ఈవేళ సాయంత్రం మీరు ఇంటికాడ కూర్చోండి, అలా ప్రశాంతంగా రోజు ఒక గంట సేపు ఏకాంతంగా ఉంటే మంచిదే. మీ మనసు ఎందుకు కదిలించాలండో చూసుకోండి. ఊరికే చూసుకోండి. తన నిగ్రహం మాట తర్వాత చూద్దాం. నిగ్రహం మాట జబ్బు వస్తే ముందు, మనకు జబ్బు వస్తే తర్వాత ఏ మందు వాడదాం చూద్దాం. జబ్బు రాకుండా మందు కూడా అనవసరం, జబ్బు వచ్చాక మందు కూడా చూద్దాం. అసలు మనస్సు ఎందుకు కదులుతాను? తర్వాత నిగ్రహం, జపం, ధ్యానం ఏదో చేయొచ్చు. దేవుడి పారి దేవుడి పేరు ఏదో స్మరించడం ఏదో ఏదో చేయొచ్చు. మీరు ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా కూర్చుంటే మీరు ఎంతటి వాళ్ళైనా మీ మనస్సు కదులుతూ ఉంటుంది. మనస్సు ఎందుకు కదులుతాం? మీరు లోపల ఆలోచించండి. మీ మనస్సు కదలటానికి ఎక్కడో చోట మీకు ఇష్టమనే ఉండాలి, అది ఇష్టమనే ఉండాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మీరు అసలు ఇక డిసీజ్ అంతా ఇక్కడ ఉంది. మీ రోగం అంతా ఇది ఒక్కటే మీరు అర్థం చేసుకుని ఇంటికి వెళ్ళిపోండి. మీరు నేను చెప్పిన నమ్మొద్దు. మీరు మీరు కూడా పరిశోధన చేసుకోండి. మీరు భుజాన్ని వేసుకెళ్ళక్కర. మీరు సొంతంగా ఆలోచించుకోండి విషయం, సొంతంగా ఆలోచించుకోండి. అయితే మీరు కూడా ఆ సొంతంగా ఆలోచించుకుంటేనే ఈ విషయాలు మీరు సొంతం అవుతాయి. కానీ నేను కేవలం నేను చెప్పటం వల్ల, నేను చెప్పటం వల్ల మీరు కూడా ఆలోచించుకుంటేనే మీ సొంతం అవుతుంది. కేవలం నేను చెప్పటం వల్ల మీ సొంతం అయిపోతుంది. మీరు ఇంటికి వెళ్ళి ప్రశాంతం, మీ మనసు కొంచెం కదిలింది అనుకోండి, ఎటో కంటే కొంచెం కదిలింది అనుకోండి, అది లోక విషయాలు అవ్వచ్చు, కుటుంబ విషయాలు అవ్వచ్చు, ఏ విషయమైనా అవ్వచ్చు, మీకు కదిలింది మనసు. కదిలి ఎందుకు కదులుతా అంటే అక్కడ ఇష్టమైన ఉండాలి, అయిష్టమైన ఉండాలి. ఇష్టం ఉన్న చోటన్నా మనసు కదులుతుంది, అయిష్టం ఉన్న చోట కూడా మనసు. ఆ రెండు ఆఫ్ చేసేయండి. మీ మనసుకు చేపలు లేదు. ఈ ఒక్క క్లూ మీరు అర్థం చేసుకోండి అంతే. కది మనస్సు అలా కదిలిందే, అక్కడ ఎక్కడో ఇష్టం ఉంది దానికి, లేకపోతే అయిష్టమైన ఉండాలి, లేకపోతే అయిష్టమైన ఉండాలి. మీకు ఎవరి మీద కోపంగా ఉందనుకోండి, మళ్ళీ అక్కడ అక్కడ కూడా కదులుతుంది మనస్సు. అక్కడ కూడా కదులుతుంది. ఇష్టం లేదనుకోండి, అయిష్టం లేదనుకోండి, కోరిక లేదనుకోండి, కోపం లేదనుకోండి, మీరు దాన్ని కదలమని అడిగినా కదలదు. ఎప్పుడు చూసినా అలా ముద్దులే పడి ఉంటామంటే కొంచెం కదలమని అడుగుతారనుకోండి మీ మనస్సు, అది కదలదు. దానికి వాంటరింగ్ ఆగిపోతుంది. మీరు సబ్జెక్ట్ అర్థమవుతా అంటే జరిగిన మైండ్ కంట్రోల్. మీకు సబ్జెక్ట్ అర్థమవుతా అంటే జరిగిన మైండ్ కంట్రోల్. హూఈ సుజాత? రమణ మహర్షి గారి మార్గం ఏంటంటే హూఈ సుజాత. సుజాత అంటూ ఒక వ్యక్తి ఉందా? సుజాత అంటూ ఒక వ్యక్తి ఉందా? సుజాత అంటే దేర్ ఈజ్ నో సుజాత అపార్ట్ ఫ్రమ్ గాడ్. మామూలుగా దేర్ ఈజ్ నో సుజాత అపార్ట్ ఫ్రమ్ గాడ్. దేవుణ్ణి దేవుడి సంకల్పానికి భిన్నంగా, దేవుడి యొక్క ఇష్టానికి భిన్నంగా దేవుడికి తెలియకుండా సుజాత లేదు. మీకు అర్థమవుతుంది? ఇఫ్ దేర్ ఈజ్ సుజాత అపార్ట్ ఫ్రమ్ గాడ్, హూ ఈజ్ దట్ సుజాత? మనం నేను నేనంటున్నాం కదా, ఈ నేను నేనని అందరూ అంటాం. ఈ నేను అనేది నీకు ఈ తలంపు, ఇది ఒక తలంపు, ఇది నిజం కాదు. ఈ నేను అనేది ఒక తలంపు, అది నిజం కాదు, ఒక తలంపు. ఇంకే గాఢ నిద్రలో నీకు నేననే తలంపు లేదు, గాఢ నిద్రలో నేననే తలంపు లేదు. మనకు శరీరానికి ఏదైనా రోగాలు ఉన్నాయనుకోండి, మన శరీరానికి 90 రోగాలు ఉన్నాయనుకోండి, బీపీ ఉంది, షుగర్ కంప్లైంట్ ఉంది, పెరాలసిస్ ఉంది, ఇంకో 90 రోగాలు ఉన్నాయనుకోండి శరీరానికి, మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి, కళ్ళు మంటలు, చెవులు వినపడవు, 90 రోగాలు ఉన్నాయనికి, ఎన్ని రోగాలున్నా మీరు కంగారు పడకండి, శరీరం కాలినప్పుడు రోగాలు కూడా కాలిపోతాయి. మీ మోకాళ్ళు ఎప్పుడు మీ బొల్లకాళ్ళు, మీ మోకాళ్ళు కాలిపోయినప్పుడు మోకాళ్ళు ఎప్పుడు కూడా మోకాళ్ళు లేనప్పుడు ఇంక మోకాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటాయి? శరీరానికి 1000 రోగాలున్నా మీరు కంగారు పడకండి, తగ్గకపోయినా శరీరం కాలిపోతుంది కదా బొల్లకాట్లని, అప్పుడు అవి కాలిపోతాయి. కానీ 2 రోగాలు మటుకు బొల్లకాట్లు కాలం, ఒక 2 రోగాల మటుకి బొల్లకాట్లు కావు. అది నేను అనే బుద్ధి, నాది అనే బుద్ధి. ఆ 2 పెద్ద రోగాలు. అవి ఏంటిది పెద్ద రోగాలు? మనం ఇక్కడ కేజీ ఇచ్చి ఐషాపట్నం వెళ్ళి కేజీ ఎత్తులో మనం వైద్యం చేయించుకోవడం కుదరదు, ఆపరేషన్ చేసి తీయించేసుకునే కాదవి, మన కిడ్నీలు రాళ్ళు కింద. అవి ఏమి రోగాలు? నేను అనే బుద్ధి నాది, నేను అనే బుద్ధి నాది అనే బుద్ధి, ఈ 2 పెద్ద రోగాలు. ఆ రోగాల్లోంచి మనం విడుదల పొందడం అనుకోండి, మనకు కొన్ని కోటి శవాలు, ఎన్ని శవాలైనా మొయ్యాలి, కానీ ఎన్ని కర్మ ఫలితాలైనా అనుభవించాలి. అది మంచి కర్మ వచ్చు, చెడ్డ కర్మ వచ్చు, అది వేరే విషయం. అది మంచి పని అవ్వచ్చు, అది కాని పని అవ్వచ్చు, దేనికది ఎత్తికెత్తి అనుభవించాలి, అది వేరే విషయం. అనుభవించడం అనేది వేరే విషయం. మొత్తమే పెద్ద రోగాలు ఏమిటది? నేను అనే ఒక రోగం. అవి 2 తలంపులే, నేను అనేది ఒక తలంపు, నాది అనేది ఒక తలంపు. ఆ 2 పెద్ద రోగాలు. ఆ పెద్ద రోగాల్లోంచి విడుదల పొందకుండా ఎవరికి అమృత అనుభవం కలగదు. ఇది మామూలుగా కేజీ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకునేది కాదు, ఇది అది మీ సొంతది. ఎక్కడో ఈశ్వరుని యొక్క అనుగ్రహం లేకుండా, ఆ డివైన్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా, గాడ్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా ఈ 2 పెద్ద రోగాల్లోంచి ఏ జీవుడు బయటకు రాలేడు. ఈ 2 పెద్ద రోగాల్లోంచి బయటకు వస్తాను కానీ జీవుడు తరించలేడు. ఎంత వాడైనా ఆడికి ఎంత చదువు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత అధికారం ఉన్నా వాడు తరించలేడు. రామకృష్ణుడు చోట అంటాడు, నరేన్ అంటాడు. మన ఇక్కడ సుఖపడటం లేదు, చచ్చిపోయాక ఎక్కడో సుఖపడదాం అనుకుంటాం. ఆ సుఖం ఇక్కడే ఉంది, తెలియకలా అనుకుంటాం. ఇక్కడ సుఖపడటం లేదు, చచ్చిపోయిన తర్వాత సుఖపడదాం అలా అనుకుంటాం మనం. ఏం సుఖం లేదు, చచ్చిపోయిన తర్వాత సుఖం వచ్చేస్తుంది. మనం ఇప్పుడు సుఖంగా లేనప్పుడు చచ్చిపోయాక నీకు ఎక్కడ సుఖం వస్తుంది? నీకు పగలే కనపడలేదు, రాత్రి ఎలా కనపడదు? నీకు దీపం ఉండగానే వస్తువు కనపడటం లేదు, ఇంక దీపం ఆరిపోయాక వస్తువు ఎలా కనిపిస్తుంది? నరేన్ అంటాడు, నాకు 2 చేతులు ఉన్నాయంటాడు రామకృష్ణుడు. భీష్ముడు చెప్పాడు కదా, నాకు 2 చేతులు ఉన్నాయి, ఈ 2 చేతులు చూడు నా బలవంతం రేపుస్తాను. ఈ చేతులకి దుర్యోధనంతో చెప్తాడు, దుర్యోధన ధైర్యంగా వెళ్ళిపో, నాకు 2 చేతులు ఉన్నాయి, ఈ 2 చేతులకి ఎంత బలం ఉందో రేపంతా చూపించేస్తాను. నిజంగా చూపించాడు, అందులో అబద్ధం లేదు. పక్కన ఉన్నాడు నారాయణుడు. పాండవులు రేపు సాయంత్రం చంపేస్తానని చెప్పాడు భీష్ముడు. ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు అని చెప్పాడు. పక్కన్నాడు కేశవుడు. అంటే భీష్ముడు మహాభక్తుడు, భీష్ముడు మహాభక్తుడు. వీడు ఈ కృష్ణుడు దేవుడు అనుకుంటున్నాం కదా, బండి చక్రం విష్ణు చక్రం లేదు ఆయన దగ్గర. బండి చక్రం మొక్క పడిగిన పరిగెడతాడు పిచ్చోడు కింద. ఎవడు ఈ కృష్ణుడు? ఆయన చంపడానికి ఎవడు చంపడానికి? భీష్ముడిని చంపడానికి. కృష్ణ ఆ బండి చక్రం నీకెందుకు రా, నీ రథంలో కూర్చుని నా ప్రాణం తీసేయగలవు, నువ్వు ఈశ్వరుడు అంటాడు. అంటే ఏంటి, వాడు భగవంతుడు అని తెలుసు. ఎవడికి? అది అది భీష్ముడు గొప్పతనం. ఏం చేస్తే తెలుసాడు, భక్తుడు కాబట్టి. అది నీకు అర్థం చేసుకో, ఆడు భక్తుడు కాబట్టి తెలుసు. ఆ భక్తి లేదనుకోండి భీష్ముడికి, కృష్ణుడు భగవంతుడని తెలియదు వాడికి. వాడికి ఎంత చదువు ఉన్నా తెలియదు. మీరు అర్థం చేసుకోవాల్సింది అది, వాడికి ఎంత చదువు ఉన్నా తెలియదు. అంటే కృష్ణుడు భగవంతుడు వాడికి ఎలా అర్థమైంది? వాడికి భక్తి ఉంది కాబట్టి. భక్తి లేకపోతే ఆయనకి తెలియదు. ఇక్కడ నరేని దగ్గర రా అంటాడు. అది భారత ఘట్టం. ఇక్కడ రామకృష్ణుడి జీవితంలో చెప్తున్నాను. నరేన్, నాకు రెండు చేతులు ఉన్నాయంటాడు. ఎవడు? రామకృష్ణుడు. నరేన్, నాకు రెండు చేతులు ఉన్నాయి. ఒక చేతి, ఒక చెయ్యి నిత్యం, ఒక చెయ్యి లీల అంటాడు. అంటే ఒక చెయ్యి అబ్సల్యూట్, ఒక చెయ్యి రిలేటివ్. ఒక చెయ్యి ఏంటి? అబ్సల్యూట్. ఒక చెయ్యి అంటే రిలేటివ్. ఒకటి ఒకటి చైతన్యం, ఒక చెయ్యి చైతన్యం అంటే బ్రహ్మమే. ఒక చెయ్యి లీల, ఒక చెయ్యి లీల అంటే లీలలో నాకు లీల నిత్యము రెండు ఒకటే. లీల నిత్యము రెండు ఒకటే. ఈ రెండు చేతులు నాయే, ఈ రెండు చేతులు నాయే. ఎడం చెయ్యి నాదే, కుడి చెయ్యి నాదే, ఈ లీల నాదే, నిత్యము నాదే. ఇది అర్థం చేసుకునే వైభవం తెలుస్తుంది. అవతార పురుషుడు యొక్క వైభవం ఎక్కడ తెలుస్తుంది? నిత్యము నాదే, లీల నాదే. మనం ఏమనుకుంటున్నాం? ఎప్పుడు చచ్చిపోతే అక్కడ ఎక్కడికి వెళ్ళిపోతాం, సుఖపడిపోతాం రా అనుకుంటాం. రామకృష్ణుడు అలా అనలేదు. ఒక చెయ్యి నిత్యం, ఒక చెయ్యి లీల. ఒక చెయ్యి లీలలో పనిచేస్తుంది, ఒక చెచ్చు నిత్యంలో పనిచేస్తుంది. లీల నాదే, ఏ చేతితోటి పని చేసినా నా పనే. లీల పని నాదే, నిత్యం పని నాదే. నిత్యం ఒక చెయ్యి, లీల ఒక చెయ్యి, ఈ రెండు చేతులు నాయే. లీల నాదే, నిత్యము నా అంటే రెండు సమానం అని చెప్పటం. వాడి బ్రహ్మస్థితి పొందినవాడు. మనకి లీల నిత్యం కింద, మనం ఈ లీల ఏమనుకుంటామంటే ఇది నిత్యం కింద చూడలేము. ఈ లీలని మనం, లీలను మనం ఎంజాయ్ చేయలేము. లీలను ఎంజాయ్ చేయలేము. సఫరింగ్ లీలను మనం, ఇదంతా లీలను మనకు అర్థమైతే ఎంజాయ్ చేస్తాం. నిత్యంలో ఉన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తాము, లీలను కూడా అలా ఎంజాయ్ చేస్తాం. ఏది? ఆ నిత్యం యొక్క షాడో ఇది, ఆ నిత్యం యొక్క లీలని మనకు అర్థమైనప్పుడు. కానీ మనం ఎంజాయ్ చేయలేకపోయాం. ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఇది మనకి నిజం కింద కనిపిస్తుంది, కానీ లీల కింద కనపడటం లేదు. మీరు ఫాలో అవుతున్నారు కదా? ఇది మీకు నిజం కింద కనిపిస్తుంది, కానీ ఆ నిజానికి ఇవరికి నీడది. ఇది షాడో, ఇది ఇది లీల. ఇది లీలని నీకు అర్థమైతే నీకు దుఃఖం రాదు. నరేన్, నాకు ఎన్ని చేతులు ఉన్నాయి? రెండు చేతులు ఉన్నాయి నరేన్. ఒక చెయ్యి నిత్యం, ఒక చెయ్యి లీల. లీల నాదే, నిత్యము నాదే. నిత్యానికంటే ఇది డిఫరెంట్గా కాదు, దాని నీడే. దేని నీడా? ఆ నిత్యం యొక్క షాడో. అంచేత రెండు నాయే, రెండు చేతులు నాయే అంటే ఉన్నదంతా ఒకటంటే ఒకటే. అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకానికి ఆ లోకానికి భేదం లేకుండా చెప్పటం, చావుకి పుట్టికి భేదం లేకుండా చెప్పటం, చావుకి మరణ మరణానికి మరణానంతర జీవితానికి భేదం లేని స్థితి చెబుతున్నాడు. అక్కడ ఉన్నది అఖండ, ఉన్నది అఖండమే. అది ఆనందం. ఎటు చూసిన ఆనందమే, ఎటు చూసిన శాంతి, ఎటు చూసిన సుఖమే. శరీరం ఉంటే సుఖం, శరీరం లేకపోతే సుఖం. శరీరం ఉంటే శాంతి, శరీరం లేకపోతే శాంతి. అది ఇది ఒకటే. ఇది ఇవరికే లీల, అది నిత్యం. రెండు చేతులు నాయే, ఒక చెయ్యి లీల, ఒక చెయ్యి నిత్యం. ఒకటి ఒకటి రిలేటివ్, ఒకటి అబ్సల్యూట్. అది అబ్సల్యూట్ యొక్క షాడే. ఇదంతా కూడా రిలేటివ్ కూడా. ఇది మనకు లీల అని అర్థం అవటం లేదు. ఏది? ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో, శంకరాచార్య వారు మాయ అనేవాడు దీన్ని. శంకరాచార్య వారు రామకృష్ణ పరమహంస ఎప్పుడు మాయ అనేవాడు కాదు. ఇది ఒక లీల, ఇది ఒక ఆట, ఇది ఒక ప్లే. ఇది ఒక లీల, ఇది ఒక ఆట, ఇది ఒక ప్లే. నీకు అర్థమవుతుంది? ఇది లీలని నీకు, ఇది లీలని నీకు తెలియటం లేదు. ఇది దేవుడి యొక్క లీల, ఇది దేవుడి యొక్క లీల. కానీ దేవుడి యొక్క లీలని నీకు తెలియటం లేదు. నిజమనుకుంటున్నావు, అంచే నీకు దుఃఖం వస్తుంది. నరేన్, అది భీష్ముడు బలం చూపిస్తాను. బలం కూడా ఒక జ్ఞానం అయిపోయింది. భీష్ముడు దుర్యోధనుడు ఏం చెప్పాడంటే, దుర్యోధన ఈ రెండు చేతులకి ఎంత బలం ఉందో రేపు చూపించేస్తాడు. పదకొండు అయిపోయింది, పన్నెండు అయిపోయింది, ఒంటి గంట అయిపోయింది, రెండు అయింది, మూడు అయింది. టైం అయింది కొద్ది భీష్ముడు నేర్చుకుంటున్నాడు, రెచ్చిపోతున్నాడు. సాయంత్రం ఆరింటికి యుద్ధం ఆఫ్ చేస్తారు. ఏ రోజుకి ఆ రోజు సూర్యుడు అస్తమించగానే యుద్ధం ఆఫ్ చేయాలి. ఒంటి గంట అయిపోయింది, రెండు అయిపోయింది, మూడు అయిపోయింది. తాతగారికి నీరసం రావటం వల్ల రెచ్చిపోతున్నాడు. కృష్ణుడు కూడా కొంతకాలం ఓపిక పట్టాడు. మనం ఎందుకు అన్న మన నోటి ఉంటే అన్న మాటలే మనం తప్పామని మరి లోకం అనుకుంటుంది కదా. ఎందుకని ఆయన చూశాడు కొంతసేపు. అండి కృష్ణుడు కూడా ఈ అబద్ధాల్లో తీయడం ఆయన లోకం అనుకుంటుంది కదా. చక్రం పట్టినోడు చక్రం పట్టాడు ఆడి ఆడి రెచ్చిపోతున్నాడు. నీరసం రావు. యుద్ధం చేసే కొద్ది బలం పెరిగిపోతుంది. ఎవరికి? వీడు సాయంత్రం ఆరైపోతుంది. నీకు అర్థమవుతుందా? రెండింటికి మూడింటికి ఇంకా రెచ్చిపోతున్నాడు. యుద్ధం తగ్గే ఉపాయం కలపడటం లేదు. మిగతా వీరులు మాట్లాడించండి. అర్జునుడికి ఊపిరి సలపటం లేదు. తాడి చెట్టు అంత ఎత్తి ఎగురుతాడట్లు వాడు. మామూలుగా దిగిపోవచ్చాం కదా, రథం దిగిపోవచ్చాం కదా, మామూలుగా రథంలోంచి కింద దిగిపోవచ్చాం కదా. తాడి చెట్టు అంత ఎదిగి తాడి చెట్టు అంత ఎత్తి పైకి ఎగిరి కిందకు దిగుతాడు. అంటే లోపల ఉద్రేకం. ఎవరిని? పాండవులను రక్షించాలి. మామూలు రథం దిగి వెళ్ళిపోవచ్చాం కదండి. తాడి చెట్టు అంత ఎత్తి పైకి ఎగురుతాడట్లు. పైకి ఎగిరి కిందకి దుమ్ముకుతాడు. తడుపు అంత పైకి ఎగిరి కిందకి దుమ్ముకాడని పోతున్నామా అచ్చుడు చెప్తాడు. అండి ఆయనకి బట్టలు అంటే ఇష్టం. ఎవరికి? కృష్ణుడికి బట్టలు అనే ఇష్టం, బంగారం అనే ఇష్టం. అదే యుద్ధానికి బట్టలు వేసుకొస్తాడు అండి కొత్త బట్టలు. అడు ఏ రోజు కాడో యుద్ధానికి ఎలా వచ్చాడు? మీరు పెళ్ళి ఇంటికి ఎలా వెళ్తారు? మీకున్న బంగారం మెడలో పెట్టుకుంటారు కొత్త బదులు. అదేం బట్టలు అది యుద్ధానికి వచ్చేవాడు ఎవడు అలా రాడండి. సిరికి బట్టలు వేసుకురావటం, మెడలో వస్తువులు వేసుకురావటం. మెడలు అంటే ఎక్కువ ఏదో గొలుసు వేసుకొచ్చేవాడు. అంటే ఆ పైకి ఎగిరి కింద గురికి బట్టలు అటు ఇటు కదిలిపోయినట్టుని మెడలో గొలుసు అటు ఇటు కదిలిపోయింది. అది ఒంటి మీద బట్ట ఉందో లేకుండా, ఒంటి మీద బట్ట సిరికి బట్టలు అయిపోయి కానీ ఒంటి మీద బట్ట ఉందో లేదో తెలియకుండా భీష్మ పరిగెడతాడంటాడు పోతున్నా మనిషికి. ఇప్పుడు ఎందుకు వాడేమన్నాడు? నా చేతులు బలం చూపిస్తాన్నాడు. ఎవడో భీష్ముడు ఇక్కడ రామకృష్ణ పరమహంస అలా అంటారు, నాకు రెండు చేతులు ఉన్నాయంటున్నాడు. ఇక్కడ రామకృష్ణ పరమహంస ఏం చెప్తున్నాడు? నాకు రెండు చేతులు ఉన్నాయి, ఒక చెయ్యి లీల, ఒక చెయ్యి నిత్యం. అంటే నాకు అదంతో ఇది అంతే, ఇది అంతే అదే అంతే. దాని షాడో ఇది, ఇది దానికంటే భిన్నంగా లేదు. దేనికే నిత్యానికంటే భిన్నం. మీకంటే భిన్నంగా నీ నీడ ఉండదు. మీకు అర్థమవుతుంది? అలాగే నిత్యం యొక్క షాడో, నిత్యం యొక్క షాడో ఇది. అయితే ఇది మీకు అర్థం అవ్వకపోవడం, ఇది నిత్యం యొక్క షాడో అని మీకు తెలియకపోవటం వల్ల, ఈ షాడో నిత్యం యొక్క షాడో అని మీకు తెలియక, అది లేదని మీకు తెలియక, అది షాడో అని తెలియక ఇది నిజమనుకోవటం వల్ల, ఆ నిత్యం ఎంత నిజమో ఇది కూడా అంతే నిజమని అనుకోవటం వల్ల మీకు దుఃఖం వస్తుందని రామకృష్ణుడు చెప్పింది. అంచేది ఇది లేల, ఇది నిత్యం, రెండు సమానమైన. ఆ నిత్యం కంటే ఇది భిన్నమ కాదు, ఆ నిత్యం కంటే ఇది భిన్నమ కాదు. ఆ నిత్యము లేకపోతే ఇది లేదు, ఆ నిత్యము లేకపోతే ఇది లేదు. గొలుసులో బంగారం తీసేస్తే గొలుసు లేదు. గొలుసులో బంగారం తీసేస్తే గొలుసు లేదు. అదేవిధంగా నిత్యం లేకపోతే ఈ లేల లేదు. అయితే ఒక చెయ్యి లేల, ఒక చెయ్యి నిత్యం. అంటే దాని అర్థం ఏంటంటే, అక్కడ ఎలా ఉన్నాను ఇక్కడ ఎలా ఉన్నాను, అక్కడ ఎలా పనిచేస్తున్నాను ఇక్కడ ఎలా పనిచేస్తాను, ఇక్కడ ఎలా చేస్తున్నాను అక్కడ పనిచేస్తున్నాను. అంటే దాని అర్థం ఏంటి? నాలి అబ్సల్యూట్కి రిలేటివ్కి నాకు భేదం పోయింది అని చెప్పడం రామకృష్ణుడు. మీరు ఫాలో అవుతున్నారు సబ్జెక్టు. ఆ రెండాటికి నాకు భేదం లేదు. అంటే పరమాత్మకి లోకానికి మధ్యన నాకు భేదం లేదు. ఇంచేది భేదం లేదు. ఈ లోకం రూపంలో ఉన్నాడు కూడా పరమాత్మే. ఈ లోకం రూపంలో ఉన్నా కూడా ఈ లోకం యొక్క రూపంలో ఉన్నాడు కూడా పరమాత్మే. లోకంలోంచి పరమాత్మ తీసేస్తే లోకం లేదు. గొలుసులోంచి బంగారం తీసిస్తే గొలుసు లేదు. ఎనుగురికి నామరూపాలు. ఇదొక ప్లే, ఇదొక ఆట, ఇదొక లీల అంటాడు రామకృష్ణ. దీని అర్థం ఏంటంటే, మీరు చచ్చిపోయే వరకు ఏడుస్తూ ఉండకండి. మీ సబ్జెక్ట్ అర్థమవుతుందంటే ఇది ఇక్కడ అక్కడ ఏదో ఏరిగా ఆయన లేడు, ఇక్కడ కూడా ఆయన ఉన్నాడు. ఎంజాయ్ చేయండి. ఇక్కడ కూడా ఆయన ఉన్నాడు. ఏడుస్తూ కూర్చోకండి, ఎంజాయ్ చేయండి. మీరు మీకు ఇష్టమైన వస్తువు తిన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఆముదం తీసుకున్నట్టు తీసుకుంటారా? మీకు ఇష్టమైన వస్తువు తిన్నప్పుడు ఆముదం మింగినట్టు మింగరు. స్లోగా చెంచా చోటు తీసుకుని గులాబ్ జామ్ ఎలా తింటారు? చెంచా చెట్టు ఒక్కొక్కటి ఒక్కొక్క మొక్క మొక్కది ఎంజాయ్ చేసి తింటారు. కానీ గులాబ్ జామ్ ఎవడే మింగేయడు, నెమ్మదిగా చప్పలు ఇస్తారు. మీకు అర్థమవుతుంది? అలాగే లేరని ఎంజాయ్ చేయండి. ఏడుస్తూ కూర్చోకండి. ఎయ్యి లీలను కూడా ఎయ్యి. రామకృష్ణ ఎలా చెప్పడం ఏంటంటే, ఈ లీల కూడా ఈశ్వరుడిది, ఎంజాయ్ చేయండి. ఒకసారి మీకు లాభం రావచ్చు, మీకు నష్టం రావచ్చు, మీకు అర్థమవుతుందా? వ్యవహారంలో ఇదంతా ఈశ్వరుడికి తెలియకుండా జరగటం లేదు. ఈశ్వరుడికి తెలియకుండా భిన్నంగా ఈశ్వరుడు భిన్నంగా సృష్టి లేదు. ఈశ్వరుడికి తెలియకుండా ఆ లాభం ఎంతకు వచ్చిందో నష్టం ఎంతకు వచ్చిందో అని తెలుసు ఈశ్వరుడికి. లాభం ద్వారా నువ్వు కొంత ట్రైనింగ్ పొందాలి నీ మైండ్, నీకు అర్థమవుతుందే. నష్టం ద్వారా కూడా కొంత ట్రైనింగ్ పొందాలి. నీకు లైఫ్లో అప్సో డౌన్స్ వస్తాయి. అప్సో డౌన్స్ అక్కడ నిజం కాదు, అప్సో డౌన్స్ నిజం కాదు. డౌన్స్ ద్వారా నీ మైండ్ కొంత ట్రైనింగ్ పొందాలి. అప్స్ ద్వారా కొన్ని నీ ట్రైనింగ్ నీ మైండ్ కొంత ట్రైనింగ్ పొందాలి. ఈశ్వరుడే పంపిస్తాడు ఈ అప్సో డౌన్స్, ఈశ్వరుడే పంపిస్తాడు. ఏం చేయాలి, లీల కూడా ఆయందే, ఈ లీల కూడా ఆయందే. అప్సో డౌన్స్ కూడా ఆయనే పంపిస్తాడు. ఎందుకు పంపిస్తా అంటే నీ మీద కోపం కాదు, నీ మీద విరోధం కాదు. ఎందుకు పంపిస్తా, నువ్వు ట్రైనింగ్ అవ్వటానికి. అది నీకు తెలియక దేవుడిని తిట్టిపోస్తావు. ఒకసారి మీకు బాగా ఇష్టమైన వాడు కూడా మిమ్మల్ని తిట్టచ్చు. మీకు బాగా ఇష్టమైన వాళ్ళు కొంతమంది ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా మీకు తిట్టచ్చు. ఏం చేద్దండి, చచ్చిపోయినప్పుడు వాళ్ళు మీరు జ్ఞాపకం రాకుండా. మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మనకు జ్ఞాపకం రావు చచ్చిపోయేటప్పుడు. మళ్ళీ భగవంతుని మర్చిపోయి ఆనంద తలపెట్టుకుంటామని ఏం చేస్తాడు? మీకు బాగా ఇష్టమైన వాడు చేత కూడా మిమ్మల్ని తిట్టిస్తాడు. ఆ తిట్టించడంలో కూడా ఆయనకు ప్రయోజనం, దేవుడికి ఈశ్వరుడికి ప్రయోజనం. మిమ్మల్ని తిట్టేవాళ్ళ హృదయంలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. మిమ్మల్ని తిట్టేవాళ్ళ హృదయంలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. వాడేవాడండి ఈశ్వరుడికి తెలియకుండా యాక్ట్ చేయడానికి? అసలు మామూలు సినిమా తీసేటప్పుడే డైరెక్టర్ ఏం చేస్తాడంటే, వీళ్ళు యాక్టర్లు యాక్ట్ చేస్తారు కదా, వాడికి నచ్చలేదు అనుకో ఎవరికి డైరెక్టర్కి, కట్ ఇట్ అంటాడు. ఆ సినిమా తర నామం అంటాడు వీడు డైరెక్టర్ అంటుంది. అది అదే నవ్వమ్మా లోపలికి వెళ్ళిపోయి ముఖం కడుక్కుని మళ్ళీ రా అంటాడు. ఒకసారి ఆ తార నవ్వమంటాడు, నవ్వాలి. వాళ్ళు ఇంటికాడ ఏదైనా దెబ్బలాట పెట్టుకొచ్చింది అనుకోండి, హీరోయిన్ ఇక్కడ సరిగ్గా నవ్వలేదు. సపోజ్ ఇంటికాడ ఏదైనా దెబ్బలాట పెట్టుకొచ్చి నవ్వలేదు, అప్పుడు డైరెక్టర్ ఏం చేస్తాడంటే, కట్టిట్ అంటాడు. కట్టిట్ అని లోపలికి వెళ్ళి మళ్ళీ ముఖం కడుక్కురా ఏదైనా చెప్తాడు, లేదా పౌడర్ రాసుకురామని ముఖం కడుపును. సరిగ్గా నవ్వాలి, నవ్వు అలా కాదు, సరిగ్గా నవ్వాలా, నవ్వి చూపిస్తాడు ఒకసారి డైరెక్టర్. అలాగే మనకు డైరెక్టర్ ఈశ్వరుడు. ఒక సినిమా ఒక చిన్న సినిమా తీయడానికి ఎంత గొడవ ఉందో. ఒకసారి కావాలని మీకు అప్స్ పంపిస్తాడు, కావాలని మీకు డౌన్స్ పంపిస్తాడు. మీకు అర్థమవుతుందా? ఒకసారి మీకు అన్లిమిటెడ్ వెల్త్ ఇచ్చేస్తాడు, ఒకసారి పావర్టీ ఇస్తాడు, ఒకసారి అన్లిమిటెడ్ మీరు భరించలేనంత డబ్బు ఇచ్చేస్తాడు, ఒకసారి దారిద్ర్యం ఇస్తాడు. ఏం చేద్దాం, అందులోంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. మీకు ధనం ఇస్తాడనుకోండి, ఒకసారి ఎక్కువ చదివిస్తాడు అనుకోండి, అందులోంచి మీకు ఏమైనా గర్వం వస్తుందేమో. ఆ ధనాన్ని మీరు ఇమిడ్చుకోగలుగుతున్నారా, లేదా చదువుని మీరు ఇమిడ్చుకోగలుగుతున్నారా, లేదా దానివల్ల మీరు అహంకారాన్ని పెంచుకుంటున్నారా? ఇవన్నీ మిమ్మల్ని చూసుకుంటూ ఉంటాడు. మీకు అర్థమవుతుందే, మీరు బ్రెయిన్ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, మీరు పావర్టీ ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు, వెళ్తున్నప్పుడు మీరు ఎలా ఉన్నారు, మీ బ్రెయిన్ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, ఇవన్నీ చూసుకోవడానికి కావాలని అప్స్ డౌన్స్ పంపిస్తున్నారు అయ్యా. ఈ లీల కూడా ఆయిందే అంటాడు రామ. ఎంచేపు ఏడుపు ముఖాలు ఎందుకు, ఎంజాయ్ చేయండి. మీరు ఎప్పుడు చచ్చిపోతాం, అక్కడికి వెళ్ళిపోతాం, అక్కడ సుఖపడతాం, అలా ఉన్నప్పుడు ఎంజాయ్ చేయండి దీన్ని. ఇది కూడా ఈ లీల కూడా ఆయనదే. ఎవరిది? ఈశ్వరుడిది. ఈ లీల కూడా ఆయనకంటే సపరేట్గా ఏది, ఈశ్వరుడి కంటే సపరేట్గా ఈ లీల లేదు. ఎడం చేయి నాదే, కుడి చేయి నాదే, అదే రామకృష్ణుడు చెప్పింది. ఎడం చేయి నాదే, కుడి చేయి నాదే. కానీ కుడి చేయి చేసి పని వేరే వస్తుంది, ఎడం చేసి పని వేరే వస్తుంది. రెండు చేతులు కుడి చేయి చేసే పని వేరే వస్తుంది, ఎడం చేయి చేసే పని వేరే వస్తుంది. కానీ రెండు చేతులు నాయే, ఇక్కడ రామకృష్ణుడు చెప్పింది. అదేమో నిత్యం, ఇది లీల, అది నిత్యం ఇది. అయితే అది ఆ నిత్యం లేకుండా లీల లేదు అని లీలను కూడా ఎంజాయ్. ఈశ్వరుడికంటే సపరేట్గా లేదు ఇది, ఉండటానికి వీలు లేదు. మనల్ని ఈశ్వరుడు ఎలా కలుపుతూ ఉంటాడు. ఇది ఒక కుటుంబంలో 10 మంది ఉంటారు, ఒకసారి ఇష్టంగా ఉంటారు, ఒకసారి పేచీలు పెట్టుకుంటూ ఉంటారు. ఇష్టంగా ఉన్నా పేచీలు పెట్టుకున్నా సడన్గా ఒకసారి విడదీసి తీసిపోతాడు, చంపేసి తీసిపోతాడు. ఇప్పుడు ఇష్టంగా ఉన్నా ఒకసారి ఒక ఇష్టం లేకపోయినా, ఒకరికి ఇష్టం లేకపోయినా సడన్గా ఆ కుటుంబంలోంచి ఆ జీవుని సెపరేట్ చేసి తీసిపోతాడు. అప్పుడు అనిపిస్తుంది ఈశ్వరుడు ఎంత క్రూరుడు, అది ఎంత చెడ్డవాడు ఈశ్వరుడు అనిపిస్తుంది. ఇక అర్థమవుతుంది ఇవన్నీ మన మంచి కోసమే చేస్తున్నాడు, ఇదంతా మన మంచి కోసమే చేస్తున్నాడని మనకు అర్థమవుతుంటే దుఃఖం రాదు. కనిన జననికన్నా అక్షరమణమాలు ఏమంటాడు, కనిన జననికన్నా ఘనదయాదాయక ఇదియాని అనుగ్రహం మరణాచల. అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పది, అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ. ఇప్పుడు కూడా సామెత ఉంది, భార్య జేబు చూస్తుంది, తల్లి పొట్ట చూస్తున్నారు. భార్య ఏం చూస్తుంది, జేబు చూస్తుంది, ఏమైనా సంపాదించుకుని వచ్చాడా లేదా. భార్య జేబు చూస్తే తల్లి ఏం చేస్తుంది, ఆడికి తల్లికి జేబు అక్కర్లేదు, శుభ్రంగా తిన్నాడా లేదా. ఆ తల్లి ఎంత ప్రేమగా అన్నం పడతారని చందమామ అదిగో చందమామ అదిగో అటు చూడు ఈడు చూడు అని మింగించేస్తూ ఉంటారు ఆయన. అంటే చందమామ చూపించడానికి కదా వాళ్ళ ఉద్దేశం, అది మింగించేయటానికి. అంటే తల్లి ప్రేమ అట్టిది, ఇక్కడే చెప్పాడు తల్లి ప్రేమ అట్టిది. ఓ అరుణాచలేశ్వరుడా, అరుణాచలేశ్వరుడా, కొంతమంది బూర్లు వడ్డించినప్పుడు కూడా అలా వడ్డిస్తారు. మన చోటు కౌరులు చెప్తూ ఉంటారు, బాగున్నారు ఏంటన్నారు, ఎప్పుడున్నా అందరూ ఎక్కడ ఎలా ఉన్నారంటారు, వేడింగులు అందరూ బాగున్నారు అలా అంటారు, ఏంటన్నారు ఈ మధ్యన మీరు చాలా కాలమైన చిన్నూరు వచ్చి అంటారు, కింద బూర్లు వడ్డించేస్తుంటారు మనకు కాను, అంటే మనం తినేసి భరించిపోవాలి. వాళ్ళు చెయ్యలేమో, వాళ్ళు చెయ్యేమో కింద బూర్లు వడ్డించేస్తూ ఉంటుంది. నీకు అర్థం వచ్చిందే, వేడింగులు ఎలా ఉన్నారు, వేడింగులు ఎలా ఉన్నారు, పాలకులు ఉన్నారు, నోరు అడుగుతూ ఉంటుంది. ఊరికి ఇది కాలక్షేపం, కింద ఏ బూర్లు కన్సర్న్ అంటే బూర్లు వడ్డించేస్తూ ఉంటారు. మనం బూర్లు వడ్డించలేదు, ఆ కంచమైన బూర్లు తీసుకోకుండా ఉంటే సరిపోదు. మనం బూర్లు వడ్డించక్కర్లేదు, వడ్డించిన బూర్లు లాగేసుకోకుండా ఉంటే సరిపోదు. మనం ఇవాళ్ళకి వస్త్రాలు ఇవ్వక్కర్లేదు, వాళ్ళ వస్త్రాలు మనం లాక్కోకుండా ఉంటే సరిపోదు. మనం ఎవరికి బట్టలు పెట్టక్కర్లేదు, వాళ్ళ బట్టలు మనం లాక్కోకుండా ఉంటే సరిపోదు. కలిన జననికన్నా ఇది ఒక్కటే అర్థం చేసుకొని ముగిస్తున్నాం. అప్పుడే కలిన జననికన్నా ఘనదయాదాయక ఇదియా నీ అనుగ్రహం అరుణాచల. అన్ని ప్రేమల్లో భౌతిక ప్రేమల్లో తల్లి ప్రేమ గొప్పది, తల్లి ప్రేమ చాలా, తల్లి ప్రేమ చాలా గొప్పది. కానీ నీతోటి పోల్చుకున్నప్పుడు, నీ ప్రేమతోటి పోల్చుకున్నప్పుడు, నీ యొక్క కంపాషన్, నీ యొక్క మెరిసీతోటి పోల్చుకున్నప్పుడు తల్లి ప్రేమ కూడా ఎందుకు పనికిరాదు. సూర్యుడు ఉదయించాక చంద్రుడికి ఎంత విలువ ఉంటుందో, ఈశ్వరుడి యొక్క ప్రేమ ఉంది, తల్లి ప్రేమ కూడా చూడదు. తల్లిదండ్రులు ఏం చేస్తారని ఊరికే మీకు ఉంటే 10 రూపాయలు పెడతారు, లేదా బట్టలు పెడతారు, లేదా అదే మీకు ఏదైనా రోగం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తారు, మీకు అర్థం అవుతుంది, లేదా ఏదైనా మీకు ఎక్కడైనా ఎకరం పొలం కొనిపిస్తారు. వాళ్ళు చేసేదంటే జ్ఞానం ఇవ్వవలసి ఈశ్వరుడే. మన సుఖంలోకి, ఆనంద సముద్రంలోకి, శాంతి సముద్రంలోకి, సుఖ సముద్రంలోకి, అమృతానుభవంలోకి, అద్వైతానుభవంలోకి తీసుకెళ్ళగలవాడు ఈశ్వరుడు ఒక్కడు మాత్రమే. అది ఆయనకే సాధ్యం. నా ఇంటిలో నన్ను బయటకు తీసుకొచ్చావు, అది నా చేస్తాడా, నా కొంపలోంచి నన్ను బయటకు తీసుకొచ్చావు, నన్ను కొంపలోంచి, నా కొంపలోంచి నన్ను బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద విడిచిపెట్టేలేదు. నీ కొంప నాకు ఇచ్చేవారు నా చేస్తాడు, నా కొంపలోంచి నువ్వు నన్ను బయటకు తీసుకొచ్చావు, నా కొంపలోంచి నువ్వు నన్ను బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద విడిచిపెట్టలేదు, నీ కొంప నాకు ఇచ్చేసావు. అంటే దాని అర్థం ఏంటంటే, నా దేహాభిమానం అనే కొంపలోంచి నువ్వు తీసుకొచ్చేసావు, నా దేహాభిమానం అనే కొంపలోంచి, దేహబుద్ధి అనే కొంపలోంచి నువ్వు ఎలాగ ఉన్నావు, చైతన్యంగా ఉన్నావు, ఆత్మగా ఉన్నావు, బ్రహ్మముగా ఉన్నావు, చావులేని పదార్థంగా ఉన్నావు. ఈ శవబుద్ధిలోంచి నన్ను బయటికి లాగేసావు, బయటికి లాగేసి నన్ను ఏమి రోడ్డు మీద విడిచిపెట్టలేదు. నువ్వు ఈ శవబుద్ధిలోంచి నన్ను బయటికి లాగేసి నీ కొంప ఇచ్చావు, నీ కొంప అంటే ఆత్మబుద్ధిని ఇచ్చావు, ఆ దైవబుద్ధిని ఇచ్చావు. ఓ అరుణాచలేశ్వరుడా, ఎలాగా ఎలా ఇట్టిదా ఇట్టిదా నీ కరుణ ఇట్టిదా ఇట్టిదా, ఇది నోటితోడు చెప్పిదా చేతితోడు రాసిదా, నీ అనుగ్రహం ఇట్టిదా అని చెప్పడానికి చేతితోడు చెప్పిదా లేకపోతే చేతితో నోటితోడు చెప్పిదా చేతితోడు రాసిదా. ఇట్ ఇస్ బియాండ్ రిటన్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఇస్ బియాండ్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్. శవబుద్ధి అనే కొంప నాది, నా కొంపలోంచి ఆయన బయటకు లాగేసావు, రోడ్డు మీద విడిచిపెట్టలేదు నాకు. ఆత్మ నీ నీ కొంప ఇచ్చావు అంటే ఆత్మబుద్ధిని ప్రసాదించావు, ఆ దైవబుద్ధిని ప్రసాదించావు, జీవలక్షణాలు తీసేసావు. ఈ జీవలక్షణాలు తీసేసి అంటే అజ్ఞానాన్ని తీసేసి, నా కొంప అజ్ఞానం నీ కొంప జ్ఞానం, అజ్ఞానాన్ని తీసేసి నువ్వు జ్ఞానం ఇచ్చావు అని నా చెల్లిస్తాడని చెప్పకుండా చెప్పటం, ఇది ఈశ్వరుని యొక్క వైపు. ఒకటి చెప్తున్నాను చూడండి, మనకి భక్తి లేకపోతే ఏది రాదు. వైభవాన్ని గుర్తించిన వాడు భీష్ముడు గుర్తించాడు, ఆయనకు కూడా భక్తి లేకపోతే గుర్తించలేరు. అంటే ఆయన భక్తి ఎంత గొప్పదంటే భీష్ముడి భక్తి. వీడు పరిగెట్టుకు వస్తున్నాడు బండి చక్రం పుచ్చుకుని, ఎవడు కృష్ణుని పరిగెట్టుకు వస్తున్నాడు, పరిగెత్తున్నాడు, ఆయన చేతిలో ఆయుధాలు ఉన్నాయి. ఎవరి చేతిలోని? భీష్ముడి చేతి. ఆయుధాలు కింద పడేస్తాడు, ఆయుధాలు కింద పడేసాడు. ఎందుకురా బండి చక్రం వేసుకు వస్తావు, నన్ను చంపేయడానికి నీకు బండి చక్రం కావాలా అంటాడు వాడు భీష్ముడు. అంటే ఏంటి వాడు భక్తి, అక్కడ వాడు ఈశ్వరుడు అనే సంగతి వీడు గ్రహించాడు. ఎలా గ్రహించాడు? భక్తి లేకుండా గ్రహించలేడు. ఆ భీష్ముడికే భక్తి లేదనుకోండి, వాడు నారాయణుడే, కృష్ణుడు నారాయణుడే, ఆ రూపంలో వచ్చాడని గ్రహించలేడు వాడు. ఆ భక్తి లేకపోతే గ్రహం కాదు. మీకు 1000 కోట్లు 1,00,000 కోట్లు డబ్బు ఉంటే మీరు గ్రహించలేరు, భక్తి లేకపోతే. మేము మొన్న అక్కడికి వెళ్ళాము, ఎక్కడికి, మెడ్రాసులు పార్థసారథి కోవిలకి వెళ్ళాం. మా కూడా నలుగురు భక్తులు కూడా వచ్చారు పార్థసారథి కోవిలు. ఇప్పుడు అమెరికా పార్థసారథి కోవిలు ఎప్పుడైనా మెడ్రాస్ వెళ్తే ముగిస్తున్నాను. పార్థసారథి కోవిలకి ఎప్పుడైనా వెళ్ళేవాడు స్వామీజీ, స్వామీజీ అంటే వివేకానంద్, ఎప్పుడైనా వెళ్ళేవాడు పార్థ మెడ్రాస్ వస్తే పార్థ మెడ్రాస్ మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ బాగా దగ్గర, మీరు ఎప్పుడైనా మెడ్రాస్ వెళ్తే చూసారండి. పార్థసారథి అంటే కృష్ణుడు, అంటే పార్థ అర్జునుడికి రథం తోలినవాడు అని, అర్జునుడికి రథం తోలినవాడు కృష్ణుడు. పార్థసారథి కోవిలు అంటారు దాన్ని, ఏమంటారు పార్థసారథి. అదే వివేకానంద ఎప్పుడో 1898 ఎప్పుడో లెటర్ రాశాడు ఆయన ఫ్రెండ్కి మెడ్రాస్లో, నువ్వు ఎప్పుడైనా వెళ్తూ ఉండు మా పార్థసారథి కోవిలకి వెళ్తూ ఉండు. వాడు అర్జునుడికేమో రథం తోలాడు, నువ్వు కూడా కృష్ణుని నమ్ముకో, నీ రథం కూడా వాడు తోలుతాడు, నీ రథం కూడా తోలుతాడు, నీకు కూడా సారథ్యం వహిస్తాడు వాడు నమ్ముకుంటే. వాడు ధూళకాశివాడు కూడా తిరిగాడు, ఎవరిని? కృష్ణుణ్ణి. ధూళకాశివాడు కూడా తిరిగాడు, గొల్లలు కూడా గొల్లలతో తిరిగాడు, ధూళకాశుకుని తిరిగాడు, ఆవుల్ని కాసేవాడు, ఆవుల్ని కాసేవాడు. ఏ రోజున వాడు కామన్ మ్యాన్కి దూరంగా లేడు, ఏ రోజున వాడు కామన్ మ్యాన్కి దూరంగా లేడు. అంటే వాడు కామన్ మ్యాన్కి ఎంత సన్నిహితంగా ఉన్నాడో వాడు ఈశ్వరుడు అయినప్పటికీ అది మనం మర్చిపోకూడదు అని ఉత్తరంలో రాశాడు. ఆ ఉత్తరం మీరు ఆ ట్రిప్పులకేన్లో గోడ మీద రాసి ఉంచారు, అక్ష అంటే అది చెక్కు ఉంచారు, పాలరాయి మీద ఉత్తరం చెక్కు ఉంచారు. నువ్వు ఇంకో మాట రాశాడు స్నేహితుడికి రాశాడు చెన్నైలో, నువ్వు ఆత్మజ్ఞాన సముపార్జనలో ఏ రోజున మొదలుపెట్టావో పని సాధన ఆ రోజునే వచ్చేస్తుంది అనుకోకు. ఎవడంటాడు స్వామీజీ రాస్తాడు వాడికి ఉత్తరం, నువ్వు ఏ రోజునైతే నువ్వు సాధన మొదలుపెట్టావో ఆ రోజున వచ్చేస్తుంది అనుకోకు నీకు జ్ఞానం, కానీ నువ్వు చేసే ప్రయత్నం విడిచిపెట్టుకో, నువ్వు చేసే ప్రయత్నం విడిచిపెట్టుకో. అది ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలి, ఎలా రావాలో ఈశ్వరుడు నిర్ణయించుకుంటాడు. నీ చేతిలో ఉన్న పని హృదయపూర్వకంగా చెయ్యి, నీ చేతిలో ఉన్న పని హృదయపూర్వకంగా చెయ్యి. దేవుడి పని నువ్వు, దేవుడు ఏ పని చేయాలి నీకు, నీకు దేవుడు నీకు ఎలా సహాయం చేయాలి, నువ్వు దేవుడికి ఏమి జ్ఞాపకం చేయక్కర్లేదు, దేవుడికి తెలివితేటలు నువ్వు నేర్పక్కర్లేదు, నీకు ఎప్పుడు ఎక్కడ ఎలా సహకరించాలో దేవుడు సహకరిస్తాడు. నీ జీవిత రథానికి కృష్ణుని సారథిగా చేసుకో. ఉండు వద్దన పనులు మానేస్తా ఉండు. డూస్ గుర్తించుకో, డోంట్స్ గుర్తించుకో. చేయకుండా పనులు కూడా గుర్తించుకో, చేయకుండా ఉండటానికి చేసే పనులు కూడా గుర్తించుకో, అది చేయటానికి. మనం చేయకూడని పనులు కూడా గుర్తించుకోవాలంటే అవి చేయకుండా ఉంటాను, చేసే పనులు కూడా గుర్తించుకోవాలి, ఏం చేసి మానకుండా ఉంటాను. ఆ ఉత్తరంలో రాశాడు ఇవన్నీ, డూస్ డోంట్స్ కూడా గుర్తుపెట్టుకోను. అమృత బోధ ఆకాశ గంగ అంటే వాడికి మానవ జాతి మీద ఉన్న ప్రేమ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఈ ప్రపంచాన్ని ఏ జ్ఞాని కూడా ప్రేమించాలని ప్రేమించడు. ఈ ప్రపంచాన్ని జ్ఞాని ప్రేమిస్తాడు, కానీ ప్రేమించాలని మటుకి ప్రేమించడు, ప్రేమించకుండా ఉండలేడు కాబట్టి ప్రేమిస్తాడు. అర్థమవుతుందే? ప్రపంచాన్ని జ్ఞాని ప్రేమిస్తాడు, ప్రేమించడం కోసం ప్రేమించడు, ప్రేమించకుండా ఉండలేడు కాబట్టి ప్రేమిస్తాడు. ఏం చేదండి అది? అది తెచ్చిపెట్టడం కాదు, వాడి నేచర్. తేలు కొడుతుంది, తేలు కొడుతుంది, దాని నేచర్ అది. నీకు అర్థమవుతుంది? తేలు తేలు ఎందుకు కుట్టిందని మనం అనుకోకూడదు. ఏం చేత? దాని నేచర్ అది. అలాగే జ్ఞాని కూడా లోకాన్ని ప్రేమిస్తాడు, అంటే ప్రేమించడం కూడా ప్రేమించడు. తేలికేమో కొట్టడం సహజం, జ్ఞానికి ప్రేమించడం సహజం. అది ఏం చేత? జ్ఞాని యొక్క సహ అది తెచ్చిపెట్టుకోవడం కాదు, అది నేచర్స్, అది నేచర్ వాడిది. అని జ్ఞాని లోకాన్ని ప్రేమించాలని ప్రేమించడు, ప్రేమించకుండా ఉండలేదు కాబట్టి ప్రేమిస్తాడు.
ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. నారాయణ 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 నారాయణ.
భాగవతంలో వ్యాసుడు చెప్తాడు, నీ మనస్సులో ఎంత పెంట ఉన్నా ఈ నారాయణ స్మరణ చాలు, ఆ పెంట కాల్చేయటానికి అంటాడు భాగవతంలో. కత్తిరి కటాటలు అక్కర్లేదు, ఆటం బాంబులు హైడ్రోజన్ బాంబులు అక్కర్లేదు, నీ మనస్సులో ఎంత పెంట ఉన్నా నారాయణ స్మరణ చాలు, అంత కాల్చేయడానికి హైడ్రోజన్ బాంబులు అక్కర్లేదు.
ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ 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 నారాయణ.
తర్వాత ఇంకోటి, మనం మోక్షం రావాలంటే మోక్షానికి ఎంత ప్రాముఖ్యత మనం ఇస్తున్నామో, ధర్మానికి కూడా, అంటే ధర్మం అంటే అక్కడ దానం అని కాదు, జీవిత విధానం, అంత ప్రాముఖ్యత ఇస్తే మోక్షం వచ్చి తీరు. ఇది బాగా అర్థం చేసుకోండి. మనం మోక్షానికి రావా, మోక్షానికి ఎంత, ధర్మం అంటే అక్కడ దానం అని కాదు, మోక్షానికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో, ధర్మం అంటే అక్కడ జీవిత విధానం, వే ఆఫ్ లైఫ్. మోక్షానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో అంత ప్రాధాన్యం జీవిత విధానం కూడా మనం ఇస్తే మోక్షం మనం వద్దన్నా వచ్చి చేరుతుంది, మన గుమ్మాలోకి వస్తుంది. మోక్షం దగ్గరికి మనం ఎలక్కర్లేదు, మోక్షమే మన దగ్గరికి వస్తుంది, వచ్చి మన తలుపులు తడుతుంది. జ్ఞానం దగ్గరికి మనం ఎలక్కర్లేదు, జ్ఞానమే మన దగ్గరికి వస్తుంది. గురువు దగ్గరికి మనం ఎలక్కర్లేదు, గురువే మన దగ్గరికి వస్తాడు. అది ధర్మం యొక్క వైభవం. ఏంటది ధర్మం యొక్క వైభవం?
ఓం ఓం.
అయ్యే పెద్ద సూరమ్మ గారు చూడు భగవాన్ ఏం చెప్పారు, నీ గుండెలో ఏముందో నీకు తెలుసు కదా, నీ పక్కోళ్ళకి తెలియపోయినా, అదేంటో ఒకసారి తడుంకో, తడుంకుని బయటికి తోలే, బయటికి తోలేస్తే నువ్వు ఉన్నది ఉన్నది జ్ఞానమే లోపల, అది ప్రత్యేకంగా నువ్వు సంపాదించక్కర్లేదు. తడుముకోసారి తడుముకుంటూ ఉంటాం లోపల, మన ఇంట్లో కూడా తడుముకుంటూ ఉంటాం కదా. అలాగే గుండెలో తడుముకోండి, ఆ గుండెలో తడుముకోండి, మీకు పనికిరాని ఉంటే బయటికి చూరేయండి, అది జ్ఞానం లోపల ఉంది. అప్పుడు జ్ఞానం లోపల ఉందన్న సంగతి, ఆ ఉన్న జ్ఞానమే నీకు అనుభవంలోకి వస్తుంది. అప్పుడు కూడా కొత్తగా రావటం కాదు, అది తడుముకో, తడుముకుని తోరే, అలా చేయి సూరమ్మ అన్నాడు.
ఓ Oh.
అంటే మనకి ఇల్లు తడు ఇల్లు తడుముకోవడం చేత కానీ గుండి తడుముకోవడం చేత కదా, అలవాట్లేదు అంతకంటే ఉండదు, అలవాట్లేదు. ఇల్లు తడుముకోకుండా తడుముకుంటాం. ఒక పిడక పోతే చాలు, ఒక పిడక పొయ్యిలో పెట్టుకునే పిడక పోతే ఇల్లు అంతా తడుముకుంటూ ఉంటాం. శాంతి శాంతి శాంతి.